ஓம் நமோ நாராயணாயம். நீர் அணக்கல் இது நாராயணம் நாராயணம் நாராயணம். ஓம் நமோ நாராயணாய. நாராயணாயம் ஓம் நமோ நாராயணாயம் ஓம் நமோ பகவதே வாசுதேவாய 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 ஓம் நமோ பகவதே வாசுதேவாய வாசுதேவாய ஓம் நமோ பகவதே வாசுதேவாய ஓம் நமோ நாராயணாய நாராயணாய ஓம் நமோ பகவதே வாசுதேவாய வாசுதேவாய ஓம் நமோ பகவதே ஸ்ரீராமகிருஷ்ணாய ஓம் நமோ பகவதே ஸ்ரீராமகிருஷ்ணாய ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய ஸ்ரீரமணாய ஓம் நமோ பகவதே ஸ்ரீரமணாய வாசுதேவ 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 ஓம் நமோ பகவதே வாசுதேவாய. பிரியமான ஆத்ம பந்துலரா, இது ஈரோஜு நான் ஜன்மாஷ்டமி கிருஷ்ணாஷ்டமி பிரிஸ்தாரு. இது சிரவண மாசம், பகுளபக்ஷம், ரோகிணி நட்சத்திரம், அஷ்டமி திதி. ரோகிணி நட்சத்திரம்தோ கூடின அஷ்டம திதி ரோஜனம் ஆயன தேவகி வசுதேவులకి ஆவிர்பించినట్టు கனிபించాడు மதுரలో. ఇది కొంతమంది కృష్ణాష్టమి అంటారు, కొంతమంది జన్మాష్టమి అంటారు, కొంతమంది గోకులాష్టమి అంటారు, కొంతమంది మధురాష్టమి అంటారు, కొంతమంది బుద్ధాష్టమి అంటారు. ఇలా ఒక ప్రాంతంలో ఒక రకరకాలుగా పిలుస్తారు. మన ప్రాంతంలో కృష్ణాష్టమి అని పిలుస్తారు. దీనికి చాలా పేర్లు ఉన్నాయి. కృష్ణాష్టమి, జన్మాష్టమి, గోకులాష్టమి, మధురాష్టమి, తర్వాత ఇంకా చాలా పేర్లు ఉన్నాయి దీనికి. బుద్ధాష్టమి, కొన్ని ప్రాంతాల్లో బుద్ధాష్టమి అని కూడా పిలుస్తారు. అయితే ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో రాధాష్టమి బాగా చేస్తారు. ఆవిడ కూడా అష్టమి తిథి రోజునే భూమి మీదకి వచ్చింది. రాధ రాధాష్టమి అదేంటది. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రాధాష్టమి చేసినంత వైభవంగా కృష్ణాష్టమి చేయరు ఉత్తరప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో. అయితే కొంతమంది అంటారు, ఏమంటే రాధను కల్పించారా నిజంగా? రుక్మిణిలాగా వీళ్ళలాగా ఉంది అసలు కృష్ణునిలాగా, రాధ క్యారెక్టర్ ఏమైనా కల్పించి రాశారా కవులు అంటారు. కల్పించడం కాదు, నిజంగా రాధ ఉంది. అయితే భాగవతంలో అది లేదు, మహాభాగవతంలో అది లేని మాట నిజం. ఇది సర్వసాధారణంగా విష్ణు భక్తులు విష్ణు పురాణం చదువుతారు, శివభక్తులు శివపురాణం చదువుతారు. ఈ రాధ గురించి మీరు బాగా తెలుసుకోవాలంటే బ్రహ్మ వైవర్త పురాణము అది చదవాలి. బ్రహ్మ వైవర్తది రాసుకోండి. ఆ పురాణం మీరు ఎక్కడైనా దొరికితే రాధాకృష్ణుడి దగ్గర ఉన్న రాధ గురించి, కృష్ణుడి గురించి, ఈ రాధాకృష్ణుడు ఆప్యాయత గురించి మీకు అందులో తెలుస్తుంది. ఆ పురాణం బ్రహ్మ వైవర్త పురాణము మీకు ఎక్కడ, నేను హరే కృష్ణ వాళ్ళని అడిగితే మా దగ్గర లేదండి అని ఆ పుస్తకం అడిగారు. అది నేను ఇంతవరకు చదవలేదు. ఆ పుస్తకం, ఆ పురాణం పేరు బ్రహ్మ వైవర్త పురాణము. అయితే ఈ మహావిష్ణువే, వైష్ణవులు ఏమంటారంటే రామావతారమైనా, నరసింహస్వామి అవతారమైనా, కృష్ణావతారమైనా, మహావిష్ణువే ఈ అవతారాలన్నీ ధరించాడని వైష్ణవులు చెప్తారు, స్మార్తులు కూడా అలాగే చెప్తారు. కానీ హరే కృష్ణ వాళ్ళు హరే కృష్ణ, హరే కృష్ణ అని ఇస్కాన్ అనే ఉద్యమం ఉంది. శ్రీకృష్ణుడు చైతన్య స్థాపించినటువంటి ఉద్యమం. వాళ్ళు మహావిష్ణువు కాదు, ఈ అవతారాలను ఇచ్చింది కృష్ణుడే. ఈ అవతారాలు రాముడుగా లేకపోతే నరసింహస్వామిగా మరొక అవతారంగా కృష్ణుడే సుప్రీం గాడ్ హెడ్ ఇవన్నీ మహావిష్ణువు కాదు, కృష్ణుడు యొక్క అవతారాలు. ఏ రాముడు లేకపోతే నరసింహస్వామి మరొక అవతారం మరొక అవతారం అని కృష్ణుడు అవతారాలు, కృష్ణుడే సుప్రీము అంటే ఆ ఫైనల్ అల్టిమేట్ రియాలిటీ కృష్ణుడే అని వీళ్ళు చెప్తారు. శ్రీకృష్ణ చైతన్య స్థాపించినటువంటి కృష్ణ ఉద్యమంలో అదే వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎక్కువ కృష్ణుడే సుప్రీము, మహావిష్ణువు అంటే కృష్ణుడే సుప్రీము, ఆ గోలోకం తర్వాత వైకుంఠం, ఈ కైలాసం కంటే గోలోకమే సుప్రీమని. అంటే కైలాసంలో శివుడు పార్వతి ఉంటారు, తర్వాత వైకుంఠంలో లక్ష్మీనారాయణులు ఉంటారు. ఆ గోలోకం ఎవరికి ఇస్తానని అంటే రాధాకృష్ణులకి. అంటే వాళ్ళు శరీరం చనిపోయాక ఎక్కువ గోలోకానికి వెళ్ళాలనుకుంటారు. ఒకడు వైష్ణవులు ఏమనుకుంటారంటే వైకుంఠానికి వెళ్ళాలనుకుంటారు, అలాగే శివభక్తులు ఏమనుకుంటారంటే కైలాసానికి వెళ్ళాలనుకుంటారు. వాళ్ళతోటి మనం పేచీలు లేవు కానీ అలా వాదించే వాళ్ళతోటి మనకు అంతలా వ్యాపించిపోవాలనుకుంటాం. అది మన అద్వైత సిద్ధాంతంలో గోలోకానికి లోకాలు ఉన్నమాట నిజం, కానీ అవన్నీ కూడా పారమార్థిక సత్యం కాదు. వ్యవహారం ఇప్పుడు మీరు నేను కూర్చుని ఎలా మాట్లాడుతున్నాము అలా వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యం కాదని మనం అద్వైత సాంప్రదాయంలో చెప్తారు. ఆ లోకాల మట్టుకు ఉన్నమాట నిజమే. అది మనకు బ్రహ్మజ్ఞానం వచ్చే వరకు శరీరం మరణించాక జీవుడు ప్రయాణం చేస్తాడు, ఇవన్నీ నిజమే. నరకము స్వర్గం ఇవన్నీ నిజమే. అయితే అది వ్యవహారిక సత్యాలే, అంటే మన శరీరం ఎంత నిజమో ఇవన్నీ వ్యవహారిక, ఈ ప్రపంచం ఎంత నిజమో ఆ లోకాలు కూడా వ్యవహారిక సత్యాలు మాత్రమే, పారమార్థిక సత్యం కాదు. పారమార్థిక సత్యం మన హృదయంలోనే ఉంది, మన హృదయంలోనే బ్రహ్మ పదార్థం ఉంది. అంతటా కొంతమంది అంటారు బ్రహ్మం అంటే చాలా పెద్దది కదండి, బ్రహ్మం దాని పేరే బ్రహ్మమ్మ కదా, ఎంత బ్రహ్మమైన చిన్న హృదయంలో ఎలా ఉంటుంది అంటారు. అది అంతటా వ్యాపించినప్పుడు అంతటా వ్యాపించిన వస్తువు హృదయంలో కూడా ఉంటుంది కదా. బ్రహ్మము అంతటా వ్యాపించింది. ఈ జీవకోటి ఏంటి, పంచభూతాల్లో అంటే అన్ని బ్రహ్మమే దీనికి ఆధారం. ఈ జీవకోటి పంచభూతాలు ప్రపంచం ఇతర లోకాలు అన్నింటికి కుదిరిగా ఉన్నది, ఆధారంగా ఉన్నది బ్రహ్మమే. అంచేత మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆ బ్రహ్మజ్ఞానం పొందాలి. ఆ బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మం అంతటా ఎలా వ్యాపించిందో ఆ బ్రహ్మజ్ఞానం పొందిన వాడికి అంతటా వ్యాపించి ఉంటాడు, వాడు సుఖస్వరూపాన్ని పొందుతాడు, శాంతి స్వరూపాన్ని పొందుతాడు, వాడికి ఆనంద స్వరూపాన్ని ఉంటాడు, వాడికి ఫలకాంక్ష ఉండదు, ఆసక్తి ఉండదు, మమత ఉండదు, వాడికి అసలు దేహం రావలసిన అవసరం లేదు, ఎవడికి బ్రాహ్మీ స్థితి పొందిన వాడిని. అలాగే ఇప్పుడు బ్రహ్మజ్ఞానం గురించి రమేష్ విశాఖపట్నం రమేష్ ఎక్కువ చెబుతున్నాడు అనుకోండి బ్రహ్మజ్ఞానం గురించి. బ్రహ్మజ్ఞానం తన అనుభవంలో పెట్టుకుని ఇతరులకు బోధిస్తంటే ఆయన బ్రహ్మ విద్యా భాస్కరుడు అంటారు. వాళ్ళు ఏమంటారు, బ్రహ్మ విద్యా భాస్కరుడు. బ్రహ్మము తాను అనుభవించి ఇతరులకు బ్రహ్మ పదార్థం గురించి ఎవడైతే బోధిస్తున్నాడో వాడిని ఏమంటారు, బ్రహ్మ విద్యా భాస్కరుడు అని పిలుస్తారు. కృష్ణుడు అంటే వాళ్ళు ఏమంటారంటే అరే కృష్ణ వాళ్ళు, కృష్ణుడే పూర్ణ అవతారం, అంటే అన్ని కళలు కృష్ణుడిలో ఉన్నాయి. తర్వాత ఇంకో పేరు ఉంది, కృష్ణం వందే జగద్గురు. ఇది ఇద్దరికే ఉంది ప్రపంచంలో, మన ఇండియా మొత్తానికి ఇద్దరికే ఉంది, ఇంకెవరికీ లేదు. ఒకటి కృష్ణుడికి ఉంది, రెండు శంకరాచార్యకు ఉంది. ఈ బిరుదు ఇంకెవరికి రాలేదు. వాళ్ళు మొత్తం ప్రపంచానికంతా గురువులేడు. ఎవడిద్దరుని, కృష్ణుడు శంకరుడు. కృష్ణం వందే జగద్గురు, మొత్తం వాడు ప్రపంచానికి గురువు అనేటువంటి బిరుదు వాడికి ఒక్కడికే వచ్చింది. ఎవరికి, కృష్ణుడికే వచ్చిన తర్వాత 3000 సంవత్సరాలకు ఆచార్యుల వారికి కూడా ఆ టైటిల్ వచ్చింది. అంటే ఈ బ్రహ్మ విద్యలో కృష్ణం వందే జగద్గురు అంటే జగత్తులో ఈ బ్రహ్మ విద్యకు సంబంధించినటువంటి ఎవరికి ఏ సందేహం వచ్చినా వాడు నివారణ చేయగలగాలి. అలా నివారణ చేయగలిగిన వాడు వాడే నివారణ చేయటమే కాకుండా ఆ బ్రహ్మ విద్యను ఇతరులకు కూడా ఎవడైతే అనుభవంలోకి తీసుకురాగలడో వాడే బ్రహ్మ విద్యాభాస్కరుడు, వాడే జగద్గురువు, వాడే జగద్గురువు. నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఈ పేర్లు ఎవరికి రాలేదు, ఇద్దరికే వచ్చింది. మొట్టమొదట కృష్ణుడికి వచ్చింది. రాముడు గొప్ప అవతారమైనా జగద్గురువు అనే పేరు రాముడికి రాలేదు. ఈయనకు కృష్ణుడికి జగద్గురువు వచ్చింది. కృష్ణం వందే జగద్గురుం. తర్వాత శంకరుడు కూడా జగద్గురువు అనే ఆచార్య, అంటే శంకరుడు అంటే ఆది శంకరాచార్యుల వారు కూడా జగద్గురువు అనే జగద్గురు పీఠమను కాశ్మీర్లో ఇప్పుడు కూడా ఒక పీఠం ఉంది. ఆ పీఠాన్ని అధిష్ఠించిన వాడు శంకరాచార్యులు. ఆ పీఠాన్ని అద్వైత మతాన్ని స్థాపించాక ఆ పీఠాన్ని అధిష్ఠించాడు ఆచార్య స్వాముల వారు. అయితే ఈ కృష్ణుడు మధురలో జన్మించాడు. ఈ రోజున రోహిణి నక్షత్రం అష్టమితో కూడిన శ్రావణ మాసం, బహుళ పక్షం, అష్టమితో కూడినటువంటి రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమ తిథి రోజున ఈ రోజున మధురలో జన్మించాడు. కానీ ఆ మధురలో కృష్ణ జన్మస్థానం ఉంది. అక్కడ కృష్ణుడు దేవకీదేవికి పుట్టాడని రాయలేదు, ఇక్కడ పుట్టినవాడు వలె కనిపించాడు. అంటే గర్భవాసం చేయలేదని, కృష్ణుడు గర్భవాసం చేయలేదు. వాళ్ళకి ఇచ్చిన అంటే ప్రజలను మాయ చేశాడు. అంటే వాళ్ళ తల్లిదండ్రుల కింద ఎవరు దేవకీ వసుదేవులు తల్లిదండ్రుల కింద ఆ దేవకీదేవి గర్భంలో వాడు మాయావి. ఆ దేవకీదేవి గర్భంలో వీటి పుట్టినట్టు మనం అందరం అనుకునేటట్టు మాయ చేశాడు. అయితే అక్కడ కనపడ్డాడు బాలుడుగా, దేవకీదేవి పిల్లవాడుగా అక్కడ కనిపించాడు. ఎవరు కృష్ణుడు కనిపించాడు. అక్కడ జన్మించాడని రాయలేదు, ఇక్కడ పుట్టినవాడి వలె కనిపించాడు. అంటే తల్లి గర్భంలోంచి ఒక యోనిలోంచి మటుకి కృష్ణుడు బయటకు రాలేదు, జన్మించిన వాడు. వీళ్ళు మా అబ్బాయి అనే మోహం వాళ్ళకి కలగజేశాడు. ఎవరికి? యశోదకి, వసుదేవుడికి. కృష్ణుడు మా అబ్బాయిని అప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మోహపెట్టిన పర్లే, మనల్ని కూడా మోహపెట్టేశాడు. తల్లి అంటే యశోద, వసుదేవుడు అంటే తండ్రిని మనం అనుకుంటున్నాం కదా. అన్నీ మనల్ని మోహం పెట్టేశాడు, వాళ్ళని పట్టేశాడు. మనం అందరం మోహంలో ఉన్నాము. స్వయంగా భగవంతుడు, స్వయంగా మిగతా అవతారాలను ఎత్తిన వాడు అరే కృష్ణ వాళ్ళ పద్ధతి ప్రకారం మిగతా అవతారాలను ధరించిన వాడు కృష్ణుడే. ఆయన స్వయంగా భగవంతుడు. పైనుంచి కిందకు వచ్చిన వాడే కానీ కింద సాధన చేసి యోగాభ్యాసాలు చేసి కింద నుంచి పైకి వెళ్ళినవాడు కాదు. అవతరించిన వాడు. ఎవరు అవతరించిన వాడు? అవతారం అవతారం అంటారు చూడండి. అలాగే అంటే మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే కొంతమంది ఏమంటారంటే అన్నింటికంటే సత్యము గొప్పది అంటారు. కానీ కృష్ణుడి దృష్టిలో సత్యము కంటే ధర్మము గొప్పది. చాలామంది కవులు ఎలా రాస్తారంటే ధర్మము సత్యము, కానీ సత్యము గొప్పది అంటారు. అంటే ధర్మస్థాపన విషయంలో ఒకసారి నువ్వు మాట తప్పినా పర్వాలేదు, అక్కడ మెయిన్ ఏంటంటే మాట పోషించుకోవడం కాదు, ధర్మాన్ని స్థాపించాలి. అంటే కృష్ణుడు స్పెసిఫిక్గా నేను చెప్పినంత క్లియర్గా కృష్ణుడు చెప్పకపోయినా ఆయన భారతయుద్ధంలో ధర్మరాజు చేత ఆడచేత కొన్ని అబద్ధాలు చెప్పించాడు. ఏంటి కృష్ణుడు అసత్యవాదం అని అనుకోకూడదు. ఆయన దృష్టిలో సత్యం కంటే ధర్మము గొప్పది. ఆ ధర్మస్థాపనార్థం అవసరమైతే ఒక అబద్ధం చెప్పించేవాడు. ఆయన మెయిన్ అక్కడ సత్యం కాదు, ధర్మము ముఖ్యం. ఆ ధర్మాన్ని స్థాపించడం కోసమే ఆయన భూమి మీద అవతరించాడు కాబట్టి సత్యానికంటే ఎక్కువ ధర్మానికే విలువ ఇచ్చాడు. తర్వాత అక్కడి నుంచి మధురలో జన్మించిన తర్వాత ఆయన ఆజ్ఞను అనుసరించి కృష్ణుడు ఆయన ఆజ్ఞను అనుసరించి గోకులం తీసుకొచ్చాడు. పాలకులకు ఓ పక్కన దొడ్డిపెట్ల ఉంది, ఓ పక్కన నరసాపురం ఉంది. అలాగే మధురికి ఓ పక్కన గోకులం ఉంటుంది, ఓ పక్కన బృందావనం ఉంటుంది. ఆయన నది దాటించి, యమునా నది దాటించి గోకులం తీసుకొచ్చేసాడు మధురకి. అది మధుర ఏది? ఉత్తరప్రదేశ్లో ఉన్నది మధుర. దక్షిణప్రదేశ్లో మీనాక్షి దేవాలయం మధుర కాదు, అది మధురాయి. అది మధుర ఏది? అందుకే మధురాష్టమి అంటారు. కృష్ణాష్టమిని కొంతమంది ఏమంటారు? మధురాష్టమి. అది మధుర. ఇప్పుడు ఇది మన మేక్ష మీన దక్షిణాదిలో కూడా మధుర అది మధుర కాదు మధురాయి. అది ఏంటది? మధురాయి. ఉత్తరప్రదేశ్లో ఉన్నది మధుర. ఆయన అక్కడ జన్మించిన తర్వాత ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం గోకులను తీసుకొచ్చి ఆ యశోద నందుడు, ఆ నందుడు యశోద ఇంటికి చేర్చాడు. సరే ఆ పద్ధతిలో నది ఎలా ఖాళీ చేసింది వాళ్ళు రావడానికి, అన్నీ ఆ పురాణాల్లోకి వెళ్ళొద్దు, మనం అంత వివరాల్లోకి వెళ్ళొద్దు, ఇవ్వడానికి కూడా ఇక్కడ టైం ఉండదు. అది తర్వాత కృష్ణుడు చూపించినటువంటి లీలలు ఏ అవతారంలోనే ఎవరో చూపించరు. ఏ అవతారంలోనే ఎవరో కృష్ణుడు చూపించినటువంటి లీలలు ఆయన గోకులం వచ్చాక మొదలుపెట్టాడు. అన్ని లీలలు అయితే ఆయన ప్రేమ అవతారం. మన గురికి అలా కనిపిస్తాడు పైకి. మనం సర్వసాధారణంగా మనిషి యొక్క బాహ్య జీవితం చూస్తాం, కానీ లోపల జీవితం చూసి అలవాట్లేదు. ఎంచేది మనకు ఉంటే కదా దేహం. మనకు ఔటర్ లైఫ్ గురించి తెలియదు, కానీ ఇన్నర్ లైఫ్ గురించి తెలియదు. మనకి బాహ్య జీవితం ఒక మనిషిని చూసినప్పుడు బాహ్య జీవితం చేయడానికి చూస్తాం, కానీ వాడు లోపల వాడు హృదయం ఎటువంటిది, ఆ ఇన్నర్ లోపల ఉన్నటువంటి సౌందర్యం ఎటువంటిది, లోపల ఉన్నటువంటి మాధుర్యం ఎటువంటిది అని చూసే శక్తి మనకు లేదు. ఉడికే బాహ్య జీవితం కానీ లోపల అంతస్తు మనం చూడలేం, లోపల జీవితం చూడలేం. అది మన జీవకోటి, మన జీవకోటి కాబట్టి పైగా దేహబుద్ధి ఉంది, మనకి దేహాభిమానం ఉంది. అంచేత ఆ దేహం తప్పితే ఇంకేది నిజం కాదనుకుంటాం మనం. నిజం కానిదని నిజం అనుకుంటాం, సత్యం కానిదని సత్యం అనుకుంటాం, శాశ్వతం కానిదని శాశ్వతం అని తిరగేసి అనుకుంటాం. అది ఏంటి తిరగేసి అనుకుంటాం? ఎంచేత మనది సంస్కరింపబడిన బుద్ధి కాదు, సంస్కరింపబడిన మనస్సు కాదు. మన బుద్ధి సంస్కరింపబడలేదు, మన బుద్ధి అది మన మనస్సు కూడా సంస్కరింపబడలేదు. అంచేత తిరగేసి అనుకుంటాం, మంచిని చెడ్డ అనుకుంటాం, ఒకసారి చెడ్డని మంచి అనుకుంటూ ఉంటాం, నిత్యాన్ని ఏమో అనిత్యం అనుకుంటాం, అనిత్యాన్ని నిత్యం అనుకుంటాం. అది మన బుద్ధిలో ఉన్న దోషం, భగవంతుడిలో ఉన్న దోషం కాదు, మన బుద్ధిలో ఉన్న దోషం. ఆ బుద్ధిలో ఉన్న దోషాలు పాగొట్టుకోవడానికి ఈ సత్పురుషు సహవాసం అని అధ్యయనం అని భగవంతుడు చెప్పిన మాటలను అధ్యయనం చేయటమని ధ్యానమని జపము సాధనం, ధ్యానము సాధనం. ఇప్పుడు పూజ చేస్తారు కొంతమంది ఉదయం, అది కూడా సాధనే. ఆ పూజ చేయటం కూడా మన బుద్ధికి ట్రైనింగ్. కొంతమంది పూజ చాలా శ్రద్ధగా చేస్తారు. ఆ పూజ చేసినంత వరకు ఆ ఇష్టదైవంలో ఏది ఏ దేవుడికి పూజ చేస్తున్నారు వాళ్ళు తాదాత్మ్యం చెంది ఉంటారు. అది కూడా సాధనే, పూజ సాధన, జప సాధన, ధ్యాన సాధన, ఇవన్నీ అది కూడా సాధనలో భాగం. అంటే మనల్ని మనం బాగు చేసుకోవడానికి అది కూడా ఒక భాగం, సాధనలో భాగం. పూజ జపము ధ్యానం అది సాధనకి దానికి సంబంధం లేదనుకోకండి. పూజ అనేది ఎవరు ఇతరులు చూసి సంతోషించడం కాదు, మీరు బాగుపడటానికి ఏర్పాటు చేశారు పూజ అనేది. అంటే పూజ సాధనం, జప సాధనం ఇదంటే దేహబుద్ధి ఉన్న వాళ్ళకి మూడు తప్పవు. ఏది? పూజ సాధనం, జప సాధన, ధ్యాన సాధన. సరే విచారణ కూడా ఒక సాధన, విచారణ కూడా సాధనం. ఈయన అక్కడి నుంచి యశోద నందుడు యశోద వీళ్ళింటికాడ పెరిగాడు. ఆయన 2 సంవత్సరం కాంచి పుట్టినప్పటి నుంచి మహిమలు అన్నీ మహిళలు అన్నీ మెరేకల్స్ అన్నీ మెరేకల్స్. కానీ ఆయన క్రూరుడేం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఆయనలో క్రూరత్వం ఉందేమో, ప్రేమస్వరూపుడు. ఆయన ఎవరు? ప్రేమస్వరూపుడు, జయాస్వరూపుడు. మీకు అర్థమవుతుంది, అక్కడ కంపాషన్ ఉంది, లవ్ ఉంది, అన్నీ ఉన్నాయి. పూతన, ఆ పూతన రాక్షసి పిల్ల ఈ కృష్ణుని చంపడానికి ఆవిడ యశోద ఇంటికి వచ్చింది, నందుడి ఇంటికి వచ్చాను. వచ్చి ఈ పిల్లడికి 2 సంవత్సరం, అప్పుడు 2 సంవత్సరం కృష్ణుడికి, ఆవిడ స్తనం అంతా విషం పూసుకుని ఆ పాలంతా విషం చేసుకుని ఆ విషం పాలు కృష్ణుడి చేత తాకింది. ఆయన ఎత్తుకుని ఎవరిని? కృష్ణుని ఎత్తుకుని పూతన ఏం చేసిందంటే తన స్తన్యం ఇచ్చి ఆ విషం పాలన్నీ కృష్ణుడి చేత తాగించింది. తాగాడు, బాగానే తాగుతున్నాడు, ఇటు చచ్చిపోతాడని అదే అనుకుంటాను. ఎవరు? పూతన. ముందు పాలు తాగేశాడు, పాలు వచ్చేసి పాలు తాగి రక్తం తాగేస్తున్నాడు. అదికని తల్లి రక్తం, పూతన మీద తల్లి కింద నటిస్తుంది కదా. దాని ముందు పాలు తాగేశాడు, తర్వాత దాని రక్తంతో తాగేస్తున్నాడు. దేని రక్తం? ఎవరి రక్తం? ఆ పూతన రక్తం. అది బ్రహ్మ, అది రక్తం తాగేశాడు, పీడింపబడి చచ్చిపోయింది. దాని రక్తం తోడేశాడు లోపలికి. ఇందుకే నీకు ఎందుకు చెప్తున్నానండి ఈ సంఘటన, ఆ పోతను చచ్చిపోయిన తర్వాత దానికి సైకిల్లోని తప్పించి మోక్షం ఇచ్చాడు. అది తనంతా దాని పుట్టిన బుద్ధి కాదు, కంసుడు ప్రోత్సహిస్తే ఇక్కడికి వచ్చింది. ఎవరు పోతన, అంతేకాని ఆ కంసుడి దగ్గర పనిచేస్తుంది. కానీ దాని మొత్తం మీద ఆ కృష్ణ పోతను చంపేశాడు కృష్ణుడు అని అనుకుంటారు. కానీ లోకం పోతను చనిపోయిన తర్వాత ఆ జీవుడు పునర్జన్మల్లోకి జన్మల్లోకి వెళ్లకుండా మళ్ళీ ప్రకృతిలోకి వెళ్లకుండా ఆ పోతనకి మోక్షం ప్రసాదించాడు వాడు భగవంతుడు. ఎవరినైనా ఆయన చేతితోడు చంపాడు అనుకోండి, ఎవరండి ఋషి అంతే, ఆడు చంపేశాడు అనుకుంటాం కదా మనం. ఏదో కొన్ని సమాజం కోసం వాళ్ళని చంపి వాళ్ళకి మోక్షం ప్రసాదించాడు. అంతేగాని అక్కడ వ్యక్తిగతమైన వైరాలు ఏం కాదు, అక్కడ వ్యక్తిగతమైన వైరాలు కాదు. అక్కడి నుంచి గోకులాంచి ఎక్కడి నుంచి వచ్చాడు, గోకులాంచి బృందావనం. కొంతమంది ఏం చేస్తారంటే బృందావనం చూసి గోకులను చూడకుండా వచ్చేస్తారు. ఆ గోకులాన్ని రేపల్లె అని కూడా అంటారు. తర్వాత బృందావనం వచ్చాడు ఎక్కడి నుంచి, గోకుల నుంచి. ఈ రాసలీలలో ఇవన్నీ కూడా ఈ గోకులంలో, ఎక్కడ గోకులం కాదు బృందావనంలో. అయితే ఇక్కడ కృష్ణుడు ఆ బృందావనంలో జరిగినాయి. ఈ బృందావనంలో ఈ ఎక్కడ రాసలీల చేశాడు, కృష్ణుడు ఎక్కడ కూర్చున్నాడు, ఈ బృందావనంలో ఎక్కడ మసిలాడైన ఇవన్నీ శ్రీకృష్ణ చైతన్య కొంతకాలం అక్కడ అంతకుముందు వివరాలు తెలియవు. కృష్ణుడు బృందావనంలో ఉన్నాడని తెలుసు కానీ వివరాలు ఎవరికి తెలియదు. ఆ కృష్ణుడు రాసలీలు ఎక్కడ చేశాడు, ఎక్కడ కూర్చున్నాడు, ఎక్కడి నుంచున్నాడు, ఎవరిని ఎక్కడ నివసించాడు, వివరాలు లోకానికి తెలియదు. శ్రీకృష్ణ చైతన్య 15వ శతాబ్దం వాడు అనుకుంటాను బహుశా. ఆయన బృందావనంలో చాలా కాలం ఉండి ఈ పర్టికులర్స్ అన్నీ లోకానికి తెలియపరిచాడు. ఎవరు, శ్రీకృష్ణ చైతన్యుడు. అంటే 15వ శతాబ్దంలో వచ్చాడు. వచ్చేది వస్తే అతను బృందావనంలో ఉన్న వివరాలు, కృష్ణుడికి సంబంధించిన వివరాలన్నీ లోకానికి తెలియపరిచిన వాడు శ్రీకృష్ణ చైతన్యం. ఆ బృందావనంలోంచి మళ్ళీ ఆ బృందావనంలో కొంతకాలం ఉన్నాక అతను ఇతన్ని కంసుడు ఇతన్ని చంపాలి. కంసుడు ఇతన్ని ఎవరిని, ఈ బాలుని చంప, బలరామకృష్ణ. ఇద్దరు చాలా బలవంతులు. ఎవరు, బలరామకృష్ణుడు, ఇద్దరు అతి బలవాన్ చాలా బలవంతులు. అయితే ఇప్పుడు కృష్ణుడు మిమ్మల్ని చంపాలని అనుకుంటే మిమ్మల్ని లెంపకాయ కొట్టక్కర్లేదు, చేతిలో బాణం అక్కర్లేదు. మీకు అర్థం అవుతుందా, ఏమో కులాసాగా ఉన్నారని ఇలా ముట్టుకుంటే చచ్చిపోతారు. ఏంటి ముట్టుకున్నారే చచ్చిపోయాడు, ముట్టుకుంటే చచ్చిపోవడం ఏంటని మీరు అనుకుంటారు. అక్కడ రహస్యం ఏంటంటే చూసి వాళ్ళకేమో ఉడికే ముట్టుకున్నాడు కదా అంతేంటి అని అంటే వాళ్ళకి పెద్ద బండరా రోడ్ రోలర్ అంత అంత రోడ్ రోలర్ వచ్చి మన నెచ్చినవి పడితే ఎలా ఉంటుందో, ఆ చంపాలని సంకల్పించి మీద చేసినప్పుడు సడన్గా చచ్చిపోతాడు. అంటే చూసి వాళ్ళకి ఏం ఉండదు, అదేంటి పాపం ముట్టుకున్నాడు చచ్చిపోవడం ఏంటనే మనం అనుకుంటాం. కృష్ణుడికి తప్పేం లేదు అనుకుంటాం. అలా కాదు, అవి చచ్చిపోయేవాడికి మట్టుకు రోడ్డు రోడ్ వచ్చి మీద పడిపోయినంత బరువు ఉంటుంది అలా ముట్టుకుంటూ. వాడు కృష్ణుడు అతి బలవాన్. ఏంటి అతి బలవాన్. అక్కడి నుంచి బృందావనంలో చాలా లీలలు చేశాడు. బృందావనంలో ఆయన చాలా, ఓసారి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే బృందావన లీలలు కూడా ఇప్పుడు భగవద్గీతలోకి వెళ్దాం, అది కూడా ఉదాహరణ చాలా చెప్పాడు బృందావన లీలలు. అప్పుడు బృందావనంలో ఉండగా బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఒకసారి ఈ గోవుల్ని, ఈ గోవులు అవి స్వామి చోట ఉంది. కృష్ణుడు గోవుల్ని గోవుల్ని కాసుకున్నాడు, యేసుక్రీస్తు గొర్రెల్ని కాశాడు. అని యేసుక్రీస్తు ఏమో గొర్రెల్ని కాశాడు, కృష్ణుడు ఆ గోవుల్ని కాశాడు కాపలాదారులని. యేసుక్రీస్తు చెప్పిన గొర్రెలు మనమే, కృష్ణుడు కాసిన గోవులు మనమే. కానీ ఇలా చెప్తాడు, కృష్ణుడేమో గోవుల్ని మేపాడు, యేసుక్రీస్తు గొర్రెల్ని మేపాడని. ఎవరిలో గొర్రెలు అనుకున్నా, గొర్రెలు మనమే, ఆ గొర్రెలు మనమే, గోవులు, ఆవులు, గోవులు మనమే అయ్యే మనం. తర్వాత బ్రహ్మదేవుడు చాలా పరీక్షలు పెట్టారు అక్కడ. బ్రహ్మదేవుడు ఒకసారి ఎవరిని, గోపబాలుడిని, గోపబాలుడు మేపే ఆవుల్ని మాయం చేస్తాడు, మొత్తాన్ని మాయం చేస్తాడు, ఆవుల్ని మాయ చేస్తాడు. ఆవులను మాపుతున్నారు కదా ఈ గోపబాలుడు, మొత్తం అందరినీ మాయ చేస్తాడు. మాయ చేస్తే కృష్ణుడు బ్రహ్మదేవుని వెళ్ళి రిక్వెస్ట్ చేయలేదు. ఏమని, అదేంట్రా ఆవులు విడిచిపెట్టే మా గోపబాలుడిని అందరూ విడిచిపెట్టేసి రిక్వెస్ట్ చేయలేదు. ఇక్కడ వాడు ఇటువంటి మహిమను అద్భుతంగా చేశాడు. మొత్తం మీద అక్కడ ఎంతమంది గోపబాలుడు ఉన్నారో, ఎంతమంది ఆవులు ఉన్నారో ఆ రూపాలని ఈడే ధరించేశాడు వాడు కృష్ణుడు. అంతేకాని నువ్వు ఆడు నిడిచిపెట్టి ఆ గోవు నిడిచిపెట్టి, మొత్తం గోవులు ఎన్నున్నాయో బ్రహ్మదేవుడు తీసిపోయిన గోవులు ఎన్నున్నాయో అన్ని గోవులు ఈడు అయిపోయాడు. ఎవడో కృష్ణుడు పిల్లల్ని, ఎంతమంది పిల్లల్ని పట్టిపోయాడో అంతమంది పిల్లలు అయిపోయారు. ఇవి మామూలుగా అందరూ ఎవరి ఇంటికాయలు వెళ్ళిపోయారు, ఎవరి ఇంటికాయ ఎవరి ఆవులు వాళ్ళు గెలిపోయాయి. వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళు మన పిల్లలు అనుకుంటున్నారు, మన ఆవులు అనుకుంటున్నారు, కానీ తేడా ఏమి లేదు. అలా 2 రోజులు 4 రోజులు చూశాడు బ్రహ్మదేవుడికి, సిగ్గేశాడు. సిగ్గేసి మామూలుగా బాలుడిని వదిలేశాడు, ఆవులను వదిలేశాడు, కానీ రిక్వెస్ట్ మటుకు చేయలేదు. అలాగే ఆయన ఆ చిన్నతనంలోనే 7వ సంవత్సరం 6వ సంవత్సరంలో ఉండగానే కాళీ సర్పం అక్కడ, అవి కూడా కాళీ సర్పాన్ని ఎక్కడ సంహరించాడో ఆయన్ని శ్రీకృష్ణ చైతన్య చెప్పాడు. స్పెసిఫిక్గా ప్లేసెస్, ప్లేసెస్ మామూలుగా వాడు మెన్షన్ చేశాడు. ఎవడో శ్రీకృష్ణ చైతన్య. అంటే శ్రీకృష్ణ చైతన్య రాకముందు అక్కడ కాళీ సర్పాన్ని మదించాడని తెలుసు, కానీ ఎక్కడ మదించాడు, ఏ చెట్టు మీద కూర్చుని, ఏ చెట్టు మీద కూర్చుని కాళీ సర్పం మీద ఉరికాడు, ఇవన్నీ వివరాలు లేవు. ఇదంతా శ్రీకృష్ణ చైతన్య అని డిస్కవర్ చేశాడు మధురలో, బృందావనంలో చాలా కాలం జీవించు. ఆ కాళీ సర్పాన్ని తన 7వ సంవత్సరంలో ఆ కాళీ సర్పం ఏం చేస్తాడంటే ఆ నీరంతా విషం చేసేస్తుంది ప్రజలు తాకుండా. అంటే కాళీ సర్పాన్ని, కాళీ సర్పాన్ని బాధించి అదే చాలా, అది దాని నెత్తి మీద కాళీ సర్పం నెత్తి మీద డ్యాన్స్ చేసినట్టే మీరు ఫోటోలు చూస్తారు. అంటే ఆ కృష్ణ భక్తులందరికీ ఆ కాళీ సర్పం మీద అతను ఎలా డ్యాన్స్ చేసి ఆ సర్పాన్ని అణిచేశాడు, అలా మరి అహంకారాన్ని అణిచేస్తాడు. మన అహంకారం ఎప్పుడైతే పునర్జన్మల కారణం ఏంటి, అహంకారం మమకారం, అహంకారం మమకారం, ఆసక్తి, ఆసక్తి వల్ల మనకు టెన్షన్ వస్తుంది కదా. ఇవన్నీ కాళీ ఆ కృష్ణ భక్తులకి నిరంతరం కృష్ణనామం, కృష్ణ రూపం, కృష్ణనామాన్ని స్మరించుకోవటం, కృష్ణ రూపాన్ని ధ్యానం చేసుకోవటం, అలా ఉన్న వాళ్ళకి ఆ కాళీ సర్పం లాంటి పొగరబోతు లాంటి సర్పాన్ని ఎలా అణిచేశాడో ఈ భక్తుల యొక్క అహంకారం మమకారం అలా అణిచేస్తాడని దానికి ఉదాహరణగా చెప్తారు అక్కడ. ఈ కాళీ సర్పాన్ని అణిచేసినప్పుడు కేవలం 7వ సంవత్సరమే, పోతన్ని సంహారం చేసినప్పుడు 2వ సంవత్సరమే, ఎవరికి, భగవంతుడికి 2వ సంవత్సరం. 7వ వచ్చినప్పుడు కాళీ సర్పాన్ని అణిచాడు, ఇంకా చాలా మహిమలు చేశాడు. ఒకసారి ఆ అడవిలో వీళ్ళన్నీ మేపుతంటే, ఎవరు ఆవుల్ని ఇవన్నీ మేపుకుంటాంటే, ఒక ఫారెస్ట్లో మేపుతాంటే బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఒక అగ్ని పుట్టించాడు అడవి అంతను. అడవి అడవి కనుక నిప్పు అంటుకుంటే మనం ఆర్పడం, అడవి అన్ని చెట్లే కదా కాలిపోతే వరుస పెట్టి, దాని అంతర్గత ఎప్పుడూ ఆరిపోవాలి. కానీ ఫారెస్ట్ కనుక నిప్పు అంటుకుంటే చాలా ప్రమాదం, అది చాలా కాలిపో, ఆ టైంలో మనం ఉంటే ఎక్కడికి మనం కూడా కాలిపోతాం ఫారెస్ట్. అందులో గాలి వేస్తా అంటే విపరీతంగా అంటిపోతుంది ఫారెస్ట్. ఆ ఫారెస్ట్ అంటించాడు వీళ్ళు ఫారెస్ట్లో ఉండగా, ఎవరు, ఈ పిల్లలు, ఆవులు, వీడు బ్రహ్మదేవుడు ఉండగా. ఈ పిల్లలు పారిపోతున్నాయి, నిప్పు చూసి పిల్లలు పారిపోతున్నాయి, ఆవులు పారిపోతున్నాయి. ఆ నిప్పుని దగ్గరికి రానిచ్చాడు కృష్ణుడు, దగ్గరికి రానిచ్చి మొత్తం నిప్పు అంతా మింగేశాడు వాడు దేవుడు. ఆ నిప్పుని దగ్గరికి రానిచ్చాడు, రానిచ్చే మొత్తం ఆ అగ్ని అంతా మింగేశాడు, ఇలా మింగేశాడు. మిగతా తల్లిదండ్రులు చూస్తాను. ఇటువంటి మహిమలు చెప్పాలంటే ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్ళాం, కొన్ని వందలు ఉన్నాయి. బృందావనంలోనే గోకులు ఉండాలని ఆయన చేసిన మహిమలు. మొత్తం నిప్పు నిప్పు నిప్పుని దగ్గరికి రానిచ్చాడు, కాల్చుకుంటూ వస్తాను నిప్పు. ఈ నిప్పు దగ్గరికి వెళ్ళలేదు, ఆ నిప్పుని దగ్గరికి రానిచ్చి మొత్తం నిప్పు అంతా మింగేశాడు, అడవిలో నిప్పు అంతా మింగేశాడు. స్వాలో చేసేసాడు నిప్పును. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు కృష్ణుడు? ఏదో యజ్ఞం పేరు చెప్పి, ఏదో యాగం అనే పేరు చెప్పి నేను చంపడానికి పురమాయించారు. ఎవరిని? కంస. ఇప్పుడు కంసుడు పురమాయించాడు. అదే ఇక్కడ మిగిలింది రాధాకృష్ణ లీలలు కూడా మీకు అక్కడ కనిపిస్తాయి. ఎక్కడ? బృందావనంలో రాధాకృష్ణ లీలలు కూడా అన్నీ రాధమటుకు. చాలామంది ఏమంటారంటే భాగవతంలో లేదది అని చేత కల్పితం అంటారు. రుక్మిణి నిజమే, సత్యబాబు నిజమే, రాధ మటుకి రాధ కల్పితం కాదు. ఇప్పుడు మనం ఎలా జీవించామో రాధ జీవించం, అది కల్పితం అని చాలామంది అనుకుంటున్నారు. అంటే వ్యాసుడు భాగవతంలో రాయలేదు కాబట్టి అనుకుంటున్నారు, కానీ బ్రహ్మ వైవర్త పురాణంలో ఇవన్నీ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు రహస్యం మనసులో పెట్టుకోండి, రాధకి కృష్ణుడికి దేహ సంబంధం లేదు. మనం రాధే మనకు ఆదర్శం. మనకు ఆదర్శం ఎవరు? రాధే మనకు ఆదర్శం. రాధ విపరీతంగా ప్రేమిస్తుంది కృష్ణుడిని. కృష్ణుడు కూడా రాధనే విపరీతంగా ప్రేమిస్తాడు. కానీ దేహ సంబంధం అంటే దాని దైహిక సంబంధం అంటారు. ఆ ఇద్దరికి దైహిక సంబంధం లేదు. అయితే కృష్ణుడు రాధకు దేహ సంబంధంతో సంబంధం లేకుండా ఎన్ని హద్దులతో సంబంధం ఒక పరిమితులు లేకుండా, అంటే ఒక మాట మాట్లాడితే కృష్ణుడు ప్రజల కోసం మాట్లాడింది. ఎవరు? రాధ. మీకు అర్థమవుతుందా? ఓ పని చేస్తే, ఈ పని చేస్తే కృష్ణుడు సంతోషిస్తా అంటున్నా, ఆ పని చేసేది ఎవరు? రాధ. ఈ పని ఈ మాట మాట్లాడితే కృష్ణుడు సంతోషిస్తా అంటే, ఆ పని చేసేది. కృష్ణుడు సంతోషించిన పనులు ఒక్క పని కూడా రాధ చేయలేదు. మనకు రాధ ఆదర్శం. అది కల్పితం కాదు, నిజమే. చాలామంది కల్పితం అనుకుంటున్నారు భాగవతం లేదని. మీకు రాధ చరిత్ర చదవాలంటే బ్రహ్మ వైవర్త పురాణంలో ఉంది. అంచేత వాళ్ళకి దేహ సంబంధం ఏమీ లేదు. దేహ సంబంధం లేకుండా, ఇంద్రియాలతో సంబంధం లేకుండా, ప్రాపంచిక సంబంధాలు లేకుండా కృష్ణుడు రాధని, రాధను కృష్ణుని అపరిమితంగా ప్రేమించుకున్నారు. ఆ ప్రేమ శుద్ధ ప్రేమ, ఆ దైవికమైన ప్రేమమా, అలౌకికమైన ప్రేమ, అభౌతికమైన ప్రేమ. మనకు కూడా రాధకి ఎటువంటి ప్రేమ ఉందో కృష్ణుడికి అటువంటి ప్రేమ మనకు కలిగితే ఈ జన్మలోనే మనం తరిస్తాం. ఇప్పుడు మీరు ఆని బిషన్ పేరు వినే ఉంటారు. మెడ్రాసులో మీరు ఎప్పుడైనా అడగారు వెళితే ఆని బిషన్ ఆ దివ్య జ్ఞాన సమాధిని చూసిరండి. దివ్య పూర్వం ఎప్పుడో నరసాపురం కూడా వచ్చింది ఆవిడ. ఎవరు? ఆని బిషెంట్. ఆవిడ చాలా పెద్ద ఆవిడ ఆని బిషెంట్. ఆవిడ ఆని బిషెంట్ చిన్నప్పుడు మామూలుగా పెళ్లి అందరిలాగా అందరూ స్త్రీలాగా పెళ్లి చేసుకుంది. ఓ కుమారుడు కలిగాడు. కుమారుడు కలిగాక రెండేళ్లకి ఈ ఆని బిషెంట్కి భర్తకి పేచీలు వచ్చినాయి. వాళ్ళు విడాకులు ఇచ్చేసుకున్నారు. ఎవరు? ఆని బిషెంట్ భర్త. విడాకులు ఇచ్చేసుకున్న తర్వాత ఒక 2 సంవత్సరాలకి బెర్నార్డ్ షా పరిచయం అయ్యాడు. ఎవరికి? జార్జి బెర్నార్డ్ షా అంటే షేక్స్పియర్తో సంబంధం. షేక్స్పియర్ ఎప్పుడో 500 సంవత్సరాల పూర్వం అడిగిన 1950 వరకు బతుకున్నాడు. ఎవరు? జార్జి బెర్నార్డ్ షా. ఆయన నాటక షేక్స్పియర్ ఎలా నాటకాలు రాశాడో అలాగే రాశాడు. తర్వాత ఆయన ఓ గొప్ప నాటకం రాశాడు, చాలా నాటకం, మ్యాన్ సూపర్ మ్యాన్ బెర్నార్డ్ షా రాశాడు. మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ అని ఒక డ్రామా రాశాడు. అందరూ ఏమన్నాడంటే ఆ బెర్నార్డ్ షా మాంసం తినడం, చేపలు తినడం, రొయ్యలు తినడం, ఏమీ తినడం, శాకాహారం కాయగూరలో తింటాడు. మాంసం కానీ చేపలు కానీ ముట్టుకోడు. సరసరంగా వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మాంసం బాగా తింటారు. పైగా మాంసం కూడా మర మాంసం లాగా ఉండదు, శుద్ధంగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, నీకు ఎన్నపోసు కరిగినట్టు నోట్లో కరిగిపోతుంది. ఏది కొంత మాంసం అది ఏగలవాలో పరిశుద్ధంగా ఉంటుంది. కానీ బెన్నారస్ తన జీవితంలో మాంసం తినలేదు, చేపలు తినలేదు, రొయ్యలు తినలేదు, కోడిగుడ్లు తినలేదు, ఏమీ తినలేదు. ఓసారి ఏమన్నారంటే, ఏమంటే మీరు ఎందుకు తింటారది మాంసం చేపలని అడిగారు. ఎవరిని? బెన్నార్డ్ షా. నాది పొట్ట, అంతేకాని శ్మశానం కాదన్నాడు. నాది ఏంటి? పొట్ట. కానీ నా పొట్ట శ్మశానం కాదన్నాడు. ఇప్పుడు చచ్చిపోయిన కోళ్ళని, చచ్చిపోయిన మనుషుల్ని, చచ్చిపోయిన మేకల్ని ఎక్కడ పడేస్తున్నారు? శ్మశానంలో తీసుకెళ్ళి పడేస్తారు. అంటే మరి వాటిని తింటే నా పొట్ట శ్మశానంతో సమానం అన్నాడు. నా పొట్ట ఏమన్నా శ్మశానమా? అన్నీ తినటానికే చచ్చిన మనుషుల్ని చచ్చిపోయిన. అంతేగా ఇప్పుడు మీరు మాంసం తింటున్నారు, ఆ మేకని చంపేసే కదా తింటున్నారు. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? శ్మశానంలో ఉండాలి. మీరు పొట్టలే వేసుకుంటున్నారు, నాది నాది పొట్టే శ్మశానం కదా అని చేత నేను తిన్నాను అన్నాడు. ఆ పొట్ట ఏమన్నా శ్మశానమా? ఇవన్నీ తినటానికి, రైలు ఇవన్నీ తినటానికి. కొంతమంది మాంసం ఎంత తినేస్తారంటే ఇంట్లో వాళ్ళు కూడా మిగిలినవరు. వండి ఇంట్లో వండుతారుగా వాళ్ళకి పాపం మిగిలినవారు, వాళ్ళే తినేస్తారు. ఉంటుంది బకాసురులు, మనుషుల్లో కూడా బకాసురులు ఉన్నారు, తినేస్తారు. బకాసురుడని పూతనని అన్నాచర్యుడు అనుకుంటారు చాలామంది. ఇది తినేస్తుంది, ఆడు తినేస్తాడు. ఇది బకాసురుడిని పూతన ఒకే తల్లి కడుపుని పుట్టారని చెప్తారు. ఇద్దరు తిండే రాక్షస తిండి తినేస్తారు. బెన్నాడస్ ఏమన్నాడంటే నా పొట్ట శ్మశానం ఏంటి, ఇవన్నీ రెయ్యలు తినేయడానికి, చేపలు తినడానికి, చచ్చిపోయిన పదార్థాలు అందరూ తీసుకెళ్ళి శ్మశానంలో వేస్తున్నారు కదా మన కళ్ళతోటి, అని నా శ్మశానంలో వేసి వస్తుంది నా పొట్టలో ఎందుకు వేసుకుంటా అన్నాడు. నేను సూపర్ మ్యాన్ అని ఓ బుక్ రాశాడు, డ్రామా రాశాడు, అద్భుతంగా రాశాడు. అందులో సూపర్ మ్యాన్ గురించి ఏమన్నాడంటే, శారీరకంగా కానీ, మాట ద్వారా కానీ, తర్వాత ఏమో మనస్సు ద్వారా కానీ, తోటి మనుషుల్ని ఎవడైతే హింస పెట్టడం అవసరమైతే బోధిస్తాడు హింస పెట్టడం. కొంతమంది శరీరంతో కొట్టకపోయినా వెటకారం మాటలు మాట్లాడతారు, అది పొల్ల విరుపు మాటలు అంటారు చూడండి, పొల్ల విరుపు అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అది కూడా వాళ్ళని హింస పెట్టడం అని కూడా వాళ్ళని హింస పెట్టడం. అలా కాకుండా శారీరకంగా కానీ, వాక్కు ద్వారా కానీ, మానసికంగా కానీ, అంతే కదా కర్మ చేసి మూడే, శరీరం కర్మ చేస్తుంది, మనస్సు కర్మ చేస్తుంది, వాక్కు కర్మ చేస్తుంది, అది కర్మే కదా. ఇప్పుడు మీరు కూర్చుని వింటున్నారు, నేను చెబుతున్నాను, ఇది కర్మే. కర్మ అంటే మనం నడవటం కర్మ. చనిపోయేటప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అది కూడా కర్మే. మన శరీరంతో చేసేది కర్మ, మనస్సుతోడు చేసేది కర్మ, మాటతోడు చేసేది కర్మ. అంటే బహు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి విషయంలో. కర్మ ఏ చేస్తా ఈ జన్మలో కాదు, పూర్వజన్మలో కూడా కర్మ ఈ మూడే చేసినాయి. ఏ లోపల బ్రహ్మకి, కర్మకి, పుణ్యకర్మకి, పాపకర్మకి సంబంధం లేదు. ఏ చేసినాయి? శరీరం చేసింది, ఈ అహంకారం చేసింది, అంటే మనసు చేసింది, ఇంద్రియాలు చేసినాయి. తర్వాత ఇదే కర్మ ఏ చేసినాయి, కానీ లోపల బ్రహ్మ పదార్థానికి దీనికి ఏమి సంబంధం లేదు. నీ అంచేత వాడు భగవంతుడు కూడా ఏం చెప్తాడంటే, నువ్వు చేసి పనులు ప్రకృతి చేస్తుంది కానీ మీ కర్తృత్వం నేను కల్పించలేదు అని భగవంతుడు చెప్పాడు గీతలో. మనుషులకు ఉన్న అహంకారం కానీ నేను కల్పించలేదు, ఆ ప్రకృతి గుణాల వల్ల మీకు అహంకారం వచ్చింది, మీ అహంకారాన్ని కానీ మీ కర్తృత్వాన్ని కానీ నేను కల్పించలేదు అని స్పష్టంగా భగవంతుడు చెప్పాడు. అంటే ప్రకృతిని దాటాలి. అది ఇద్దరు రహస్యం ఏంటంటే, మన నూటికి నూరు పాళ్ళది నిజం, మన హృదయంలో నారాయణుడు అంతర్యామగా ఉన్నాడు. అయితే ప్రకృతిని దాటం అంటే ప్రకృతి గుణాలను దాటాలి. మనలో ఏమున్నాయి? ప్రకృతి గుణాలు ఉన్నాయి, అంటే జీవ లక్షణాలు ఉన్నాయి. వాటిని ఎవడైతే సాధన చేసి ఓవర్కమ్ చేస్తాడో వాడు, ఓవర్కమ్ చేస్తాడో వాడు నారాయణ స్వరూపం పొందుతాడు. వాడు ఏం పొందుతాడు అంటే సైకిల్లోంచి బయటకు వస్తాడు. అంటే చావటం పుట్టడం ఈ చక్రంలోంచి వాడు వాడు బయటకు వస్తాడు. అంచేత కర్మ, కర్మ అంటే మనమే. ఈ కర్మ అంటే శరీరంతో చేసేది, మాటతోడు చేసేది. అంతే మాట కూడా సౌమ్యంగా ఉండాలి. తర్వాత ఏమో శరీరం మనస్తోడు చేసేది కూడా కర్మ. మీరు ఎవరినన్నా ద్వేషించారనుకోండి, మీరు ఎవరికైనా మనసులో వాళ్ళకి అపకారం కోరుకుంటున్నారనుకోండి, అది కూడా కర్మ. కర్మ అంటే అది కూడా కర్మ, కర్మ కాదనుకోకండి. అయితే సూపర్ మ్యానర్లో జార్జి బెన్నాడ్స్ ఏమన్నారంటే, శరీరంతో కానీ, మనస్సుతోడు కానీ, ఇంద్రియాలతోటి కానీ, తర్వాత వాక్కుతోటి కానీ, తోటి మానవులను ఎవడైతే హింస పెట్టకుండా ఉంటాడో, హింస పెట్టుకుంటా ఉంటాడో, కామం కాదు ఎవడిలోంచి అయితే ప్రేమ ప్రవహిస్తుందో వాడు సూపర్ మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్. మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్. ఇప్పుడు ఎందుకు వచ్చిందండి ఈ సందర్భం? ఆన్ ఎఫిషియంట్ వాడితో పరిచయం. ఎవరితోటి? బెర్నాడ్షాతో. అంటే అప్పుడు బెర్నాడ్షా నీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకొని అడిగింది. ఎవరు ఇలా క్లిక్ చేశాక ఎవరు బెన్నార్షా అని అడిగింది. అప్పుడు బెన్నార్షాకి పెళ్ళి అవ్వలేదు. వాడు బెన్నార్షా ఏమన్నాడంటే, నువ్వంటే నాకు ఇష్టమే కానీ నిన్ను పెళ్లి చేసుకోను. ఎంచేదంటే వాడికి లోపల ఇవిడికి రాజకీయ వాసనలు ఎక్కువ ఉన్నాయి. ఇవిడికి ఎవరికి? మనం సామాన్యంగా గృహస్థ ధర్మంలో ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలి, కానీ వీళ్ళు నిప్పిళ్ళు. రాజకీయాలు అంటే ఎక్కువ వేసి మమ్మల్ని కడతా పెళ్లి చేసుకున్నాక మళ్ళీ తాగలి చేస్తారు వీళ్ళు. మనకి 1924 ఆల్ ఇండియాకే ఇప్పుడు సోనియా గాంధీ చేస్తాను చూడండి, ఆ పోస్టు చేసేసింది. ఎవరు? అనిపించండి చేసేసింది. అప్పుడు బెన్నార్సీ ఏమన్నాడు? ఎందుకు చెబుతున్నాండి ఈ మాట? నిజంగా నేనంటే నీకు ఇష్టమే నాకు తెలుసు, నువ్వన్నా నాకు ఇష్టమే, ప్రేమభావం ఉన్నమాట. కానీ పెళ్లి చేసుకుంటే దేహ సంబంధం వస్తుంది, ఆ దేహ సంబంధాన్ని నేను అంగీకరించను అన్నాడు. ఇష్టాన్ని అలాగ ఇష్టంగా ఉంచేసుకుందాం, ఇష్టం ఉందని దేహ సంబంధం పెట్టుకోకూడదు. ఇష్టం ఉంటే ఇష్టం అనేది ఒక ఉదాత్తమైన స్థితి. ఇష్టం అనేది అది ప్రేమలోంచి వచ్చింది, అలౌకిక ప్రేమలోంచి వచ్చింది. ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటానుకో ఏమొస్తుంది? దేహ సంబంధం వస్తుంది. నీతో పెళ్లి చేసుకోను, నిన్ను పెళ్లి చేసుకో. అలాగే నీ మీద ప్రేమ లేదని ఇష్టం లేదని కాదు, అలాగే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. దేహ సంబంధం మటుకి వద్దు అని చెప్పేశాడు. ఎవరు? బెన్నార్షా. ఆప్షన్ ఉండదు అప్పుడు, కానీ మ్యారేజ్ అవ్వలేదు బెన్నార్షాకి. దేహ దైహిక సంబంధము నీకు నాకు మధ్యన పనికి రాదు. ప్రేమ ఉండొచ్చు, ఆప్షాయిత ఉండొచ్చు అని చెప్పాడు. తర్వాత 2 ఏళ్లకి ఆవిడ ఇండియా వచ్చేసింది. ఇక్కడ రాజకీయాలు చాలా అభివృద్ధిలోకి వచ్చింది. 1924 ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయింది. దివిజ్ఞాన సమాజం అభివృద్ధి చేసింది. ఒక వ్యక్తిగా, ఒక ఇండివిజువల్గా చాలా గొప్ప వ్యక్తి అనిపిస్తుంది. ఈర్ష్యని ద్వేషమని జాతి బెన్నార్స్ అలా చెప్పినప్పుడు కోపం రాలేదు. యు ఆర్ కరెక్ట్ అని చెప్పి, యు ఆర్ రైట్, నీ అభిప్రాయం స్పష్టంగా చెప్పావు, ఏదో మూలుక్కుంటా చెప్పలేదు. ఆ చెప్పినప్పుడు కూడా నా మీద ప్రేమగా చెప్పావు కానీ ద్వేషంగా చెప్పలేదు, యు ఆర్ రైట్ అని చెప్పింది. గురు రమణ అనే ఎస్ఎస్ కోహన్ రాశారు. అదేంటది? గురు రమణ అనే పుస్తకం ఉంది, రమణాస్తులు నమ్ముతారు కదా గురు రమణని, ఎస్ఎస్ కోహెన్ రాశాడు. ఎస్ఎస్ కోహెన్ 5 ఏళ్ళు మెడ్రాస్లో అడగారు, 5 ఏళ్ళు ఆవిడ దగ్గర సెక్రటరీగా ఉన్నాడు. ఎవరి దగ్గర? దివి అనిబిషెంట్ దగ్గర సెక్రటరీగా ఉన్నాడు ఎస్ఎస్ కోహెన్. ఓసారి అనిబిషెంట్ గురించి నాకు కోహెన్ చెప్పాడు. ఏమనంటే ఒక వ్యక్తిగా అంత గొప్ప ఈ ఆధ్యాత్మికం భక్తి వదిలేయండి, ఈ స్పిరిచువల్ సైన్స్ వదిలేయండి, స్పిరిచువాలిటీ వదిలేయండి, యాజ్ ఎ లేడీగా లేకపోతే యాజ్ ఎ మ్యాన్గా మనం తీసుకున్నప్పుడు చాలా గొప్ప అంతస్తు గల స్త్రీ అని చెప్పాడు. అది ఈర్ష్య కానీ ద్వేషం కానీ కక్షలు కానీ కాడపడినాలు కానీ ఏమీ ఆ మనసులో నాకు కనపడలేదు. 1 సంవత్సరాలు 2 సంవత్సరాలు ఆవిడ జార్జీ బెన్నార్స్ ఎప్పుడైతే ఇలా చెప్పాడు, ఈ ప్రేమ కూడా వదిలేసింది. ఎవరు? అరే మన ఎవరు? మన అనిబిషెంట్ వదిలేసింది. ఇంకా ప్రేమంతా మానవ జాతి మీద చూపించింది. మన ఇండియా వచ్చేసింది, మానవజాతికి చాలా సేవ చేసింది. చివరికి ఒకసారి గాంధీ గారు లాంటి వాళ్ళు కూడా ఆవిడ ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్కి సెలెక్ట్ చేశారు. బెన్నార్స్ అందుకే పెళ్లి చేసుకోలేదు. ఎందుకు? రాజకీయ వాసన ఉన్నారు. ఏమి రాజకీయాలు వాళ్ళు ఎడి తీసుకెళ్ళి పడేస్తారు. ఆవిడ సంస్కారం ఏంటంటే పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, కానీ ప్రజలకు సేవ చేసింది. ఎవరు? ఆవిడ ప్రజలకు సేవ చేసింది. ఆవిడ జీవితం అంతా కూడా ప్రజలకు అర్పించింది, ప్రజలకి అర్పించింది. ఇవన్నీ కూడా చాలా విషయాలు మ్యాన్ సూపర్ మ్యాన్లో వాడు డిస్కస్ చేస్తాడు. ఎవడు? బెన్నార్స్. అంటే అనిబిషెంట్ గురించి ఏమి రాలేదు కానీ జనరల్గా రాశాడు బెన్నార్స్ మ్యాన్ సూపర్ మ్యాన్. తర్వాత ఇప్పుడు మనం కృష్ణుడి గురించి చెప్పుకుంటున్నాం. అలాగే బెన్నార్స్ అనిబిషెంట్ తోటి ఏమన్నాడు? దేహ సంబంధం వద్దన్నాడు. ఇష్టాలు ఉండొచ్చు, ప్రేమలు ఉండొచ్చు, ఆప్యాయతలు ఉండొచ్చు, కానీ దేహ సంబంధం మటుకి వద్దన్నాడు. ఇంతకీ ఎందుకు చెబుతున్నానంటే మీకు బెన్నార్స్ అని అనిబిషెంట్ ఉదాహరణం. రాధాకృష్ణునికి చాలామంది అనుకుంటారు దేహ సంబంధం లేదు. దైహిక సంబంధం ఎలా ఉంటుందో తెలియదు. కానీ దైహిక సర్వసాధారణంగా ఏదో కుటుంబ సంబంధం, ద్వేష సంబంధం, ఈ స్నేహాలు, ఇటువంటి అనుబంధాలు లేకుండా మనిషిని మీరు ప్రేమించలేరు. మీ కుటుంబ సభ్యుడైనా ప్రేమిస్తారు, లేక ద్వేష సంబంధం అంటే మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ భర్తను మీరు ప్రేమిస్తారు. భార్యాభర్తల ప్రేమకు ఎక్కువ కారణం ద్వేష సంబంధమే. ఇక ఒకరినొకరు ఎప్పుడైనా తిట్టుకున్నా మళ్ళీ కలిసిపోతూ ఉంటారు, ద్వేష సంబంధమే. అలాగే రాధాకృష్ణులు మన దగ్గర మనం ఆదర్శం ఏంటంటే, ద్వేష సంబంధం లేకుండా, దైహిక సంబంధం లేకుండా, నూటికి నిలుపాళ్ళు రాధ తన మనస్సును ఈశ్వరుడికి ఎవరికి కృష్ణుడికి అర్పించింది, అలాగే కృష్ణుడు కూడా రాధకి అర్పించాడు. దైహిక సంబంధం ఏమీ లేదు, అది రాధాకృష్ణుల ప్రేమ. అంటే రాధను మనం గురువు, మనకు రాధే మనకు ఎక్కువ ఆదర్శం. అంచేత ఉత్తరప్రదేశ్లో కృష్ణాష్టమి కంటే రాధాష్టమి వైభవంగా చేస్తారు కొన్ని కొన్ని ప్రాంతాలు. రాధ ఎలాగైతే ఇప్పుడు నవ్విందనుకో రాధ, అది కృష్ణుడి కోసమే నవ్వుతుంది. ఆవిడ అన్నం తిందనుకో, ఆవిడకి అది దేనికి, ఆవిడ దేహం కృష్ణుడి కోసం అన్నం తింటుంది. ఎవరితోటైనా మీతో రాని మాటలు చెప్పిందనుకో, కృష్ణుడి కోసం చెబుతుంది. శరీరాన్ని కాపాడుకుంటుంది అనుకో, ఆవిడ కృష్ణుడి సౌఖ్యం కోసం శరీరాన్ని కాపాడుకుంటుంది. అంటే కృష్ణుని కంఫర్ట్గా చూడాలని అంత ప్రేమ. ఇంకా ఇది ఇది ఒక్కటే మీకు ఉదాహరణ చాలు. రాధకి భౌతికమైన కోరికలు లేకుండా, భౌతికమైన వాంఛలు లేకుండా, ఏదో ఆడు మోక్షం ఇస్తాడు, ఆత్మజ్ఞానం ఇస్తాడు, ఇటువంటి సంబంధాలు కూడా ఏమీ లేకుండా, కేవలం ప్రేమ ప్రేమ కోసమే రాధ కృష్ణుని ప్రేమించింది. కాబట్టి మన కృష్ణుడి ఆదర్శం కాదు, రాధే ఆదర్శం. అంటే రాధ కృష్ణుని ఎంత ఎలా ఆరాధించిందో అలా మనం ఆరాధిస్తే మనకు ఈ జన్మలోనే మనం తరిస్తాం. ఈ ఒక్క వాక్యం మీకు చాలు. అలాగే లౌకిక సంబంధాలు ఏమి లేవు. ఏమిటి లౌకిక సంబంధం? ఇచ్చుకోవడాలు పుచ్చుకోవడాలు లేవు, లౌకిక సంబంధాలు లేవు. భౌతికమైన భౌతికమైన ప్రేమలు కాదు అవి, దివ్య ప్రేమ. ఏంటది దివ్య ప్రేమ? అలాగని కృష్ణుని ఎందుకు ప్రేమించింది? ప్రేమించడం కోసమే ప్రేమించింది. కానీ వాడు ఏదో మోక్షం ఇస్తాడని కూడా ప్రేమించలేదు, ఎప్పుడు మోక్షం అడగలేదు. అది ఏం ప్రేమ? అది రాధాకృష్ణుల ప్రేమ. రాధకు కొంతమంది ఏమనుకుంటున్నారంటే రాధను కల్పించారంటున్నారు కదా. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో రాధ కూడా అలా శరీరంతో ఉంది. వాళ్ళు రాధనే కల్పించిన కాదు, నిజమే క్యారెక్టర్, నిజమే రాధ. మీరు బ్రహ్మ వైవర్త పురాణం మీకు ఎక్కడన్నా దొరికితే మీరు చదవండి. రాధాకృష్ణ ప్రేమ దివ్య ప్రేమ. అలాగే మీ ప్రేమ మనకి ప్రేమలు ఉన్నాయి. వాళ్ళు ఏదో కుటుంబం కూడా ఏమి ఉండాలి, లేదా మన పార్టీ కూడా ఏమి ఉండాలి. ఏం ప్రేమలు అంటే మన పార్టీ కూడా అయితే ఇల్లు ఇప్పిస్తాం, ఇలాచి ఇల్లు ఇప్పించాం. ఏం ప్రేమలు అడుగు. మన పార్టీ వాడు అయితే పందారు కార్డు ఇస్తాను, లేదా పందారు ఇచ్చి ఇచ్చి ఎవరు చెడగొడతారు. పార్టీ వాడు కావాలంటే వాడికి ఇవ్వద్దు చెడగొడతారు. ఏమిటిది అంటే మనసులో కల్మషం పెంచుకోవటం, మనసులో కల్మషం పెంచుకోవటం. కృష్ణుణ్ణి ఇక్కడ అంటే రిజర్వేషన్ లేకుండా, మినహాయింపులు లేకుండా, ఆధ్యాత్మికం కానీ భౌతికంగా కానీ ఏ రకమైన కోరికలు లేకుండా ప్రేమ, ప్రేమ యొక్క ఇన్కార్నేషన్ ఎవరు రాధ. ప్రేమే ప్రేమే ఆ రూపంలో పుట్టింది. ఏ రూపంలోనే? రాధ రూపంలో పెట్టింది. మీరు కృష్ణుడి కంటే ప్రేమను ఎక్కువ స్మరించుకుంటూ భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి వాంఛలు ఏమి లేకుండా, చివరికి మోక్షం అనే ఆత్మజ్ఞానం ఇటువంటి గొడవలు కూడా ఏమి లేకుండా, తన దేహాన్ని తన శరీరాన్ని అంటే తన దేహంతో ఏదైనా పని చేసింది అనుకోండి, ఎవరు రాధ, అది కృష్ణుడి కోసమే చేసింది. నోటితో ఏదైనా మాట్లాడింది అనుకోండి, ఎవరి కోసం చేసేది? కృష్ణుడి కోసమే చేసింది. ఎప్పుడైనా నవ్వుతుంది అనుకోండి, అది ఎవరి కోసం చేసేది? కృష్ణుడి కోసమే చేసింది. మనసు నిండా కృష్ణుడు, ఆ కృష్ణ నామం స్మరించుకునేది ఎవరికి అంటే, కృష్ణనామం స్మరిస్తే మనకు మోక్షం వస్తుందని స్మరిస్తాం, అంతే కదా మనకు మోక్షం ఇస్తాడని. మోక్షంతో, ఆత్మజ్ఞానంతో, ఈ గొడవలతో, లేదా సెక్యులర్ నాలెడ్జ్, స్పిరిచువల్ నాలెడ్జ్, ఈ నాలెడ్జ్లతో ఏమి ప్రేమ సంబంధం లేకుండా, బట్టి ప్రేమ కోసమే కృష్ణుడి దగ్గర ఏమి ఆశించకుండా కేవలము ప్రేమ కోసమే ప్రేమించిన వ్యక్తి రాధ. అలా రాధను మనం ఆదర్శంగా పెట్టుకుని భగవంతుడు అనేటువంటి స్వామివారిని, వాసుదేవ స్వామిని ప్రేమించగలిగితే మనకు పునర్జన్మ లేదు. ఈ జన్మలోనే మనం అడగక్కర్ లేకుండా అడగటాలు కడగటాలతో సంబంధం లేకుండా మనకు బ్రాహ్మిశ్చిత పొందుతాం. మనకు ఆదర్శం రాధాకృష్ణుల ప్రేమ. ఆవిడ గౌరవాన్ని కూడా ఎప్పుడు ఆశించలేదు. ఎవరు రాధ గౌరవాన్ని కూడా ఇటువంటి ఆశ ప్రకృతి విషయాలు ఏమో ఆశించలేదు. అయితే రాధ గురించి తెలియక ఏదో కల్పించాలి కల్పించాలి కల్పించడం కాదు. అంటే రాధ జీవుడు అనుకోండి, మనమే అనుకోండి రాధ, అంటే భగవంతుడిని ఎలా ప్రేమించగలిగిందో మనం అలా ప్రేమించగలిగితే ఎవరిని భగవంతుడిని మనం ఏమీ సంబంధం లేకుండా మనం ఉరికే ప్రకృతి గొడవలతో సంబంధం లేకుండా ఈ జన్మలు మనం ఇప్పుడు ఉండగానే బ్రాహ్మిస్థితి పొందుతాం. ఇక్కడ బ్రాహ్మిస్థితి గురించి ఒక శ్లోకం చెప్పాడు 2వ అధ్యాయంలో. ఏష బ్రాహ్మిస్థితి అంటే పార్థ రాధ లేకుంటే ఇది పొందుతాం. ఏష బ్రాహ్మిస్థితికి పార్థ నారాయణం ప్రాప్త విముహ్యతి స్థిత్వా శ్యామ అంతకాలేపి బ్రహ్మ నిర్వాణ మృత్యతి. బ్రహ్మ నిర్వాణ చెత్వ అశ్యం అంతకాల అంత్యకాలేపి అంటే ఏష మన బ్రాహ్మస్థితిని ఇప్పుడు మన మామూలుగా బ్రాహ్మస్థితి చనిపోయిన తర్వాత పొందేది కాదు, ఇప్పుడే పొందొచ్చు మనం. ఎప్పుడు ఇప్పుడో పొందొచ్చు అంటే భగవంతుని మీద ఇప్పుడు ఉదాహరణకి అంత ప్రేమ ఉంటే బ్రాహ్మస్థితి మనకు వస్తుంది. ఇప్పుడు ఈ 16 రామకృష్ణ పరమహంస గారికి 16 పిల్లలు ఉన్నారు, కుర్రోళ్ళు. ఏడా ఆయన తర్వాత ఆయన చెప్పినంతా ఆయన చెప్పి వాళ్ళకి పూర్వజన్మలో సంబంధం ఉంది. ఎవరికి పూర్వజన్మలో ఎవరికి వివేకానంద ఈ బ్రహ్మానంద ఈ రాకాలు ఇంకెవరో వాళ్ళ పేర్లు ఉన్నాయి. మొత్తం 16 సైన్యవాళ్ళు. వాళ్ళు వాళ్ళు ఇంటర్మీడియట్ బీఎస్సీ బిఏ చదువుకునే రోజుల్లో ఏ బాయ్స్ వేరారు దక్షిణేశ్వరం నుంచి పిచ్చకాకలే చేసి పిచ్చోడు అనుకున్నారు. అది ఆప్షన్. ఏ బాయ్స్ వేరారు మీరు అందరూ ఎక్కడ ఉన్నారా? ఏది నా పూర్వజన్మ సంబంధం వదిలేశారా? మీరు అందరూ ఎక్కడ ఉన్నారు? కమ్ హియర్ వచ్చేయండి, చంద్రకనా దగ్గరికి వచ్చేయండి. కమ్ టు మీ ఇక్కడికి వచ్చేయండి. కమ్ టు మీ ఎప్పుడు వస్తారు? ఇప్పుడు మీరు ఎక్కడ పడి ఉన్నారో నాకు తెలియటం లేదు. ఎరికాకలేస్తే దక్షిణేశ్వరంలో నిగతోడు అనుకున్నారు, నిజంగా పెచ్చోడు అనుకున్నారు. ఓ బాయస్ వేరారు మీరు అందరూ ఎక్కడ పడున్నారా? పూర్వజన్మ సంబంధం వదిలేశారా? వేరారు కమ్ హియర్ ఇక్కడికి వచ్చేయండి, దక్షిణేశ్వరం వచ్చేయండి. మీరు అందరూ ఇక్కడికి వచ్చేసే సరిపోతుంది. కమ్ టు మీ నా దగ్గరికి వచ్చేయండి. అందరూ పెచ్చుకాకలిస్తే నిజంగా పెచ్చోడు అనుకున్నారు. ఈ రామకృష్ణ పరమహంస తల్లి అక్కడ ఉండేది కారబాకుల్లో. ఏమన్నా మీ అబ్బాయి ఇలా పిచ్చకాకలు వేస్తున్నాడంటే వాడికి మంచి తెలియదమ్మా, తీసుకొచ్చేయండి ఇక్కడికి మందులు ఇప్పిస్తాను తల్లి అనేది. ఆ చెప్పాడు తల్లి చెప్పి ఆయన తీసుకొచ్చేయండి కామరపుకూరు, ఆడికి బుర్ర పాడైందమ్మో ఏంటో పిచ్చకాకలు అంటే ఆయన చెప్పేవారు ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి ఇలా పిలుస్తున్నాడని అంటే ఇంటికి తీసుకొచ్చేయండి మందులు వాడించి పంపిస్తాను అప్పుడు. అది ఆప్షన్. అంటే వాళ్ళు ఆయన బతుకుండగా ఈ శరీరంతో ఉండగా వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించాలి. ఏదో మీరు రావటం మానేశారండి నా దగ్గరికి. ఎక్కడున్నారా మీరు అందరూనే? కమ్ నా దగ్గరికి తొందరగా వచ్చాడు మీరు. అప్పుడు వీళ్ళందరూ అండర్ గ్రాడ్యుయేట్స్ బీఎస్సీలు బిఏలు బీకాంలు అటువంటి చదువులు చదువుతున్నారు, వచ్చేయండి. మనల్ అందరినీ ఇక్కడ 16 జన మన అందరం మనంతోడు వెళ్ళినా ఏదో 4 పొడి మాటలు చెప్పేసి పంపేసేవాడు. ఆ 16 స్పెషల్ ట్రైనింగ్. ఆ 16 మటుకి స్పెషల్ ట్రైనింగ్ వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసేవాడు. ఏం చేస్తున్నారు వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది? ఏదో బీఎస్సీలు బిఏలు చదువుతున్నారు రైటే, అది బిహేవియర్ ఎలా ఉంది, ఈ ప్యాటర్న్ ఎలా ఉంది, సమాజం చోటు ఎలా ఉంటున్నారు, ఇంటికాడ ఎలా ఉంటున్నారు అని మనిషిని వాళ్ళ 16 మందిని అబ్జర్వేషన్, ఎప్పుడు 24 గంటల అబ్జర్వేషన్లో పెట్టుకున్నాడు. అది హ్యూమన్ లవ్ కాదు, అది ఏంటది, అది డివైన్ లవ్. అది ఏంటది, ఆ డివైన్ లవ్ ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి రామకృష్ణుడు అలా ఉన్నప్పుడు హ్యూమన్ లవ్ మన మనుషులకు అర్థం కాక మ్యాడ్మ్యాన్ అయిపోయాడు, మ్యాడ్మ్యాన్ అయిపోయాడు అని అనుకునేవారు. ఏం చేద్దంటే ఆ ప్రేమను, ఆ రామకృష్ణుడికి అతని భక్తుల మీద, అతని శిష్యుల మీద ప్రేమ తట్టుకోలేక అది డివైన్ లవ్. ఆ డివైన్ లవ్ మనకు అర్థం కాబట్టి మనది ఏదైనా లవ్ ఉంటే హ్యూమన్ లవ్. అది ఏదో మీ ఇంటికి వస్తే నాకేం ఇస్తావు, మా ఇంటికి వస్తే నువ్వేం చేస్తావు అన్నది లవ్ మంది. అని చెప్తుంది అక్కడ లస్ట్ ఏం లేదు, ఎవరికి, రామకృష్ణుడికి లస్ట్ ఏం లేదు, ప్యూర్ లవ్. ఏంటది, అలాగని 16 మంది దగ్గర నుంచి ఆడు ఏం ఆశించడం లేదు, అది లస్ట్ కాదు. అది ఏంటది, అది ప్యూర్ లవ్. అంటే కృష్ణుడికున్న లవ్ ఎటు ఉండదు, ఆయన కూడా రాధ పట్ల కృష్ణుడికున్న లవ్ ఎటు ఉండదు, రామకృష్ణుడు కూడా అతని డిసైపుల్స్ పక్కన ఉన్న పక్క, ఓ బాయ్స్ వేర్ ఆర్ యూ, ఏంట్రా మీరు కనపట్టలేదు, ఏంటి మనది పూర్వజన్మ సంబంధం మర్చిపోయారా మీరు, మీరు మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేకపోతున్నాను, ఇక్కడికి వచ్చేయండి, దక్షిణేశ్వరం వచ్చేయండి, కమ్ హియర్, అలా సంతృప్తి పడ, కమ్ టు మీ, నా దగ్గరికి వచ్చేయండి, ఇక్కడికి వచ్చి ఎక్కడో కూర్చోవడం కాదు, నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చేయండి మీరు. అది డివైన్ లవ్. ఏంటది, అది డివైన్ లవ్, అది డివైన్ లవ్. ఇప్పుడు యాష బ్రాహ్మణస్థితికి నువ్వు బ్రాహ్మణస్థితి మనసు, ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు కూడా అంత్యకాలంలో కాకుండా మామూలుగానే ఆయన మధురైలో ఉండగానే బ్రాహ్మణస్థితి పొందారు. ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు, ఆయన అంత్యకాలంలో కాకుండా మధురైలోనే ఆయన బ్రాహ్మణస్థితి, శరీరంతో మనసుతోటి అందులో విడిపోయి తాను కాని పదార్థాలతో అంటింట్లో మధురైలో విడిపోయారు, మధురైలోనే విడిపోయారు. అంచేత ఆయన ఏమన్నారు, ఇక్కడ నేను అరుణాచలం వచ్చి కొత్తగా పొందింది ఏమి లేదు, నేను పొందవలసినంత మధురైలోనే పొందాను. అది ఏ స్థితి, బ్రాహ్మణస్థితి. బ్రాహ్మణస్థితి అని అరుణాచలం వచ్చి పొందలేదు, బ్రాహ్మణస్థితి పొంది అరుణాచలం వచ్చారు. అరుణాచలం వచ్చాక బ్రాహ్మణస్థితి పొందలేదు, బ్రాహ్మణస్థితి పొంది అరుణాచలం వచ్చారు. ఎందుకు రావాలి అరుణాచలం అంటే, అది దేహ ప్రారంభం. అరుణాచలానికి ఆయనకున్న జన్మాంతర సంబంధం. అరుణాచలం ఇంకా క్షేత్రాలు చాలా ఉన్నాయి కదా, అరుణాచలం ఒకటైన క్షేత్రం, ఇంకా కాశీ ఉంది, ఇంకా పెద్ద పెద్ద క్షేత్రాలు చాలా ఉన్నాయి కదా. అయితే అరుణాచలానికి ఆయనకి ఉన్నటువంటి ఆ జన్మాంతర అనుబంధాన్ని బట్టి ఆయన బ్రాహ్మణస్థితి పొంది, అరుణాచలం వచ్చి బ్రాహ్మణస్థితి పొందలేదు, బ్రాహ్మణస్థితి పొంది పొందవలసింది పొందే అరుణాచలం వచ్చారు. అది కూడా ఈరోజు సెప్టెంబర్ 1వ తేదీన వచ్చింది. ఆయన సెప్టెంబర్ 1వ తేదీన 1896 సెప్టెంబర్ 1వ తేదీని సూర్యుడు ఉదయించే కాలంలో ఆయన తిరువణమల రైల్వే స్టేషన్లో దిగారు. ఎవరు, భగవాన్. ఆయన ఒకేసారి జీవితంలో గుళ్ళోకి వెళ్ళారు, ఆయన ఒకేసారి జీవితంలో గుళ్ళోకి వెళ్ళారు. ఆయన రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి డైరెక్ట్గా అరుణాచలేశ్వరుడు దగ్గర గుళ్ళోకి వెళ్ళి, ఆ టైంలో అరుణాచలేశ్వరుడు తలుపులు తీసున్నాయి, అక్కడ పైగా అర్చకులు కూడా లేరు ఆ టైంలోనే, బాగా దగ్గరికి వెళ్ళిపోయాడు అరుణాచలేశ్వరుడు దగ్గరకు. ఓ తండ్రి, నేను నువ్వు నన్ను రమ్మంటేనే వచ్చాను, నా అంతటి నేను రాలేదు. అది ఈరోజు అన్నాడు 1 సెప్టెంబర్ 1వ తేదీ. ఓ తండ్రి, ఓ ఫాదర్ అంటే ఆ కారణం మనకు తెలియదు, కానీ యెహోవా పట్ల యేసుకి జనక భావన ఉండదు. యెహోవా పట్ల యేసుకి అరుణాచలేశ్వరుడు పద అరుణాచలేశ్వరుడు మీద రమణ మహర్షి గారికి జనక తండ్రి భావన ఉండదు. ఏంటది, తండ్రి భావన ఉండేది. అంచేత అరుణాచలేశ్వరుడు అని అనలేదు, ఓ తండ్రి, ఓ ఫాదర్, నువ్వు రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను, నా అంతటి నాకు ఇక్కడ పని లేదు, నా అంతటి నేను రాలేదు, అంచేత నా శరీరాన్ని నీకు శరణాగతి చేస్తున్నాను, నా శరీరాన్ని మనస్సుని వాక్ని నీ శరణాగతి చేస్తున్నాను, నా శరీరాన్ని ఎలా ఉపయోగించుకుంటావో, నా మనస్సును ఎలా ఉపయోగించుకుంటావో నువ్వు ఉపయోగించుకో, ఇక్కడ నేనంటూ ఏమీ లేదు. ఇక్కడ నేనంటూ ఏమి లేదు. అక్కడ అది దేహగతమైన అక్కడే కాలిపోయింది. ఎక్కడ కాలిపోయింది? మా మధురైలోనే దేహగతం. ఇక్కడ నేనంటూ లేదు. నేనంటూ ఇంక నువ్వున్నావు కానీ నేను లేను అని చెప్పి ఈ దేహాన్ని మనస్సును ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగించుకొని అక్కడ నివేదన చేసుకుని తన తాను నివేదన చేసుకుని అక్కడ శరణాగతి చేసి అక్కడ అరుణాచలేశ్వరుడు దొరికి మళ్ళీ గుళ్ళొంచి బయటకు వచ్చేసాడు. ఆవరణలో చాలా రోజులు కూర్చున్నాడు కానీ మళ్ళీ ఆయన 54 సంవత్సరాల జీవిత కాలంలో టెంపుల్లోకి ఎప్పుడు వెళ్ళలేదు. ఏ టెంపుల్? అలా అరుణాచలేశ్వరుడు టెంపుల్ కూడా మళ్ళీ అప్పలేదు. అంటే దొరకవలసిన పదార్థం దొరికేసింది, పొందవలసింది ఏదో పొందేశాడు, దొరకవలసింది ఏదో దొరికేసింది, పొందవలసింది పొందేశారు. ఈ యాత్రలకు వెళ్ళటం వల్ల, ఈ సాధన చేయటం వల్ల, ఈ గుళ్ళోకి వెళ్ళటం, టెంపుల్ గోయింగ్ వల్ల, యజ్ఞాలు యాగాలు చేయటం వల్ల, ఇంకా మొత్తం ఈ కర్మలన్నీ చేయటం వల్ల ఏ గొప్ప ఫలితం వస్తుందో అది పొందవలసింది ఏదో పొందేశాడు. అందుకని ఆయన గుళ్ళోకి వెళ్ళలేదని మనం మానకూడదు, ఆయన గుళ్ళోకి వెళ్ళలేదని మనం వెళ్ళటం మానకూడదు. అంటే ఆ స్థాయిలో ఇంకేం పని లేదు. అంటే అక్కడ నీవు నేనని భేదం లేదు. అంటే అద్వైతాన పది యేసుక్రీస్తుకి రమణ మహర్షి గారు పొందిన అనుభవం యేసుక్రీస్తుకి లాస్ట్ మినిట్లో వచ్చింది. ఓ తండ్రి నన్ను మరచిపోయావా? ఎవరు? యేసు. ఏంటో శిలువ వేసినప్పుడు ఇంకా 2-3 నిమిషాలు కానీ ప్రాణం విడిచిపెడతాడనగా, ఓ తండ్రి నన్ను మరచిపోయావా అంటాడు. ఏంటి మనం తప్పు చేస్తున్నాం, తండ్రి నేను వేరుగా ఉన్నావా అన్నప్పుడు అద్వైత అనుభవం వచ్చాక, అంటే నీవు నేను అనేటువంటి భేదం పోయిన తర్వాత అప్పుడు అంటాడు, అయ్యండి మే ఫాదర్ ఆర్ మన్, ఓ తండ్రి అని నేను అంటున్నాను. ఏదో పొరపాటు మాట్లాడుతున్నాను, నేను నా తండ్రి ఒకటే, అయ్యండి మై ఫాదర్ ఆర్ మన్. అక్కడ వచ్చింది అని చివరి స్థితి పరాకాష్ఠ అక్కడ పొందాడు. ఆ చివరి శ్వాస విడిచిపెట్టినప్పుడు బ్రాహ్మస్థితి పొందాడు యేసు. అలాగే భగవంతుడు చెప్పేది ఏంటంటే, నువ్వు మామూలుగా బ్రాహ్మస్థితి ఎప్పుడైనా పొందొచ్చు, శరీరం చనిపోవడానికి దానికి సంబంధం లేదు. లేకపోతే నువ్వు సాధన చేసి భగవంతుడికి శరణాగతి చేసి, భగవంతుడికి శరణాగతి ఆసక్తితోటి, మమతోటి, అహంభావన ఒకటి, మీకు అర్థమవుతుందా, ఈ ఎక్స్పెక్టేషన్ ఒకటి. కొంతమంది ఏదో పని చేస్తారు, అస్తమాని దాని ఫలితం గురించి ఆలోచిస్తారు. అటువంటి వాళ్ళకి అసలు ఆత్మజ్ఞానం రాదు, బ్రాహ్మస్థితి పొందరు. వచ్చింది వస్తుంది, రాంది రాదు. ఇప్పుడు సర్వసాధారణ మనలో అందరూ బలహీనత ఏంటంటే, అది కోరుకుంటే ఎక్కువ వచ్చేస్తుంది, కోరుకోకపోతే రాదే అనుకుంటాం. అది వచ్చేదానికి కోరిక ఏమి సంబంధం లేదు, వచ్చేది మన కోరికతో సంబంధం లేకుండా వస్తుంది. వచ్చేది మన కోరికతో, అంటే మనం కోరుకోకపోతే అది రాదేమోనే ఏదో ఒకటి అస్తమానం కోరుకుంటూ ఉంటాం. చివరికి ఏమవుతుంది, ఇది కల్మషం పెరిగిపోతుంది. అక్కడ మనస్సు అంతా, మనస్సు పరిశుద్ధమైన మనస్సు లేకుండా, పరిశుద్ధమైన జీవితం లేకుండా, నిస్వార్థ స్థితి పొందకుండా, ఇంకోటి ఎక్కడైతే ఏ మనుషులు అయితే స్వార్థం ఉందో ఆ మనిషి పాపం చేయకుండా ఉండలేడు. ఏ మనుషులు అయితే ఎక్కువ స్వార్థం ఉందో ఎంతో కొంత మనిషి పాపం చేస్తాడో చేయకుండా ఉండలేడు. అంటే ఎక్కడైతే స్వార్థం ఉందో దాని వెనకాల మనిషి కూడా నీడ ఎలా వస్తుందో పాపం కూడా అలా వస్తుంది. అటువంటి మీకు తర్వాత కపటం ఉన్నవాళ్ళకి, ఈ స్వార్థం ఉన్నవాళ్ళకి కర్మ చేసి ఏ ఫలితం వస్తుంది, ఏం వస్తుంది చెట్టు చుట్టూ తిరిగి అప్పుడే కోరికలు నెరవేరిపోవాలంటారా? అంటే కర్మఫలాసక్తి ఉన్నవాడికి, కర్మఫలం పట్ల ఆసక్తి ఉన్నవాడికి, ఈ మమతో ఉన్నవాడికి, మీకు అర్థమవుతుందా, ఆ వ్యక్తి భావన ఉన్నవాడికి, ఏంటి వ్యక్తి భావన ఉన్నవాడికి, ఇది నేను చేశాను, నేను చేశాను, ఈ పని చేస్తున్నాను, ఇది అందరూ గుర్తించాలి. రాదు, ఎప్పుడు గుర్తింపు కోసం పని చేయదు. ఓన్లీ కృష్ణుడి యొక్క సంతోషం కోసం చేసి, ఇది మీరు సబ్జెక్ట్ అర్థం చేసుకోవచ్చు. మనం ఇంట్లో వాళ్ళు గుర్తించాలి, లోకం గుర్తించాలి, ఖర్చు పెట్టింది పైస 100 రూపాయలు గౌరవం రావాలి. వాళ్ళు ప్రసాదాలు మన చేతిలో పెట్టి పెట్టకలు చేతికి రాసినా సరిపోతుంది. అటువంటి వాళ్ళే గౌరవం ఎక్కువ కోరుకుంటారు. వాళ్ళు మన చేతిలో ప్రసాదం పెట్టక్కర్లేదండి, చేతికి రాస్తే చాలు. రాధ ఆవిడ గౌరవం ఎప్పుడు కోరుకోలేదు. ఏం చేత రాధ ఆవిడ ఎందుకు ఎవరి కోసం చేస్తుంది? కృష్ణుడికి ఆ గౌరవం ఏదో కృష్ణుడికి రావాలి కానీ నాకెందుకని వాది రాధ. అలా మీరు ఉండండి, మీకు జ్ఞానం వచ్చేస్తుంది, బ్రాహ్మణ స్థితి వచ్చేస్తుంది, అందుకే చదువుతున్నారు. ఇప్పుడు గుర్తింపులు ఎవరు? అప్పుడు ఆ కృష్ణుడు సంతోషిస్తున్నాడు లేదు, ఇంకా గుర్తింపు ఒక ఇవిడు గుర్తింపు గుర్తింపు సమస్య లేదు. అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ కంపాషన్, ఆ శుద్ధ ప్రేమలో, ఆ మాలిన్యం లేనటువంటి ప్రేమలో, డస్ట్ లేనటువంటి ప్రేమలో, నలకలు లేనటువంటి ప్రేమలో లోకం యొక్క గుర్తింపు కూడా ఎప్పుడు రాధ కోరుకోలేదు. అట్లా రాధ బ్రాహ్మణ స్థితి అడగక్కర్లేదు. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు మనం కోరుకున్న దాన్ని బట్టి ఏది రాదు. మన యోగ్యతను బట్టి మనకు వస్తుంది, మన అర్హతను బట్టి మనకు వస్తుంది. ఎంత డిజర్వ్ అయితే అంత వస్తుంది మనకి. ఏదో కోరుకున్న మాత్రం వచ్చేసిన తర్వాత కోరికను బట్టి వచ్చేస్తుంది అనుకోవడం చాలా వెర్రితనం. వెర్రితనమే కాదు మూర్ఖత్వం, అది వెర్రితనమే కాదు అది మూర్ఖత్వం కూడా. కోరుకుంటే వచ్చేస్తుంది అనుకునేది మూర్ఖత్వం. అలా కాదు, వివేకవంతుడు ఏం చేస్తాడంటే మనం కష్టపడి పని చేసినా ఎంత పని చేసినా మన దేహ ప్రారంభంలో ఎంత ఉంటే అంతే వస్తుంది. మన ప్రారంభం ఉంటే అది వస్తుంది, మన ప్రారంభం లేకపోతే అది రాదని వివేకవంతుడు అనుకుంటాడు. కానీ వివేకం లేనివాడు ఈ తెలివి తక్కువ మంద ఏదో మనం కోరుకున్నాం ఇంకా రాలేదంటే కోరుకున్నాం ఆసక్తి పెరిగిపోతుంది, వాళ్ళకి బ్రాహ్మణ స్థితి అలా వస్తుందని. ఇప్పుడు లోకం గుర్తింపుల కోసం ఈ పని చేయలేదు ఎవరు? రాధ. అలా భగవంతుడు అక్కడ సంతోషిస్తున్నాడు, మనం చేసిన మన మాట మాట్లాడడం, ఈ మాట వల్ల భగవంతుడికి ప్రెజర్ వస్తున్నారు, భగవంతుడు ఇష్టపడతాడు లేదా, లేదా చేతితోడు ఈ పని చేస్తాం భగవంతుడు లైక్ చేస్తాడు లేదా, లేదా ఆలోచన ఇటువంటి ఆలోచనలు నాకు వస్తున్నాయి, ఇటువంటి ఆలోచన వల్ల భగవంతుడు ఇటువంటి ఆలోచనలు వాడు లైక్ చేస్తాడు లేదా, అదే చూసుకునేది కానీ రాదా లోకం గొడవలేదు, వాళ్ళకి బ్రాహ్మణిస్థితి వస్తుంది, అడగకుండా వస్తుంది. అంటే ఇది జ్ఞాపకించుకోండి, మనకు ఆత్మజ్ఞానం కూడా మనకు యోగ్యత ఉందనుకోండి వచ్చేస్తుంది, అర్హత ఉందనుకోండి వచ్చేస్తుంది. మన అర్హత లేకుండా యోగ్యత లేకుండా ఆసక్తి పడినా రాదు అసలు. ఆసక్తి ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఆసక్తే పనికిరాదు, అసలు ఆసక్తే పనికిరాదు. మన ఆసక్తి పెట్టుకున్నా ఈ తలకాయ పాడవటం కానీ ఎక్కువ ఏమి రాదు. ప్రార్థాన్ని బట్టి వచ్చేది వస్తుంది, రానిది రాదు అని వివేకవంతుడు అనుకుంటాడు. మూర్ఖుడు ఏమనుకుంటాడంటే మనం ఇలా పనిచేసాం కదా అలా పనిచేసాక వచ్చేయాలి వచ్చేయాలి వచ్చేయాలని మూర్ఖుడు అనుకుంటాడు. ఆడు మూర్ఖుడు, వీడు వివేకవంతుడు. అంటే వివేకవంతుడికి ఏం చేస్తాడంటే వాడికి అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటుంది. ఎవడికి? వివేకవంతుడు. ఏది సత్యము ఏది అసత్యము అని విడదీసుకుంటాడు ఎవడు? వివేకవంతుడు. మూర్ఖుడు ఏంటంటే వాడు అసత్యాన్ని సత్యం అనుకుంటాడు, సత్యాన్ని అసత్యం అనుకుంటాడు. ధన్నర్శయం అని చెప్పాడంటే బెన్నాడిసాన్ని మీరు ప్రేమిస్తున్నారా? బెన్నాడిసాన్ని ప్రేమిస్తున్నారా? బెన్నాడిసాన్ ఏం చెప్పాడంటే మా ఫాదర్ అని మా మాదర్ వాడు ఏమన్నాడంటే మా తండ్రి గారు నాకున్న విజడం మా తండ్రి గారు. ఇంటికాడున్న తల్లిదండ్రులు కాదు, ఇంటికాడున్న తల్లిదండ్రులు దేహానికి సంబంధించిన వాళ్ళు. ఇంటికాడున్న తల్లిదండ్రులు దేహానికి వాళ్ళు అంతవరకే పనికి వస్తారు, దేహానికి సంబంధించిన వాళ్ళు. నా వివేకమే నా నిజమైన తండ్రి. ఏది విడిచిపెట్టాలి ఏది పొందాలి అనేటువంటి వివేకమైన నిజమైన తండ్రి. వైరాగ్యమైన నిజమైన తల్లి. వివేకము నా తండ్రి. నీకు ఇంటికాడ ఉన్నవాళ్ళు ఏదైనా ఉంటే 2 ఎకరాలు ఉంటే ఇస్తారు, 4 రూపాయలు ఇస్తారు, లేదా మీరు ఆవకాయ పట్టుకుంటే ఇస్తారు పట్టుకెళ్ళమ్మా. ఇంటికి పనికి వస్తారు కానీ మీకు వివేకం ఎక్కడ ఇస్తారు? వాళ్ళు మీరు ఆవకాయ పట్టుకుంటే మటుకే ఇస్తారు, పట్టుకెళ్ళండి. నీకు వివేకం వాళ్ళు ఎక్కడ తెచ్చి పెడతారు? వాళ్ళు ఉంటే కదా అసలు. విజ్డమ్ మై ఫాదర్, దిస్ ప్యాషన్ మై మదర్. నా తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నవాళ్ళు ఊరికే దేహానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు, కానీ నిజమైన తండ్రి ఎవరు? నాలుగు ఉన్న వివేకం, ఆ డిస్క్రిమినేషను, ఆ విచక్షణ భావం, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, ఏది పట్టుకోవాలి ఏది విడిచిపెట్టాలి, మీరు అర్థమవుతుంది, ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో చేయకూడదు అనేటువంటి విజడమే ఆడు అన్నాడు, ఇంకోటి అన్నాడు, నీ ప్రజ ఎప్పుడు సంతోషం కావాలంటే దాట్ ఈస్ ద కండిషన్ ఆఫ్ విజ్డమ్ అండ్ జెంటిల్నెస్. హ్యాపీనెస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ విజ్డమ్ అండ్ జెంటిల్నెస్. ఎవడవు దన్నర్సన్ని సూపర్ మ్యాన్లో చెప్తాడు, మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ హెల్త్. నీవు నీ ఆరోగ్యం డాక్టర్ల చేతిలో ఉందనుకుంటున్నావు, నీ వివేకం చేతిలో ఉంది. ఏది తినకూడదు ఏది తినచ్చు అది నువ్వు చూసుకోవాలి. అంతేగాని నా ఆరోగ్యం నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది, కానీ డాక్టర్ల చేతిలో లేదు. ఎప్పుడైనా డబ్బు వస్తే వెళ్ళొచ్చు, అది ఏదో ట్రీట్మెంట్ అంతే, కానీ నీ ఆరోగ్యం నువ్వు చూసుకుంటే అసలు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. హాస్పిటల్స్ అంటే నరక కేంద్రాలు. అది మీరు జబ్బు చేసిన వాళ్ళు వెళ్తారు కదా, అక్కడ బాంబులు వాళ్ళు ఎవరు వెళ్తారు, జబ్బు చేసిన వాళ్ళు వెళ్తారు. ఆ పేషెంట్ ఎవడు కుయ్యో ముయ్యో కుయ్యో ముయ్యో ఇదా అంటా ఉంటారు. కొంతమందికి ఇంజక్షన్ కూడా భయమే, అది బాబు డాక్టర్ గారు ఇంజక్షన్ చేస్తున్నారని కూడా భయం కదా. ఇంజక్షన్ చేయించుకోవడానికి భయపడేవాళ్ళు ఉన్నారు. అంచేది ఇక్కడ ఏమన్నారు బెన్నర్స, నీ ఆరోగ్యం నీ చేతిలో ఉంది కానీ డాక్టర్ గారి చేతిలో లేదు. నీ వివేకం ఎవరి మీద ఉంది, ఏది తినాలో ఏది తినకూడదు, ఎవరితో స్నేహం చేయాలి ఎవరితో చేయకూడదు, ఏ పుస్తకం చదవాలి ఏ పుస్తకం చదవకూడదు, ఇదే సూపర్మ్యాన్లో చెప్తాడు. వివేకమే నిజమైన విజ్డమ్ ఈజ్ ఎవర్ ఫాదర్, దిస్ ప్యాషన్ ఈజ్ ఎవర్ మదర్. అంటే వివేకము వివేకం ఏం చేస్తుందంటే విభజిస్తుంది. వైరాగ్యం అమ్మ. వైరాగ్యం ఎవరు, డిస్ప్యాషన్. ఇంగ్లీష్లో డిస్ప్యాషన్ అంటారు వైరాగ్యాన్ని. వైరాగ్యం అమ్మ. ఎందుకంటే ఇప్పుడు ఇది పనికి వస్తుంది పనికి రాదు అనుకున్నాం, మీకు అర్థమవుతుంది. వైరాగ్యం వివేకం ఎప్పుడైతే ఎడగొట్టిందో ఈ వైరాగ్యం ఏం చేస్తుందంటే పనికిరాని చోటకి వెళ్ళినప్పుడు ఇంకా పనికిరాని చోటకి వెళ్ళదు. ఇంకా నాకు చాలు మదర్ అండ్ ఫాదర్ వాళ్ళు చాలు, వాళ్ళు ఉంటే నాకు జ్ఞానం వచ్చేస్తుంది. ఈ ఇంటికాడ వాళ్ళు ఏం ఇస్తారని, వాడికి 4 ఎకరాలు ఉంటే మీకు 2 ఎకరాలు వస్తారు, లేకపోతే ఆవకాయ ఇస్తారు. వాళ్ళకు ఉంటే కదా, వాళ్ళకి తప్పు కదా, వాళ్ళకి జ్ఞానం ఉంటే కదా. అసలు విజ్డమ్ ఈజ్ మై ఫాదర్ రాసుకోండి, అది డిస్ప్యాషన్ ఈజ్ మై మదర్. ఆ రెండు నాకు చాలు బ్రాహ్మణ స్థితి పొందడానికి, ఆ డివైన్ డివినిటీ నేను పొందడానికి శరీరం ఉండగా ఆ రెండు సరిపోతాయి. ఏది మదర్ అండ్ ఫాదర్, వీళ్ళే నాకు మదర్ అండ్ ఫాదర్. విజ్డమ్ ఈజ్ మై ఫాదర్. That is the condition of wisdom. Happiness is the condition of wisdom. Pleasure is the condition of wisdom. Health also is the condition of wisdom and gentleness. That is Superman love. What is Superman? Man, under a manushilum, what is Superman? Benarsha Jepin, what under a Superman? Being the code of Superman, being the Mamul, the Mother being the one who takes that, that is Superman. సూపర్ బియ్యం, ముతక బియ్యం అని బియ్యంలో కూడా ఉంటాయి కదా, అలాగే సూపర్ మ్యాన్ వాడు. ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు విజడము ఆ డిస్ప్యాషన్ వాడు ఏమవుతాడు, సూపర్ మ్యాన్ అవుతాడు. మీరు ఏం చెబుతున్నారు భగవంతుడు ఏంటంటే, మీరు బ్రాహ్మణస్థితి పొందాలి, అది అల్టిమేట్. అది ఏంటది, మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా, భక్తి మార్గమో జ్ఞాన మార్గమో ఏ మార్గంలో భగవద్గీతలో ఉన్న సమన్వయం ఇంకో గ్రంథంలో లేదు. ఋషులు చెప్పారు, వాళ్ళు వాళ్ళు బ్రాహ్మణ స్థితిని ఏ పద్ధతిగా పొందారో ఆ పద్ధతిగా వాళ్ళు టీచ్ చేశారు. ఎవరు, ఋషులు కాదు. భగవద్గీత అలా అన్ని యోగాలని సమన్వయం చేసి, అన్ని యోగాలని సమన్వయం చేసి అన్ని మార్గాలు సమానమే. కానీ మీరు సిన్సియర్గా చెయ్యాలి, డెడికేటెడ్గా చెయ్యాలి. ఏ మార్గంలోనైనా మీరు సిన్సియర్గా చేస్తే నన్నే పొందుతారని అన్ని సమన్వయం చేసి చెప్పిన ప్రపంచంలోని యూనివర్సల్ స్క్రిప్చర్ గీత ఒకటి. అంచేది మలయాళ స్వామివారు ఏం చెప్పారంటే, మీరు భగవద్గీత చదవండి, భగవద్గీత చెప్పి చదవండి అని చెప్పినా మీరు చదవరు. ఈ ఈ నుదిరి మీద గీత ఎవడికి బాగుందో వాడికే, వాడికే చేతికి గీత వస్తుందండి. మీకు ఈ ముఖం మీద గీతలో బాగున్నవాడికే చేతిలోకి భగవద్గీత వస్తుంది. మీ ముఖం మీద గీతలో బాగా వచ్చే చేతిలోకి భగవద్గీత కూడా రాదు. ఆ గీత బాగుంటే ఈ గీత వస్తుంది, ఆ గీత బాగపోతే ఈ గీత రాదని. మీరు ఏదైనా పూర్వజన్మలో పుణ్యకర్మలు చేసుంటే మీకు భగవద్గీత చదవాలని అధ్యయనం చేయాలనిపిస్తుంది, కానీ లేదా చదవక్కర్లేదు, చదవాలని బుద్ధి కూడా కలగదు. ఇది మీరు జీవితకాలంలో బ్రాహ్మణ స్థితి పొందొచ్చు జీవితకాలంలో, లేకపోతే అది అట్లీస్ట్ కనీసం మీరు ప్రాణం విడిచిపెట్టేటప్పుడు అంత్యకాలే. అంత్యకాలం అంటే మీ శరీరం విడిచిపెట్టే టైంలో జీవుడు శరీరం పార్టింగ్ వచ్చేస్తుంది, విడిపోతారు కదా. విడిపోయినప్పుడు జీవుడు శరీరం విడిపోయినప్పుడు అంటే మరణించే కాలంలో, అంత్యకాలంలో లాస్ట్ మినిట్లో అప్పుడైనా బ్రాహ్మణ స్థితి పొందితే బ్రహ్మానందం పొందుతారు. అంటే బ్రాహ్మణ స్థితి పొందకుండా, బ్రహ్మజ్ఞానం పొందకుండా బ్రహ్మానందం మీరు పొందలేరు. ఆనందం అంటే బ్రహ్మానందమే, అదే ట్రూ ఆనందం, అదే లాయల్ ఆనందం, అదే ఫెయిత్ఫుల్ ఆనందం. మిగతా ఆనందాలను ఏది నమ్మకూడదు మీరు, అన్ని ఫ్లీటింగ్ అలా వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. మనసుకు సంబంధించిన, ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలు అటువంటివి, మనసుకు సంబంధించిన ప్రేమలు, ఇష్టాలు, అయిష్టాలు అటువంటివి. ఒక బ్రాహ్మణ స్థితి మటుకే ఇట్ ఇస్ ఎ కరెక్ట్ స్టేట్, ఇట్ ఇస్ ఎ ట్రూ స్టేట్. ఆ హ్యాపీనెస్ ఒకటే పెర్మనెంట్గా ఉండేది, మిగతా భౌతికమైనటువంటి హ్యాపీనెస్ మీకు ఎప్పుడు వచ్చినా అది టెంపరీ, కానీ ఏది శాశ్వతంగా ఉండదు. అంచేది మీరు ఇంటికాడ కూడా, ఇంటికాడ కానీ సమాజం, మీ డ్యూటీ ఏదో మీరు చేసి, మీ ఇంటికాడ మీకు ఏదైనా బాధ్యత ఉందనుకోండి, ఆ బాధ్యత ఏదో చూసి, సమాజం పట్ల మీకు ఏమైనా బాధ్యత ఉంటే ఆ బాధ్యత ఏదో చూసుకుని నిరంతరం మీరు రాధ కృష్ణుని మీద మనసు ఎలా నిలబెట్టిందో అలా కనుక మనం నిలబెట్టగలిగితే మనకి బ్రాహ్మణ స్థితి వస్తుంది. ఆ ఇంద్రియగతమైన ఆలోచన లేదు ఎవరికి, రాధకి. అండ్ ఎక్స్ట్రీమ్ లవ్, సుప్రీం లవ్ అంటే ఎండ్లెస్ లవ్. ఇప్పుడు ప్రేమలు అంటే రోజుకి ఒక రకంగా, అమావాస్య రోజున ఒక రకంగా ఉంటారు, పౌర్ణమి రోజున ఒక రకంగా ఉంటారు. ఈ మధ్యలో ఒక భర్త భార్యతో ఏం చేస్తున్నాడంటే, ఇదంతా నీదే, ఇదంతా నీదే అంటాడు. నా పేరు ఒక ఎకరం పొలం లేదు, ఏంటో పెచ్చోడని నా ఇదంతా నీదంటా ఉంటాడు. ఇప్పుడు మీరు చచ్చిపోయారు అనుకోండి, పిల్లలు తినేస్తారు, వారసులు ఉన్నారు కదా మనకి, ఇదంతా నీదే ఉంటే నేను చూద్దాం, అమాయకురాల కింద మీకు కనిపిస్తున్నాను, నా పేరు ఎకరం పొలం లేదు, ఇదంతా నీదే, ఇదంతా నీది, ఇదంతా నీది ఏంటే, ఈ లిప్ప సంపద ఏంటి? అదికే మరి ఆయన యజమాని చచ్చిపోయాడు అనుకోండి, ఈ వారసులు తినేస్తారు కదా, మరి ఏమీ లేకుండా నా పేరు ఎకరం లేదు, మెళ్ళో నాలుగు గొలుసులు లేవు, బ్యాంకులో అకౌంట్ లేదు, ఎవరిని మోసం చేయడానికి ఈ మాట, ఇదంతా నీదే, ఇదంతా నీది, ఏమిటి ఇదంతా నీదే, అంత మోసం మాట్లాడి చెబుతాను భర్తతో. నీకు ప్రత్యేకంగా పొలం ఎందుకు, ఇది అంతా నీదేనా, అదంతా ఆవిడది ఎలా అవుతుంది, ఆవిడ చచ్చిపోతే వారసులు వచ్చి పట్టిపోతారు కదా. నా పేరు మీద ఏదైనా ఉంటే నాదవుతుంది, ఏమి లేకుండా ఇదంతా నేను ఏదో మీకు అమాయకురాల కింద కనిపిస్తున్నాను, చేతకాందానికి ఈ మాట్లాడి, నాది ఎలా అవుతుంది, ఇదంతా నాది, ఇదంతా నాదండి, నాది ఎలా అవుతుంది. బెర్నార్డ్ షాకి నాటకాల వల్ల చాలా డబ్బు వచ్చేసింది. మామూలు భేదవాళ్ళ ఇంట్లోనే పుట్టాడు. ఎవడు? బెర్నార్డ్ షా. మ్యాన్ ఆఫ్ సూపర్ మ్యాన్ ఇటువంటి చాలా డ్రామాలు రాశాడు. ఆ డ్రామాలు విపరీతంగా కొనేసేవారు ప్రజలు. ఉపరిస్తే కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి చాలా డబ్బు వచ్చింది. ఆయన 50లో చనిపోయాడు. 50లో చనిపోయినప్పుడు ఆయనకు 35వ సంవత్సరంలో ఒక సామాన్యమైన అమ్మాయిని చేసుకున్నాడు. ఆవిడ ఒక 20 ఏళ్ళు ఉండి సంతానం లేదు. బెన్నాడు శాఖ 20 ఏళ్ళు బతికి చచ్చిపోయింది ఆవిడ. ఎవరు? ఆవిడ సామాన్యమైన అమ్మాయి. ఈ రాజకీయ వాసంలో ఇల్లు మళ్ళీ పెద్దవాళ్ళు కాదు. ఎవరు మన ఎవరు అని బిషెంట్లే కాదు, పెద్దవాళ్ళు కాదు, సామాన్య కుటుంబ పక్షంగా ఉంటుంది. అటువంటి అమ్మాయినే చేసుకున్నాడు. కానీ ఒక 20 ఏళ్ళు ఉన్నాక ఆవిడ చనిపోయింది. బెన్నాడు శాఖకి సంతానం లేరు. చివరికి ఆవిడ సంపాదన అంతా ఏం చేశాడంటే, మా బంధువుల్లో పలానా వాళ్ళు పరిస్థితి బాగలేదు, మా స్నేహితుల్లో పలానా వాళ్ళు పరిస్థితి లేదు, వాళ్ళ కింద కేటాయించండి, వీళ్ళ కింద కేటాయించండి, మిగతా డబ్బు లండన్లో ఆంగ్ల భాషను అభివృద్ధి చేసే సొసైటీ ఒకటి ఉంది, మిగతా డబ్బు వాళ్ళకి ఇవ్వండి అని మొత్తం వీలు రాసి చచ్చిపోయాడు. మా బంధువుల్లో పలానా వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, మా స్నేహితుల్లో కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి ఇంత ఇవ్వండి, వీళ్ళకి ఇంత ఇవ్వండి, వీళ్ళు మా వాళ్ళకు కూడా చూపించలేదు. తర్వాత లండన్లో ఉన్నటువంటి ఆంగ్ల భాషను ప్రోత్సహించే సొసైటీ ఉంది, దానికి మిగతా డబ్బు వాళ్ళకి కేటాయించని అలా కేటాయించి వెళ్ళిపోయాయి. వాళ్ళు అలా వీళ్ళు రాలేకపోతే పేచీలు వస్తాయి. అడిగి వారసులు లేరు ఎవరికి, Bernard Shaw. He passed away in 1950. ఈ ప్రేమించుకోవడానికి ఆప్యాయతలకి ఇష్టాలుగా ఉండటానికి దేహానికి ఏమి సంబంధం లేదన్నాడు బెన్నాడ్ షా. దేహ సంబంధానికి ఇష్టంగా ఉండటానికి ప్రేమించుకోవడానికి ఇవి సంబంధం లేదు. ఉడికే మీకు అలా అనిపిస్తాను కానీ ఏమీ సంబంధం లేదు. అది అలౌకికమైనది. ప్రేమ అనేది లవ్ అనేది ఏంటది? అలౌకికమైనది, అభౌతికమైనది. దానికి దేహ సంబంధం ఉండక్కర్లేదు అని సూపర్ మ్యాన్ అన్నీ చర్చిస్తాడు బెన్నాడ్ షా ఇందులోనే. సో ఏం అంటే ఇక్కడ ఏమన్నాడు, నాకు శాంతి కావాలి, శాంతి కావాలంటే రాదు. ఎవడైతే మమతను తగ్గించుకుంటున్నాడో, ఈగోయిజం తగ్గించుకుంటున్నాడు, దేహభావం ఎవడైతే తగ్గించుకుంటున్నాడో, ఆత్మభావం ఎవడైతే పెంచుకుంటున్నాడో, తన కోరికలను ఎవడైతే. ఇప్పుడు ఇంకోటి మనకి ఇక్కడ ఏంటంటే, భగవద్గీత ఇప్పుడు అర్థం కాదు. ఏ రకమైన కోరికలు మనల్ని డిజైర్లెస్ మైండ్కి వెళ్ళిపోయి కోరికలు లేని మనస్సును, కోరిక ఎలా ఉంటుందో తెలియని మనస్సు సంపాదించి అప్పుడు చదివితే భగవద్గీత అర్థమవుతుంది. రామకృష్ణ పరమహంస ఈ పండితులక గీత అర్థమయ్యేది, ఈ పండితులక గీత అర్థమయ్యేది ఎదుర్కొన్నారు పండితులు ఎదుర్కొన్నారు. మీకేంటో గీత అర్థమవుతుంది. ఏది నీకు డిజైర్లెస్ స్టేట్ ఎక్కడ ఉంది? కనిపించేది అంతే, కనిపించి గడ్డి పెట్టి అంతా నాకే కావాలనుకుంటాడు. నీకు గీత ఏం అర్థమవుతుంది? ఈ పండితులు సంస్కృతం పండితులు బాగా చదివేవాళ్ళు ఉంటారు కదా, అది శబ్దాన్ని విడదీసి అర్థం బాగా చెప్తారు అని వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు మాకు తెలిసిపోయింది అని వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళక అర్థమయ్యేది భగవద్గీత? నువ్వు మైండ్లెస్ స్టేట్కి వెళ్ళావా? మనోనాశనం అయిందా నీకు? కొన్ని మనోనాశనం ఎలా పోయినా నిర్మలమైన మనసు పొందావా? నువ్వు నిష్కల్మషమైన మనసు పొందావా? నిరహంకారమైన మనస్సును పొందావా? మమతలు లేని మనస్సును పొందావా? అది పొందదు చదువు. అందులోనేది ఏంటో నీకు నీ గుండెకి పట్టేస్తుంది. కొన్ని మనోనాశనం అక్కర్లేదు, నిర్మలమైన మనస్సు ఉందా నీకు అసలు? ఇప్పుడు ఇంకోటి, కోరికలు ఎక్కువ ఉన్నాయనుకోండి మీకు లోపల, మీ మనస్సును చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. గాలి వేస్తుంటే ఆకి ఎలా ఊగిపోతూ ఉంటుందో మీ ముఖం కూడా. కోరికలు ఎక్కువ ఉన్నచోట ముఖం నిర్మలంగా ఉండదు, నిశ్చలంగా ఉండదు. ఇప్పుడు గాలి వేస్తుంటే ఆకి ఎలా ఊగిపోతూ ఉంటుంది, మీ మనస్సు కూడా అలా ఊగిపోతూ ఉంటుంది. డిజైర్స్ ఎక్కువ వేయకూడదు. డిజైర్లెస్ మైండ్ వచ్చింది అనుకోండి మనకి, ఆ కోరిక లేని ముఖం వచ్చింది అనుకో, చూస్తే తెలుస్తూ ఉంటుంది ఆ మైండ్ ఎలా ఉంటుందో. చూస్తే డిజైర్లెస్ మైండ్ ఎలా ఉంది, డిజైర్స్తో కూడిన మైండ్ ఎలా ఉంది, ఆ ముఖాన్ని అబ్జర్వ్ చూస్తే, ముఖాన్ని అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఒకసారి రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర, రవీంద్రనాథ్ ఠాగూర్ తండ్రి పేరు దేవేంద్రనాథ్ ఠాగూర్, వాళ్ళ ఇంటికి ఎవరో రామకృష్ణుని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆయన ఉపనిషత్తులు బాగా చదువుకున్నాడు, వేదాలు బాగా చదువుకున్నాడు. ఎవరు ఎవరు ఏది మాట్లాడినా వేదంలో కోట్ చేసి చెబుతూ ఉండడు. రవీంద్రనాథ్ తండ్రి దేవేంద్రనాథ్ ఠాగూర్ వెళ్తే బయటకు వచ్చిన తర్వాత అన్నాడు, ఆయన గొప్ప పండితుడిని అన్నాడు. ఎవరు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఏముంది, గుర్రబళ్ళు ఒంటరి బళ్ళు ఆ రోజులను, ఆ కూడా ఉన్న వాళ్ళు అన్నారు గొప్ప పండితుడు. ఏమన్నారు? గొప్ప పండితుడు అన్నాడు. ఇది నాటోళ్ళు యోగి, ఈ యోగి ఇది బోతి యోగి అండి భోగి. అంటే ఆయన పండితులైన మాట నిజమే, పండితులైనా ఎంతో యోగాభ్యాసం చేస్తున్న మాట నిజమే. మనసులో భోగాలు అనుభవించాలనే సంస్కారం పోలేదు. ఇది నాటో ఓన్లీ యోగి, ఇది యోగి అండి భోగి. అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలని తపన ఉన్నమాట నిజమే, కానీ లోకాన్ని ఎంజాయ్ చేయాలి, భోగాలు అనుభవించాలనేటువంటి మనస్థానికి పోలేదు. అంటే ఈ బోత్తు యోగి అండి భోగి. ఆ భోగి ఆ భోగ ప్రవృత్తి కూడా నిశేషంగా కలిగితేనే కానీ బ్రాహ్మీ స్థితి పొందలేదు. ఇది బోత్తు యోగి అంటే భోగి. ఎంతో కొంత చదువుకున్న మాట నిజమే, ఏదో ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావటం అనుకున్న మాట నిజమే, ఎంతో కొంత సాధన చేస్తున్నాడు మాట నిజమే, కానీ ఇక్కడ ఖాళీ అవ్వలేదు హృదయం. ఆ భోగ లోకాన్ని ఎంజాయ్ చేయాలి, భోగాలు అనుభవించాలి, మీకు అర్థమవుతుంది. ఆ ప్రవృత్తి ఆయనలో ఇంకా పోలేదు. అంటే ఆ ప్రవృత్తి ఎంతకాలం అయితే పోలేదు, ఎంత పాండిత్యం ఉన్నాడుకి బ్రాహ్మీ స్థితి కలగదు. ట్రూత్ రియలైజేషన్ చేయలేడు. అంచేత ట్రూత్ రియలైజేషన్ ఎవడైతే చేయలేడో వాళ్ళకి ఎంత పాండిత్యం ఉన్నా, సమాజంలో ఎంత పేరున్నా, సమాజంలో ఎంత పేరున్నా దాన్ని ఏమన్నాడు రామకృష్ణ పరమహంస ఒత్తగొత్తోళ్ళు, ఎవళ్ళు ఒత్తగొత్తోళ్ళు, నువ్వు హిస్టరీలో చదువుకునే పేర్లు అన్నీ వాళ్ళు ఒత్తగొత్తోళ్ళు. వాళ్ళకి ఏది లోపల ట్రూత్ రియలైజేషన్? అది ఏదో నాలుగు కాలేజీలు కట్టవచ్చు, నాలుగు హై స్కూళ్ళు కట్టవచ్చు, అది డబ్బు ఉండొచ్చు, ఎవరికైనా ఎవరికైనా దానం చేసుకోవచ్చు, కానీ లోపల అన్ని మంచి పనులు అవ్వచ్చు. బాహ్యంగా లోపల ఇన్నర్ లైఫ్ ఎక్కడ ఉంది, ఇన్నర్ డ్యూటీ ఎక్కడ ఉంది? వాళ్ళ పేర్లు చరిత్రలో రాసినా వాళ్ళందరూ ఒత్తగొత్తోళ్ళు. నీకు ఆ ట్రూత్ రియలైజ్ చేశాడు అక్కడ ఉన్నది ఒకటే, ఆ బ్రాహ్మణ స్థితి పొందాడా, ఆ బ్రహ్మం వాడు రియలైజ్ చేశాడా? వాడు ఉత్తమోత్తోడు కాదు. బ్రహ్మం రియలైజేషన్ లేకుండా వాడు ఉరికే భాషంగా ఏదైనా మంచి పనులు చేసినా వాడికి సమాజంలో కీర్తున్నప్పటికీ వాళ్ళందరూ ఉత్తమోత్తోళ్ళే. అలా మనం అనలే, అటువంటి మాటలు మనం అనలేము, అటువంటి మాటలు మనం అనలేము. ఆ మాటలు అంటానికి అది చెల్లింది ఎవరికి? రామకృష్ణుడికి. ఈ ఉత్తమోత్తోళ్ళా, పెద్ద పెద్ద నాయకులను కూడా ఈ ఉత్తమోత్తోళ్ళా. అంటే వాళ్ళు ప్రపంచంలో పేరుండొచ్చు, వాళ్ళకి అసూయ మామూలే, నీకు అర్థమవుతుందా? కార్పణ్య మామూలే, మీరు పైకి ఉరికే గౌరవంగా కనిపించిన లోపల విరోధాలు మామూలే. భాషంగా వాళ్ళకి సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉండొచ్చు, లోపల ఏమి లేదు అంటే లోపల ఉత్తమోత్తోళ్ళు. లోపల ఏముంది, సరికే ఉంది, లోపల స్టెప్ ఏముంది? ఆ లోపల ఇన్నర్ లైఫ్లో ఏముందని కొంతమందికి బాహ్య జీవితం బాగుంటుంది, ఇన్నర్ లైఫ్ మాట ఏంటి? నువ్వు అవుటర్ లైఫ్ చూస్తే అలా ఇన్నర్ సైడ్ కూడా చూడాలి కదా. మెరిసేది అంతా బంగారం కాదు కదా అని రామకృష్ణుడు చెప్పేది. అది అది బ్రాహ్మణ స్థితిని అంటే నిరహం. నువ్వు వ్యక్తి భావన ఓవర్కమ్ చేసే వరకు, వ్యక్తి భావన ఓవర్కమ్ చేసే వరకు అంటే వ్యక్తి నీ కర్తృత్వం నశించినప్పుడే, నీ కర్తృత్వం నువ్వు కల్పించుకుంటున్నావు కానీ నేను కల్పించలేదు. కృష్ణుడు గీతలో చెప్తాడు, నువ్వు దుఃఖం ఎందుకు వస్తుంది మనిషికి? కర్తృత్వం వల్ల వస్తుంది. ఆ కర్తృత్వం నీ లోపల అజ్ఞానం ఉంది, నీ లోపల అవిద్య ఉంది, అవిద్యం కల్పిస్తుంది. కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే భగవంతుడు ఇలా చేశాడు అనుకుంటున్నావు. నేనేమి నీకు అది ఆ కర్తృత్వం కల్పించలేదు. కర్మఫలం ఉంది, ఆసక్తి నేను కల్పించలేదు. ఇదంతా ప్రకృతి చేస్తుంది, ఇదంతా మాయ చేస్తుంది. ఇట్లా ఓవర్కమ్ చేసే వరకు నన్ను పొందలేవు. నన్నంటే చైతన్యం, అక్కడేంటది? నన్నంటే బ్రహ్మం. అక్కడ నన్నంటే ఆయన దేహం కాదు, ఇంద్రియాలు కాదు, నన్నంటే ఆ బ్రహ్మం. కృష్ణుడిని ఒక వ్యక్తిగా చూసేది కాదు, ఎవరు రాదా బ్రహ్మ పదార్థంగానే చూసేది. ఒక వ్యక్తి ఒక ఇండివిజువల్గా చూడలేదు, ఎలా చూసేది? బ్రహ్మ పదార్థంగానే. అంటే ఇంకొక రహస్యం మీరు ఒకటే పెట్టుకోండి, మనం ఏది చింతిస్తే అది అవుతాం. ఇది రాసుకోండి, ఇది చాలా ముఖ్యం. మనం ఇంటికాడ కూర్చున్నా ఎక్కడ కూర్చున్నా నిరంతరం శరీరం కూడా వదిలేయండి. శరీరం జిన్నూరులో ఉందా, అరుణాచలం కూడా ఉందా, అది వదిలేయండి. మన మనసుతోటి ఏది చింతిస్తే ఏ రోజుకైనా అయ్యి తీరుతాం. అంటే రాదేం చేసింది? ఆ కృష్ణుడు స్మరించి ఎవరికి బ్రహ్మమును పొందేది. ఇప్పుడు మనకు రాదే కదా, మనమేనంటే మనం ఏది చింతిస్తామంటే, మీరు ఏది చింతిస్తామంటే మీరు తెలుస్తాను కదా, లోపల మీరు ఏం చింతిస్తా అంటారు, మీకు అది మీకు తెలుస్తుంది కదా, తెలుస్తుంది కదా. అది ఎప్పటికైనా అది అవుతారు. మీరు మీ అందరికీ లోపల మనసులో ఏం చింతిస్తారో మీకు తెలుస్తుంది కదా, బయటికి చెప్పకపోయినా. మీరు బయట జీవితాన్ని బట్టి మీరు అలా తయారవరు. నిరంతరము మీ మనస్సు ఏ విషయం గురించి ఆలోచిస్తుంటే అది అవుతారు. ఇప్పుడు నిరంతరం మీరు డబ్బు గురించి ఆలోచిస్తున్నారనుకోండి, ఎప్పటికప్పుడు మీరు ధనవంతులు అవ్వచ్చు. మీరు నిరంతరము డబ్బు 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 నిరంతరం డబ్బు గురించి ఆలోచిస్తున్నారనుకోండి, భగవంతుడు డబ్బు సంపాదించే ఉపాయాలు మీకు ఏదైనా సూచించవచ్చు, మీరు ధనవంతులు అవ్వచ్చు. లేదా గౌరవం, సమాజంలో గౌరవం సంపాదించాలని మీరు ఏదైనా పనులు చేస్తూ ఉంటారనుకోండి, మీకు గౌరవం రావచ్చు. ఇవన్నీ 3 రోజులు ముచ్చట. ఇవన్నీ అంటే 3 రోజులు ముచ్చట. అది దక్షిణేశ్వరంలో కాళీ టెంపుల్ కట్టింది రాణి రాష్ట్రమని. అంటే ఆ ప్రాంతానికి ఆ రోజుల్లో ఆవిడ రాణి, ఆవిడ కొడుకులు లేరు, ఇద్దరు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ఎవరికి? రాణి రాసమణికి. రాణి రాసమణి చనిపోయాక ఆ పెద్దలడి పెత్తనం చేసేవాడు ఎవరు, ఆడి పేరు మధుర బాబు. ఆడి పేరు ఏం పేరు? మధుర బాబు. ఆడి పెత్తనం చేసేవాడు దేని మీద? ఈ సంస్థానం మీద, డబ్బు మీద. వాడు రామకృష్ణుడి గురించి ఒక మాట చెప్పాడమ్మ, నాకున్న ఆస్తి అంతా వీడికి రాసి ఇచ్చేసినాం. ఎవరి గురించి? మధుర బాబు చెప్పాడు, నాకున్న ఆస్తి అంతా వీడికి రాసి ఇచ్చేసిన, నా బ్యాంక్ అకౌంట్ అంతా వీడికి స్వాధీనం చేసిన, ప్రపంచంలో ఎవరికి లేని ఖ్యాతి వీడికి వచ్చిన, వాడు వైరాగ్య మార్గం విడిచిపెట్టి బయటకు రావడం చెప్పాడు వాడు రామకృష్ణుడు. ఇది మధుర బాబు చెప్పాడు. ఎవరు చెప్పారు? నాకున్న ఆస్తి అంతా వీడికి రాసి ఇచ్చేసిన. ఎవరికి? రామకృష్ణుడికి. తర్వాత నా బ్యాంక్ అకౌంట్లన్నీ అడిగి స్వాధీనం చేసిన. వాడికి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు వచ్చిన, వాడికి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఒకవేళ వచ్చిన వాడి ప్రారంభాన్ని బట్టి వాడు తన వైరాగ్య భావంలోంచి బయటకు రాడు. వాడు రామకృష్ణుడు అని చెప్పాడు ఒక నిర్ణయం. వాడు ఒక వాక్యం చెప్పాడు మధుర బాబు, మధుర బాబు నీ బలహీనతలు అంటే రామకృష్ణుడు అనేవాడు, నీ బలహీనతలు అంటే నాకు తెలుసు, నీ బలహీనతలతో అన్ని కాలుపుకు నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మధుర బాబు ఆడు పెద్ద సంస్థానాది పెద్ద ధనవంతురాడు, ఆడు బలహీనతలు ఉన్నా నీకు బలహీనతలు అని ఎవరు అనగలరని? ఆడు పెద్ద ధనవంతుడు, ఓ ప్రాంతానికి అధిపోతాడు. ఓ మధుర బాబు నీలో ఉన్న బలహీనతలు అంటే నాకు తెలుసు, అన్ని బలహీనతలు అన్ని కలుపుకుని నిన్ను ప్రేమిస్తున్నాను. ఇప్పుడు నీ లోపల పాపం ఉండొచ్చు, నువ్వు పాపం లేని స్థితికి వచ్చేయాలి. నువ్వు నీకు ప్రస్తుతం రోగం ఉండొచ్చు, ఆ రోగం తగ్గిపోవాలి. నువ్వు సిన్ ఉండొచ్చు, నీకు సిన్ల స్టేట్కి వచ్చేయాలి. ఇప్పుడు నీకు ప్రస్తుతం పాపం ఉండొచ్చు, కానీ పాపం లేని స్థితికి ఎదిగి వచ్చేయాలి. మధుర బాబు నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎలా ప్రేమిస్తున్నాను? నీ బలహీనతలను కూడా కలుపుకి నేను ప్రేమిస్తున్నాను. ఇంచది హ్యూమన్ లవ్ కాదు, అదేంటది? హ్యూమన్ అక్కడ డివైన్ లవ్. వాడిని రామకృష్ణుడు ఏ స్టేట్ అయితే పొందాడో వాడి చేత కూడా స్టేట్ పొందించాలని. ఎవరి చేత? మధుర బాబు చేత. ఏం చేత? వాడికి బలహీనతలు రామకృష్ణుడు అంటే బాగా ఇష్టం, రామకృష్ణుడు అంటే బాగా ఇష్టం. ఆ ఇష్టం మీద రామకృష్ణుడు, మధుర బాబు, మధుర బాబు నీ బలహీనతలు ఏంటో నాకు తెలుసు, నీ బలహీనతలను అన్నీ కలుపుకుంటున్నాను, కలుపుకుని నిన్ను ప్రేమిస్తున్నాను. నీ బ్యాడ్, నీకు నీలోని బ్యాడ్ సైడ్ కూడా తీసుకుని అన్ని కలుపుకుని నిన్ను ప్రేమిస్తున్నాను మధుర బాబు. వాడు డివైన్ మ్యాన్. వాడు ఎవడు? ఇన్కార్నేషన్ అంటే వాడు. అంచేత నువ్వు ఈ సమత, ఈ మమత, నీకు అర్థం ఆసక్తి, కర్మఫలం పట్ల ఆసక్తి, కర్మఫలం పట్ల ఆసక్తి పెట్టుకోమని నేను నీకు చెప్పటం లేదు. నీలో ఉన్న మాయ కల్పిస్తాను. ప్రకృతి మాయే ప్రకృతి, అదే ప్రకృతి అంటారు. అది ప్రకృతి కనిపిస్తా, ప్రకృతి కల్పిస్తాను, ప్రకృతి కల్పిస్తాను. భగవంతుని మాయ మనకు రా. భగవంతుడి గీతలో ఒక మాట చెప్పాడు, నా అనుగ్రహం లేకుండా, నా దయ లేకుండా, మీ పట్ల నాకు ఇష్టం రాకుండా నా మాయని ఎవరో ఈ సృష్టిలో జయించలేరు. నా మాయ మీకు దారి ఇవ్వదు అసలు. ఇది గమ్యానికి రావటం కాదు, గమ్యానికి వెళ్ళి రోడ్డు కూడా మీకు తెలియదు. ఆ డెస్టినేషన్ పొందడం కాదు, డెస్టినేషన్ దగ్గరికి వెళ్ళి ఆ రోడ్డు కూడా మీకు కనపడదు. నా ప్రేమ నీ మీద లేకపోతే, నా అనుగ్రహం, నా కంపాషన్ నీ లేకపోతే, నా మెరిసి నీ మీద లేకపోతే, నా లవ్ నీ పట్ల లేకపోతే, నీ జీవితం ప్యాటర్న్, నీ లైఫ్ ప్యాటర్న్ నీ అనుకున్నట్టుగా నీకు లేదనుకో, నా 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 దయ నీ మీద కలగదనుకో, నువ్వు ఎంత సాధన చేసినా మాయ నీకు దారి ఇవ్వదు. అజ్ఞానంలోంచి బయటికి రాలేవు, అవిద్యలోంచి బయటికి రాలేవు. అంటే నీలోని అహంకారం నీ అవిద్య కల్పించింది, నేనేం కల్పించలేదు. కర్మ చేస్తారా ఫలితం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను చూడమన్నానా? నేను చూడొద్దని గీతలో చెబుతున్నాను కదా. మీరు చూడటం మీకు అలవాటు పడిపోయారు చూడటం, కానీ మీరు ఆ కర్మఫలం గురించి ఆలోచించకపోయినా వచ్చేది వస్తుందని మీకు తెలియదు. తెలియక ఏం చేస్తున్నారంటే అస్తమాన కర్మఫలం కింద ఆలోచించి కర్మ చేసి దాని ఫలితం గురించి ఆలోచించి ఈ తలకాయ పాడు చేసుకుని పునర్జన్మలు పెంచుకుంటున్నారు. నిరహంకార నిస్పృహ నిర్మమ అంటే నీకు అసలు అహంకారం పట్ల మమకారం పట్ల స్పృహ కూడా పనికిరాదు. అహంకారం పట్ల మమకారం పట్ల అలా స్పృహే ఉండకూడదు, ఆ జాసే ఉండకూడదు. ఆ జాసే ఇందులో మనకి ఎవరు ఉదాహరణ? రాధాకృష్ణుడు. రాధాకృష్ణుడు రాధాకృష్ణుడు రాధలేదు. రాధాకృష్ణుడిలో రాధ లేదు. నవ్వింది అనుకో రాధ, ఎవరి కోసం నవ్వుతుంది? కృష్ణుడి కోసం నవ్వుతుంది. ఇంకా రాధ ఎక్కడుంది? అక్కడ అది బాడీ బౌండ్ అయి కరిగిపోతుంది. అలా పని చేస్తుంది అనుకో, ఎవరి కోసం పని చేస్తున్నాం? లేకపోతే ఆలోచించింది అనుకో, ఎవరి కోసం ఆలోచిస్తుంది? కృష్ణుడి గురించి ఆలోచిస్తుంది. ఇంక నేను ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మనం ఏది చింతిస్తే అది అవుతాం కదా. అలా నేను ఎక్కడ ఉంటుంది? ఇక్కడ తుకారామ ఈ మాట చెప్పాడు. ఈ కొంతమంది నేనేమన్నాను విచారణ చేసుకున్నాను, నేను పోగొట్టుకునే వాళ్ళు ఉండొచ్చు. నేను ఆ పాండురంగుడి పట్ల అలౌకికమైన ప్రేమలో, అంటే పాండురంగుడి పట్ల నాకున్న ప్రేమ భావంలో, ఆ దివ్య భావంలో ఈ నేను నాకు తెలియకుండా పోయిందని చెప్తాడు పాండురంగుడు. దేహగతమని నేను నాకు తెలియకుండా పోయింది. ఎప్పుడు పోయిందో కూడా, ఇప్పుడు ఒకసారి మన జేబులో డబ్బు పోతాయి, ఎప్పుడు పోయిందో ఎక్కడ పోయిందో తెలియదు. అలా ఈ దేహగతమని నేను పోగొట్టుకోవాలని పోగొట్టలేదు. ఆ ప్రేమ ప్రవాహంలో, ఆ జ్ఞాన ప్రవాహంలో, ఈ పాండురంగుడి పట్ల పాండురంగా నీ పట్ల ఉన్న జ్ఞాన ప్రవాహంలో, పాండురంగ ప్రభావం ఏకదారగా మనస్సు చిట్ల మనస్సు చిల్లర కింద అయిపోకుండా, మనస్సులో బేట్లు ఇవ్వకుండా, ఏదో ఒక అనవాట అక్కడ పావు పైసల వాట, ఇక్కడ 20 పైసల వాట, ఇలా లేకుండా 100 రూపాయలు నా మనస్సుతో నీ పట్ల నా మనస్సు తైలుదార వలె నీ వైపుకి ప్రవహిస్తాంటే ఈ దేహగతమైన నేను ఎప్పుడు పోయిందో పోయింది, తర్వాత ఎప్పుడు పోయిందో నాకు తెలియదు, చూసుకుంటే కనపడటం లేదు. వాడి చుక్కారాదు. అందుకే నేనేం విచారణ లాగి చేయలేదు. ఇది పోగొట్టుకోవడానికి నేనేం విచారణ చేయలేదు. అంటే ఈశ్వరుడి పట్ల ప్రేమ ప్రవాహంలో, ఆ పాండురంగుడి పట్ల ఉండే పాండు ప్రవాహంలో ఎప్పుడు పోయిందో నాకు తెలియదు, కానీ మొత్తం మీద పోయిందన్నాడు. వాడికి వైకుంఠాన్ని చెమ్మాడం వచ్చింది. ఈ జీవితంలో ఎన్నో అవమానాలు పొందాడు. భార్య కూడా పట్టుకొట్టింది. ఎవరినా తుకారామని భార్య కూడా పట్టుకుని కొట్టింది. ఆ జీవితంలో ఎన్నో అవమానాలు పొందాడు. చివరికి ఆడికి విమానం వచ్చింది. అంటే తుకారాం బాహ్య జీవితం మనం చూస్తున్నాం, లోపల జీవితం, లోపల అంతస్తు అంటే ఈశ్వరుడు అంతర్యామి. ఈశ్వరుడు అంతర్యామి. మనలో ఏ తలంపులు ఉన్నాయి? మనలో భేదభావం ఉందా లేదా? భేదభావం ఉన్నప్పుడు నీకు అభేద స్థితి ఎందుకు ఇస్తాడు? నీకు లోపల భేదభావం ఉన్నప్పుడు అద్వైతాలు నీకు ఇవ్వడు కదా. ఆ కరెక్ట్గా చూసుకుని భగవంతుడు పక్షపాత రహితుడు. భగవంతుడు పక్షపాత రహితుడు. నీకు ఏదైనా ఇవ్వాల్సి వస్తే, నీలో డిజర్వ్ అయితే, నీకు యోగ్యత ఉన్నప్పుడు ఏమి అనుమానించకుండా నీకు ఇచ్చేస్తాడు. కానీ భగవంతుడికి పక్షపాతం ఏమి లేదు. బెన్నడ్స చెప్పింది, మళ్ళీ చెప్పాము నువ్వు. హెల్త్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ విజ్రమణ జెంటిల్నెస్. హెల్త్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ విజ్రమణ జెంటిల్నెస్. హ్యాపీనెస్ ఈజ్ ది కండిషన్ ఆఫ్ విజ్రమణ జెంటిల్నెస్. తర్వాత హూ ఈజ్ హిజ్ ఫాదర్? విజ్రమ్ ఈజ్ హిజ్ ఫాదర్. హూ ఈజ్ హిజ్ మదర్? డిస్పాషన్ ఈజ్ హిజ్ మదర్. వాడికి ఎన్లైటన్మెంట్ వచ్చేస్తుంది కదా మామూలుగా. వాడు రిఫైన్ సోల్స్ అంటారు వాళ్ళు ఏమంటారు వాడికి? ఆ బ్రహ్మాస్థితి బ్రహ్మానుభవం రాకపోయినా వాళ్ళు రిఫైన్ సోల్స్ అంటారు. అడ్వాన్స్డ్ సోల్స్, ఎవాల్వ్డ్ సోల్స్, రిఫైన్ సోల్స్ వాళ్ళు అంటారు. ఎవరిని? అటు బెన్నాడు సార్. రిఫైన్ సోల్స్ ఏంటిది? రిఫైన్ సోల్స్ అది ఎప్పటికైనా బ్రహ్మ స్థితికి దాడి చేస్తుంది. అంటే ముందవచ్చు, లేదా వెనకాల అవ్వచ్చు, మొత్తమే ఈనాడు అవ్వచ్చు, ముందునాడు అవ్వచ్చు, ఎప్పటికైనా అది బ్రాహ్మస్థితికి దారి చేస్తుంది. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీకు బ్రహ్మజ్ఞానం లేకుండా, నీకు బ్రహ్మజ్ఞానం లేకుండా, నీకు బ్రహ్మానుభవం లేకుండా, ఆ బ్రాహ్మస్థితి నీకు రాకుండా ఆ బ్రహ్మానందం కూడా నువ్వు పొందలేవు. అదేంటిది? ఇండిపెండెంట్ ఆనందం ఎటువంటిది? ఇండిపెండెంట్, అది స్వతంత్రమైనది. ఆ ఆనందం తప్పించి మీకు ఏ రకమైన ప్రదర్శన మీరు పొందుతున్నప్పటికీ ఏ రకం, అవన్నీ టెంపరీ. అవన్నేంటివి? టెంపరీ. ఒకసారి రామకృష్ణుడి మేనల్లుని రామకృష్ణుడు గంగానదిలో స్నానం చేసేస్తున్నారు. ఇది మరో చోటుకు వెళ్ళారు. దారిలో బెంగాల్ గవర్నర్ గారు ఇల్లు ఉంది. ఆ దారిలో గవర్నర్ గారు ఇల్లును వచ్చే ఈ తలంచుకు వచ్చేస్తున్నాడు రామకృష్ణుడు. ఆ మేనళ్ళు ఆ మేడ చూశాడు. ఆ గవర్నర్ గారు మాట పెద్దదిగా ఉంటుంది కలగటాలు. ఏ మామయ్య మామయ్య ఆగు, నువ్వు అందాలు చూడకుండా వెళ్ళిపోతున్నావు. ఓ మావయ్య మావయ్య నువ్వు అక్కడ ఆగు, ఇక్కడున్న అందాలు చూడకుండా వెళ్ళిపోతున్నావు. గవర్నర్ గారి మేడ అసలు చూడకుండా వెళ్ళిపోతున్నావు. ఇక్కడున్న అందాలు చూడకుండా వెళ్ళిపోతున్నావు అని చెప్పి ఒకసారి ఆగి ఇదంతా చూడు అంటాడు. అదంతా చూశాను. అది 3 రోజులు ముచ్చట ఈ భవనాలు ఈ గవర్నర్ పదవులు. అది 3 రోజులు కూడా ఆకరం అయిపోతుంది. 3 రోజుల ఇటుక మీద భవనం అంటే ఏంటి? ఇంకో 4 అంతస్తులు వేస్తే భవనం పెరిగి ఇటుక మీద ఇటుక భవనం అంటే రా నా కూడా వచ్చాను. భవనం అంటే ఏంటి? 4 ఇటుకలు పేరిస్తే భవనం. ఇటుక మీద భవనం అంటే ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక, ఇటుక మీద ఇటుక. దాన్ని చూసి పెద్ద ఆశ్చర్యపోవడం నువ్వు నాకు కూడా వచ్చాయి అన్నాడు. ఏంటి భవనాలు? భవనం అంటే ఇటుక మీద ఇటుక అంటాడు వాడు రామకృష్ణుడు. భవనం అంటే 4 వరుసలు పేర్చారనుకోండి నేడు పెరుగుతుంది. అంటే ఇలా నువ్వు ఆకర్షణ పొందకు, ఇటువంటి ఆకర్షణ నువ్వు పొందకు. నీకున్నదేదో నీకుంది. ఆ గవర్నర్ గారి మేడ ఇంకో మేడ ఇంకో మేడ ఎందుకో, నీకున్నదాంతో నువ్వు సంతృప్తి పడు. నీకున్నదేదో నీకు ఉంది. నువ్వేదో పొందేదేదో పొందుతున్నావు, నువ్వు సంపాదించుకునేదేదో సంపాదించుకుంటున్నావు. అక్కడ చూడు సంతృప్తి పడు నువ్వు. ఆ గవర్నర్ గారి మేడ నీకెందుకురా వచ్చా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ మేళ చూసి మిద్దులు చూసి డాబుసరి మనుషులను చూసి నువ్వు మోహపడద్దు. ఈ దంభాచారులను చూసి డాబు మనుషులను చూసి నీకు అర్థమవుతాయి. నువ్వు ప్రపంచాన్ని చూసి మోహపడద్దు. ప్రపంచాన్ని చూసి నువ్వు మోహపడతా అంటే నీ మనస్సుకు అంతరముఖ స్థితి రాదు, నీ మనస్సుకు అంతర్దృష్టి కలగదు. ప్రపంచంలో ఏది చూసి ఎక్కడ చూసినా మోహం పెట్టుకోవద్దు. ఇది సత్యము కాదు, నిజము కాదు, డ్రీమ్ స్టఫ్. ఇది మటుకు రోజు జ్ఞాపకం. రామకృష్ణుడు చెప్పింది రోజు జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట ఏంటంటే, మనం నేను 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 అంటున్నాం. ఆ నేను నేను కాదని తెలిసే వరకు నీకు బ్రాహ్మస్థితి కలగదు. ఓన్లీ 1 సెంటెన్స్ ఈజ్ అన్న వండర్ఫుల్ సెంటెన్స్, బ్యూటిఫుల్ సెంటెన్స్, ఎక్స్ప్రెషన్ వండర్ఫుల్. నీకు మనం నేను నేను అంటాం కదా, ప్రతిదానికి నేను ఎక్కువ వాడతాం మనం. ఈ నువ్వు ఏదైతే నేను 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 అంటున్నావో, ఆ నేను నేను కాదని నువ్వు, అది నేను, ఆ నేను నేనే అనుకుంటున్నాను కదా నేను, అందుకే కదా. అంచేత మనకి అయిష్టం వచ్చినా ఇష్టం వచ్చినా ఇవన్నీ దాన్ని బట్టి వస్తున్నాయి కదా. ఈ నేను నేనని ఏది అంటున్నావు అనుకో, నువ్వు ఏదైతే నేను 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 అంటున్నావో, ఆ నేను నేను కాదని నువ్వు తెలుసుకో, నువ్వు తెలుసుకోవడానికి నీకు బ్రాహ్మస్థితి పొందదు. భగవంతుడు ఐక్యం అవ్వలేవు. అంటే అక్కడ ఏంటంటే, భగవంతుడు అంటే ఇక్కడ ఉన్న కొంతమంది ఇక్కడ కృష్ణుడు చాలా వివరంగా చెప్పాడు. ఇక్కడ ఇప్పుడు కొంతమంది డైరెక్ట్గా అవతార పురుషులతోటి యోగులతో సంబంధం లేకుండా హృదయంలో సద్వస్తువునే ధ్యానం చేస్తారు. రమణ మహర్షులు నామరూపాలతో సంబంధం లేకుండా ఈ హృదయంలో ఉన్న సద్వస్తువుని దాని గురించి శ్రవణం చేసి దాని గురించి ధ్యానం చేసి అలా పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది నిరాకారం. అది ఏంటది? నిరాకారం. లోపల ఉన్న వస్తువుకి ఆకారం లేదు కదా. ఆకారం లేదు, యాక్షన్ లెస్, నేమ్ లెస్ అండ్ ఫారం లెస్. లోపల సత్పదార్థం ఏంటి? నేమ్లెస్, ఫారంలెస్, యాక్షన్లెస్. అయితే ఇక్కడ కృష్ణుడు చెప్పే సూక్ష్మ విషయం ఏంటంటే, అది ఒక మార్గమే, అది ఒక మార్గం నేను కాదంటాను లేదు. లోపల ఉన్నదే అది నిర్గుణ బ్రహ్మం నేను కాదంటాను లేదు. కానీ దేహాభిమానం ఉన్నవాళ్ళు, దేహబుద్ధి ఎక్కువ ఉన్నవాళ్ళు ఈ నామరూపాలను విడిచిపెట్టి దాన్ని పొందడం చాలా కష్టం సుమా. అది దానికి ఒక పేరు లేదు, ఒక రూపం లేదు, అది యాక్షన్ లేదు. యాక్షన్ లేదు, నేమ్లెస్, ఫార్మ్లెస్ అండ్ యాక్షన్ లెస్. దాన్ని నువ్వు ధ్యానం చేయలేవు. ఆ చేసి వాళ్ళు ఉన్నారు. ఆ నిరాకారాన్ని, ఆ నిర్గుణాన్ని ధ్యానం చేసి నువ్వు పొందలేవు. అంటే పొందలేవంటే అసాధ్యం అని కాదు, మామూలుగా దేహాభిమాన వాళ్ళకి, దేహబుద్ధి ఉన్న వాళ్ళకి అది సాధ్యము కాదు. అంటే రాముడు కృష్ణుడు ఎవరో ఒక అవతార పురుషులు నువ్వు తీసుకుని ఆ రూపాన్ని ఆధారంగా చేసుకుని నువ్వు ఏ రూపాన్ని అయితే ఆరాధిస్తున్నావో, ఏ రూపాన్ని అయితే పూజిస్తున్నావో, ఏ రూపాన్ని అయితే నువ్వు జపిస్తున్నావో, నీకు నిజం తెలియపోయిన వాళ్ళకి తెలుసు, సత్యం తెలుసు. ఆ నామరూపాలు నిన్ను సత్యం వైపు గైడ్ చేస్తాయి. అవతారాలు, మేనిఫెస్టెడ్ గాడ్ నీకు నీకు అది తేలిక. నీకు నీకు నామరూపాలు ఉన్నాయి కదా, ఓ రూపం నామరూపాలతోటి. అలా రాముడు కృష్ణుడు, రాముడు కూడా నామరూపాలు ధరించి వచ్చాడు కదా పరబ్రహ్మ, అలా కృష్ణుడు కూడా నామరూపాలు ధరించి వచ్చాడు కదా. అంటే నామ నీకు నామరూపం, నీకు నామబుద్ధి రూపబుద్ధి ఉంది కదా. అంటే ఏదో నామరూపాన్ని సపోర్ట్గా చూసుకుని ధ్యానం చేస్తుంటే అలా కూడా పరబ్రహ్మను పొందవచ్చు. అలా కూడా ఇప్పుడు రాదు, అలా పొందింది ఎవరిని, సాకారాన్ని ఆరాధించి. ఎవరిని, కృష్ణుడు సాకారాన్ని ఆరాధించి ఎందుకు నిరాకారంలోకి వెళ్ళింది, సగుణాన్ని ఆరాధించి నిర్గుణంలోకి వెళ్ళింది. అది సేఫ్ సైడ్. ఇది ఇక్కడ కృష్ణుడు చెప్పింది, అది సేఫెస్ట్. ఏది ఒక సాకారం మేనిఫెస్టెడ్ గాడ్. ఒక ఎవరో నిర్గుణాన్ని, నిర్గుణ బ్రహ్మం ఆరాధన పొందితే పొందవచ్చు. వెరీ ఫ్యూ, వెరీ రేర్ సోల్స్ ఎక్కడో ఉండొచ్చు, గిఫ్టెడ్ సోల్స్. మనకి ఎవడు ఖర్జునా బెంటింగ్ ఎవడో వస్తాడు నాకు జ్ఞాపకం. మన గవర్నర్ జనరల్ చేశాడు వాడు పూర్వ రోజుల్లో. ఇంగ్లీష్ మనకి ఆడి ఎవడో ప్రవేశపెట్టాడు, అది 4వ సంవత్సరంలోనే జీనియస్ అయిపోయాడు. మన గవర్నర్ జనరల్ చేశాడు, పేరు గడిచి సరిగ్గా గుర్తురావడం. 4వ సంవత్సరంలో మనకు ముఖం కడుక్కోవడం చేత కాదు, బళ్ళోకి బతిమాలి పంపాలి, పంపినా ఏమి చేత కాదు, కొడుకులు చేయాలని తీసి 4వ సంవత్సరంలో జీనియస్ అయిపోయాడు. అలా ఎవడని ఉండొచ్చు. అలాగే రమణ మహర్షి గారు చూడే ఏమి స్మరణ లేకుండా బ్రాహ్మణ స్థితి పొందాడు. అవన్నీ అలా కొంతమంది ఉండొచ్చు, వెరీ రేర్ అది. కానీ నువ్వు మేనిఫెస్టెడ్ గాడ్ అంటే సగుణాన్ని సాకారాన్ని ఆరాధించి ఆ నిర్గుణాన్ని నిరాకారం పొందటం మంచిది. ఇక్కడ మనకు ఎవరు ఉదాహరణ, రాధ ఉదాహరణ. రాధ సాకారాన్ని సగుణాన్ని ఆరాధించే ఆ కృష్ణులో ఉన్న డివైన్ క్వాలిటీస్ ఎంజాయ్ చేసింది. ఎవరు, రాధ ఎంజాయ్ చేసింది. ఒకసారి రాధ చెయ్యలే గిల్లాడు, ఎవరు, కృష్ణుడు గిల్లాడు. రాధ నేను ఎందుకు గిల్లా అని చెప్పమంటా, కొంచెం మండుతుంది కదా అక్కడ, నేను జ్ఞాపకం, నా జ్ఞాపకం నీకు పోకుండా ఉంటాను. చెయ్యని గిల్లాడు, ఎవరు రాధ చేతిని, ఎవడు గిల్లాడు, గిలిచే మరి గిలిచే మనకు మాట్లాడుతుంది కదా, ఎందుకు గిల్లా అని చెప్పమంటా, నా స్మృతి ఇంకా నీకు పోదు. కృష్ణుడు గిల్లేసాడు, నెప్పెడుతుంది అనుకుంటుంది కదా, ఆ రకంగా నా భావం నీకు పోదు. అంటే కృష్ణ భావం నీకు ఇంక విడిచిపెట్టదు నీకు. అంచేత ఇక్కడ ఏమంటున్నాడంటే, భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు మీరు నిలువు బొట్లు పెట్టుకుంటున్నారా, మరి అడ్డం బొట్లు పెట్టుకుంటున్నారా, మీరు శివుని ఆరాధిస్తున్నారా, లేదా విష్ణువుని ఆరాధి, అది ముఖ్యం కాదు ఇక్కడ, అది ముఖ్యం కాదు. మీరు ఏ దేవుణ్ణి ఆరాధించినా, ఏ రూపాన్ని ఆరాధించినా నా దగ్గరికి వస్తారు. మా ఏ మార్గంలో ఏ ఈ నది ఎన్ని వంకరలు తిరిగినా సముద్రంలోనే కలవాలి, నది ఎన్ని వంకరలు తిరిగినా సముద్రంలో కలవాలి. నది వచ్చి సముద్రంలో పడతాడు, నువ్వు రాకున్న ఆలోకి రాదని చెప్పదు. ఇప్పుడు నది వెళ్ళి సముద్రంలోకి వెళ్తాను అనుకోండి, అన్ని నదులు వెళ్ళాలి కదా. నదులకి సముద్రమే గతి. కానీ ఒక నదిని రమ్మను, నువ్వు రాకు రాకనే అంది కదా సముద్రం. ఏ నది వచ్చినా కలిపేసుకుంటుంది అది. అలాగే ఎవరు ఏ మార్గంలో వచ్చినా నాలే ఐక్యమైపోతారు అర్జున. అదే నువ్వు ఆ మార్గంలోకి వచ్చావు కాబట్టి నువ్వు రావు. కొన్ని నదులు నిదానం గడిపోతాయి సముద్రంలో, కొన్ని నదులు ఎన్నో వంకరలు తిరిగి వెళతాయి. అది వంకరలు తిరిగి వెళ్ళినా నిదానంగా వెళ్ళినా నది ఎలాగ వచ్చినా అది సముద్రంలో ఐక్యమైనప్పుడు నువ్వు రాకు నా దగ్గరికి, నాలో చేరకు అని సముద్రం చెప్పదు. అలా మీరు ఏ మార్గంలో ప్రవేశించి ప్రయాణం చేసినా దగ్గరికి వచ్చినా నాలో మిమ్మల్ని కలుపుకుంటాను. అర్జున ఓ తెల్లటి వాడా, ఓ స్వచ్ఛమైన వాడా, అంటే మనస్సు తెల్లగా ఉంటుంది వాడికి. ఎవరికి? అర్జునుకి ఎలా ఉంటుంది మనస్సు? తెల్లగా ఉంటుంది. ఓ తెల్లటి వాడా అంటే స్వచ్ఛముగా ఉంటుంది. ఎలా ఉంటుంది? స్వచ్ఛముగా ఉంటుంది, తెల్లటిగా ఉంటుంది. ఓ స్వచ్ఛమైన మనస్సు కలవడం చెబుతున్నాడు. మయ్యేవ మన ఆదస్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం నా సంశయ. నేను చెప్పిన వాక్యాలందు సందేహం పెట్టుకోవద్దు. విశ్వాసం ఉంటే సొమ్ము, విశ్వాసం లేకపోతే దుమ్ము. విశ్వాసం ఉన్నవాడు నోట్లో సొమ్ము పడుతుంది, విశ్వాసం నేట్లో లేని వాడు నోట్లో దుమ్ము పడుతుంది. నమ్మిన వాడికి సొమ్ము, నమ్మని వాడికి దుమ్ము. నా అంటే ఇంకోటి, మనకి విశ్వాసం ఈశ్వరుడు శరణాగతి ఎలా వస్తుందని చాలామంది అడుగుతూ ఉంటారు. ఈశ్వరుడి పట్ల మనకు సజీవమైన విశ్వాసం ఉంటే శరణాగతి వచ్చేస్తుంది. ఇప్పుడు కృష్ణాష్టమి ఎందుకు చేసుకుంటున్నాం మనం? మన మనస్సును కృష్ణుడు చెప్పు, కృష్ణుడి లీలలు, కృష్ణుడి జీవితం, కృష్ణుడి టీచింగు, ఆ డివైన్ లవ్, ఆ డివైన్ మేనిఫెస్టేషన్, ఫుల్ మేనిఫెస్టేషన్, ఎన్నోసార్లు తలకాయలు తిప్పుకోవడానికి కృష్ణాష్టమి చేస్తున్నాం. కానీ కాలక్షేపానికి కాదు. మన కృష్ణుడు ఆదర్శం కాదు, రాదు ఆదర్శం. మనకు ఐడియల్ కృష్ణుడు కాదు, అది గమ్యం. వాడు ఎవరు? వీడి ఇది మీన్స్ ఎవరు? మనం ఎలా పొందాలో చెప్పేది కృష్ణుడు కదా, రాదో చెప్తాం. ఇక్కడ మన బిహేవియర్ ఎక్కడ? కృష్ణుడి బిహేవియర్ మనకు అందదు. కృష్ణుడి బిహేవియరు అందదు. ఆకాశంలో మెరుపు లాంటి వాడు, మెరుస్తుంది చూద్దామంటే మెరుగు అయిపోతుంది. ఆకాశం ఎప్పుడైనా మెరిసింది అనుకోండి, బాగానే మెరుస్తుంది. ఎలా చూసి మనం చూసేటప్పటికీ మెరిపి ఆగిపోతుంది. కృష్ణుడు అటువంటి వాడు, అలా కనిపించినట్టు కనిపిస్తూ ఉంటాడు, మళ్ళీ మాయమైపోతూ ఉంటాడు. ఏ అబ్బాయి పొద్దున్న వచ్చేసావంటే మా ఇంటికి, నేను ఇంకా మంచాల మంచి లేవలేదు, పొద్దున్న మా ఇంటికి వచ్చేసావంటే నువ్వు ఎన్నపోసు దొంగతనాలకి, పాలు దొంగతనాలకి సిద్ధం అవుతున్నాను. నువ్వు పాలు దొంగతనం, పెరుగు దొంగతనం, ఎన్నపోసు దొంగతనం. ఆడికి పాలు అన్న ఇష్టమే, పెరుగు అన్న ఇష్టమే, ఎన్నపోసు అన్న ఇష్టమే. ఆడికి ఎన్నపోసు అంటే బాగా ఇష్టం. అలాగే మీ మనస్సు కూడా ఎన్నపోసులు అయితే తినేస్తాడు, దొంగతనం చేసి తినేస్తాడు, నేను మాయ చేసి నేను తినేస్తాడు. ఏం పొద్దున్న మేము లేకుండా మా ఇంటికి సిద్ధమయ్యేమండి దొంగతనాలకి? ఆడంటాడు, ఏ మా ఆవుదోడు పారిపోయింది, మా ఆవుదోడు పారిపోతే, మా ఆవుదోడు పారిపోతే అన్నపోసం కొండలో ఉంటుందండి. మా ఆవుదోడు పారిపోయింది అని వెతుక్కుంటున్నాను, మా దోడు కోసం వెతుక్కుంటున్నాను, అన్నపోసం కాదు కాదు. ఏంటంటే ఆవుదోడు పారిపోతే అది కొండలో ఉంటుందా? అందుకని ఇది ఆవుదోడు పారిపోయింది అంటుంది. ఎవరిదండి ఇది ఆవుదోడు? పోతే మీ ఇంటికి వచ్చి వెతుక్కుంటున్నాను, నీకు సంబంధం అండి, మా ఆవుదోడు దొరికితే పట్టిపోతాను. కొన్ని ఆవుదోడు ఎక్కడ ఉంటుందా? అది మధ్య కొండలో ఉంటుందా? అది అన్నపోసం పెట్టుకునే కొండలో ఉంటుందా ఆవుదోడ? మా ఆవుదోడు పారిపోయిందే, అది దాన్ని వెతుక్కోవడానికి మీ ఇంటికి వచ్చాను. మరి కొండకి ఎందుకు చూస్తున్నావు? మరి కొండలో దాక్కుందామని చూస్తున్నాను. నువ్వు మీ ఆవుదోడు పారిపోయినప్పుడు, ఈ ఆవుదోడు పారిపోతే వెతుక్కోవాలి, లేనప్పుడు పోవాలి. కానీ ఎక్కడ మా ఇంటికి అది కొండ, మరి కొండ మీ ఆవుదోడు పోతే కొండలోకి చూస్తాను, మా వెనపోసం కొండలోకి. అంటే మా ఆవుదోడు మీ కొండలో దాక్కుందామని చూసుకుంటున్నాను నేను. వాడు కృష్ణుడు, వాడు దేవాది దేవుడు. ఏం దేవుడు? దేవతలకు దేవుడు, మనకు దేవుడు, దేవతలకు దేవుడు, సృష్టికి దేవుడు, దేవాది దేవుడు. ఆడి పేరేం పేరు? దేవాది దేవుడు. మీ ఆవుదోడు పరిగి పరిపతి వెతుక్కోవే మా కొండ కూడా నీకెందుకు, మరి నీ కొండలో దాక్కుందేమని చూసుకున్నాను మా ఆవుదోడ. అంటే ఎన్నపూస తింటాడంటే ఎన్నపూస స్వచ్ఛం తెల్లగా ఉంటుంది, ఎలా ఉంటుంది, చాలా మృదువుగా ఉంటుంది. ఎన్నపూస ముట్టుకుంటే మనం చాలా మృదువుగా ఉంటుంది. అంచేత పిల్లల ముఖాలకి ఎన్నపూస రాస్తారు. పిల్లల ముఖాలకి ఎన్నపూస రాస్తే ఎన్నపూస కళ వచ్చేస్తుంది పిల్లలకు. ఇప్పుడు చంటి పిల్లలు చూడండి, ఎన్నపూస రాస్తారు ముఖానికి, నీగడ ఎన్నపూస ఇటువంటి అన్ని పాల్లోంచి ఏ పదార్థం వచ్చినా అది ఇష్టపడతాడు వాడు. పాల్లోంచి పదార్థం, పాల్లోంచి మీరు స్వీట్లు తయారు చేస్తారు కదా, అవి కూడా తినేస్తాడు. మీరు పాల్లోంచి చాలా స్వీట్లు వస్తాయి, పాలకో బిళ్ళని ఏదో పాల్లోంచి తయారు చేసి స్వీట్లు కొన్ని ఉన్నాయి, అది పాలు బట్టి తయారు చేస్తారు. అటువంటి స్వీట్లన్నీ తినేస్తాడు. పాలతో తయారైంది ఏదైనా ఇష్టమే తినేసేస్తాడు. అలా ఎన్నపూస తింటాడంటే ఎవడైతే ఏ జీవుడైతే ఎన్నపూస ఎంత స్వచ్ఛముగా ఉంటుందో ఎంత తెల్లగా ఉంటుందో అలాగే వాడు మనస్సు అంత తెల్లగా స్వచ్ఛముగా లేకుండా, నలకలు లేని చెరువు, నలకలు లేనటువంటి నీరు ఎంత స్వచ్ఛముగా ఉంటుందో వాడి మనస్సు అలా ఉంటే వాడిని శ్వాలో చేసేసి వాడికి నా స్వరూపం ఇస్తానని చెప్పటం అది. అంటే మీ మనస్సు ఎలా తయారవ్వాలి, ఎన్నపూసలా తయారవ్వాలి. అంత మృదువుగా ఉండాలి, అంత తెల్లగా ఉండాలి, అంత స్వచ్ఛంగా ఉండాలి హ్యూమన్ మైండ్. అంటే జీవిత ప్యాటర్న్ అలా ఉండాలి. అలా ఉంటే ఎన్నపూస శ్వాలో చేసేస్తాడు నీ మనస్సుని. శ్వాలో చేసి ఏం చేస్తాడు, నిన్ను గాలి గిడిచిపెట్టాడు, తన స్వరూపాన్ని నెగ్గిస్తాడు. అలాగా అటువంటి స్థితి మనకు రావాలంటే రావ కృష్ణుని ఎలా ప్రేమించిందో అలా ప్రేమిస్తే మన మనస్సు ఏమవుతుంది, వెన్న అవుతుంది. అక్కడ కారణాలు ఏమి లేవు, కారణ ఆధ్యాత్మిక కారణాలు లేవు, భౌతిక కారణాలు లేవు, ఇత ఇంకో లోకానికి సంబంధించిన కోరికలు లేవు, ఈ లోకానికి సంబంధించిన కోరికలు లేవు. భగవంతుని భగవంతుని కోసమే ప్రేమించింది రాదు. అలా ప్రేమించగలిగితే నీకు కూడా నీకు ఈశ్వరుని స్వరూపం పొందుతావు. అయితే అక్కడ అవిద్యా దోషం ఉండకూడదు, అజ్ఞాన దోషం ఉండకూడదు. ఏ రకం మామూలు భౌతిక వాంఛలే కాదు, మోక్షం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి, అటువంటి వాంఛలు కూడా ఉండకూడదు. దానికి కూడా సన్యాసం చెప్పాలి. దేనికి, మోక్షానికి కూడా సన్యాసం చెప్పాలి. అది డివైన్ లవ్. ఏంటది ఏం అడగదు అక్కడ, అది ప్రేమించడమే కానీ అడగదు. కామం అడుగుతుంది, ప్రేమించి ప్రేమ ఇస్తుంది. కామం ఏం చేస్తుంది, అడుగుతుంది, ప్రేమ ఇస్తుంది. ప్రేమ ఏం అడగదు, అడిగితే అది ప్రేమ కాదు. ప్రేమకి కామానికి తేడా ఏంటంటే కామం అడుగుతుంది, ప్రేమ అడగదు. రాధ అడిగ రాధ ఎప్పుడు కృష్ణుడి దగ్గర నుంచి ఏది ఆశించలేదు. ఏది ఈ బ్రాహ్మజ్ఞానం అని ఇవన్నీ మనం చెప్పుకుంటున్నాం, ఏమి ఆశించలేదు. మయ్యేవ మన ఆదస్వ, నువ్వు నా ఎందుకు జీవించాలి, నా ఎందే ఉండాలి. అంటే చేతులు పని ఎందున్నా, నీ కాళ్ళు నడుస్తున్నా, చేతులు పని చేసుకుంటున్నా, నీ మనస్సు నా ధ్యాసలో ఉండాలి. దీనికి రామకృష్ణ పరమహంస గారు ఉదాహరణ చెప్పారు. పూర్వం కుళాయిలు లేనప్పుడు చెరువుల దగ్గరికి వెళ్ళి బిందులు నీళ్లు ముంచుకుని బిందులు నెత్తిమే పెట్టి తెచ్చుకునేవారట. కుళాయి లేనప్పుడు చెరువులోకి వెళ్ళేవారు. చెరువులోకి వెళ్ళే బిందు చెరువులో ముంచుకుని అది నెత్తిమే పెట్టుకుని తెచ్చుకునేవారు. ఎవరు నీళ్లు ఇంటికి తెచ్చుకునేవాళ్ళు. కుళాయిలు లేనప్పుడు తెచ్చుకున్నప్పుడు మాట్లాడుతూ ఉండేవారు. నెత్తి మీద బిందు ఉంటుంది, పక్క వాళ్ళతో మాట్లాడి కవులు చెప్పుకుంటూ వచ్చేవారు ఇంటికి, చెరువు దగ్గర నుంచి ఇంటికి. కానీ వాళ్ళు కవులు చెప్పుకుంటారు కానీ వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుంది, కవులు చెప్పుకుంటున్నారు నీళ్లు మోసి తెచ్చుకుంటున్నారు, వాళ్ళ మైండ్ ఎక్కడ ఉంటుంది, ఆ బిందిని ఎత్తి మీద పడకుండా మట్టుగా చూసుకుంటూ ఉంటుంది మైండ్. అలాగే మీకు నా పట్ల ఆప్యాయత ఉండాలి. కాళ్ళు పనిచేస్తూ ఉంటాయి, చేతులు పనిచేస్తూ ఉంటాయి, కాళ్ళు చేతులు. మీ మైండ్ మట్టుకి నాకు అర్పించాలి, మీ మైండ్ నాకు అర్పించాలి. మయ్యేవ మన ఆదర్శ, నువ్వు నాయందే జీవించాలి. నువ్వు అంటే నువ్వు కాళ్ళు, నీ కాళ్ళు నీ చేతులు, నీ చేతులు నీ పని చేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, కానీ నువ్వు ఎక్కడ జీవించాలి, నాయందే జీవించాలి. మయి బుద్ధిని నివేశయ, నాలో బుద్ధిని ప్రవేశపెట్టు. అంటే ప్రకృతి వైపుకి వెళ్ళినవకి నీ బుద్ధిని నా వైపే నీ బుద్ధిని, అంటే అవసరమైనప్పుడు బుద్ధిని ఉపయోగించు. బుద్ధి మనం ఇప్పుడు అన్నం అన్నం కంచంలో అన్నం తింటున్నాం. అన్నం కంచంలో అన్నం తిని ఏం చేస్తాం? అన్నం తినేసి కంచాలను పక్కన పెట్టేస్తాం, కానీ నెచ్చిమే పెట్టి తిరగం కదా. అలాగే నీకు ఏదైనా పని ఉన్నప్పుడు బుద్ధిని ఉపయోగించుకో. అది భగవంతుడు ఇచ్చాడు కదా మనకు బుద్ధి. పని ఉన్నప్పుడు ఉపయోగించుకుని తర్వాత అది వదిలేసిన తర్వాత నా ఎంత నీ బుద్ధిని పెట్టు. పని ఉన్నప్పుడు బుద్ధిని ఉపయోగించుకోవడం అంటే కంచంలో అన్నం తిన్నామని కంచం మీద నెచ్చిమే పెట్టుకుని ఊళ్ళో తిరుగుతాము. అలాగే నీకు ఇంటికా ఏదైనా పని ఉంటే బుద్ధిని ఉపయోగించండి. ఉపయోగించిన తర్వాత ఎవరికి ఇచ్చేయాలి నాకు ఇది? ఆ బుద్ధిని నాయందే ప్రవేశపెట్టాలి. నీ మనస్సును కూడా నాయందే ప్రవేశపెట్టాలి. అంటే నీ విచారణ మార్గం ద్వారా నిన్ను బాగు చేసుకునే శక్తి లేకపోతే నీ బుద్ధిని నాకు ఇచ్చే నేను బాగు చేసి పెడతాను. అలా ఎవరు ఇచ్చేశాడు రాదు? కృష్ణుడు తన బుద్ధిని ఇచ్చేసింది, అని బాగు చేసి పెట్టేశాడు. అలాగే నీ బుద్ధిని నాకు ఇచ్చేయి. నువ్వు నీ అంతటి నువ్వు నాకు తెలివితేటలు ఉన్నాయి, నేను గడుచువాడిని, నేనే మోక్షం, మా అంతటి నేను మోక్షం ఇండిపెండెంట్గా పొందగలంటే నీ చెప్పదు నువ్వు పడు. నీకు అలా కాకుండా సరే నాకు నాకే నీ మనస్సును బాగు చేసుకుంటే బాగు చేసుకో, వద్దంటలేదు. నీ మనస్సును నిగ్రహించుకుంటే నిగ్రహించుకో. మైండ్ కంట్రోల్ మంచిదే, మైండ్ కంట్రోల్ కంటే మించింది ఏమీ లేదు. అయితే నువ్వు నీ అంతటి నువ్వు నిగ్రహించుకో, లేకపోతే నన్ను ఆధారం చేసుకుని నీ మనస్సు నా చుట్టూరు తిప్పుతూ నీ మనోనిగ్రహం నేర్చుకో. అది చేతకపోతే ఇదేనా నేర్చుకో. అంటే దానికి కాకుండా దీనికి కాకుండా చెడిపోకు. మయి బుద్ధిం నివేశయ నివశిష్య మయ్యేవ అంటే మనోబుద్ధిని ఎప్పుడైతే ఈశ్వరుడు అర్పించామో అప్పుడు మనం ఎప్పుడైతే వీటికి నాశనం కలిగిందో అంటే వాడికి బ్రహ్మంలో జీవిస్తాడు. వాడు ఎక్కడ ఉంటాడు? వాడు బ్రహ్మంలో ఉంటాడు. మనస్సే కదా మనకు అడ్డం. మనకు తెర ఎవరో మనస్సు. ఆ తెర తెగిపోయింది అనుకోండి, ఆ తెర తెగిపోయింది అనుకోండి, మన బ్రహ్మ పదార్థంలో ఐక్యమవుతాం. నాయందై మీరు ఉంటారంటే బ్రహ్మంలో ఉంటాడు. వాడు ఎక్కడ ఉంటాడు? నాయందై మీరంటే అక్కడ వ్యక్తి కాదు, ఇండివిజువల్ కాదు. అసలు నారాయణుడు అంటే ఇప్పుడు నారాయణ నారాయణ అంటే వైష్ణవులు ఎవరంటారంటే నారాయణుడు అంటే మహావిష్ణు అంటారు. అసలు నారాయణుడు అంటే ఒక వ్యక్తి కాదు, బ్రహ్మమే. ఒక వ్యక్తి అనుకున్నామని దానివల్ల వచ్చి మనకు నష్టం లేదు, కానీ నారాయణుడు అంటే బ్రహ్మమే. ఒక ఇండివిజువల్ కాదు, ఒక మహావిష్ణువు శివుడు అని అలా కాదు. అంచేది నారాయణుడి పేరు మీద ఒక ఉపనిషత్తు కూడా ఉంది, నారాయణ ఉపనిషత్తులు అని. నారాయణుడు అంటే అక్కడ రామరూపరహితం అని బ్రహ్మ పదార్థమే. అదేంటే అంచేది నారాయణ స్మరించుకోవడం వల్ల ఆయన స్వరూపం పొందుతాయి. ఆయన స్వరూపం ఏంటి? బ్రహ్మమే. అదే మన పరాకాష్ట, అదే చివరి స్థితి. అంటే మయి బుద్ధిని నివేశయ నివశిష్య మయ్యేవ. నువ్వు నీ మనస్సును ఎప్పుడైతే నన్ను నిరంతరం స్మరించడం వల్ల నీకు ఎప్పుడైతే మనోనాశనం అయిందో అప్పుడు నాలో నువ్వు ఐక్యం అవుతావు, నాలోనే నువ్వు నివేశిస్తావు. ఇందులో నేను చెప్పిన విషయంలో నువ్వు డౌట్స్ సందేహాలు ఏం పెట్టుకోవద్దు. కంటిలో నలిసి ఎటు ఉండదు, కాళ్ళలో ముళ్ళు ఎటు ఉండదు, సందేహాలు కూడా అటువంటివి. అంటే మనకి భగవంతుడు చెప్పి అన్ని మాటలు నిజమా అబద్ధమా, నిజమైన మా అబద్ధమా అని భక్తులు కూడా అనిపిస్తాయి. దానికి కారణం ఏంటంటే భగవంతుడు అసత్యం చెప్పాడు కదా. మన మనసులో ఉన్న కల్మషం, మన మనసులో కపటం ఉంటుంది. ఏముంటుంది కపటం? కల్మషం ఉంటుంది. ఏంటి ఆ కల్మషం? మన లోపల ఉన్న కల్మషం ఒకటి, కపటం ఒకటి. ఆ గీతలో చెప్పిన వాక్యాన్ని నమ్మనివ్వడం. నమ్మినట్టు నటిస్తాం కానీ నమ్మం, నమ్మినట్టు నటిస్తాం కానీ నమ్మం. ఏం చేయాలి? మనిషిలో ఉన్న కల్మషం, మనసులో ఉన్న రాంగ్ థింకింగ్, మనసులో ఉన్న కపటం, గీతలో చెప్పిన వాక్యాన్ని నమ్మనివ్వదు. ఈ భగవద్గీత చెప్పటం వల్ల నేను జగద్గురువు అయ్యాడు. ఎవరు? కృష్ణుడు జగద్గురువు ఎందుకయ్యాడంటే ఈ భగవద్గీతను టీచ్ చేశాడు కాబట్టి. అది కృష్ణం వందే జగద్గురువు. ఆ బిరుదు ఆయన తప్పించేవరక లేదు. ఇతర అవతారాలకు ఆ బిరుదు రాలేదు. ఇతర అవతారాలకి రాముడికి జంటుడు మీద గాడ్ అంటారు. అయినప్పటికీ జగద్గురువు అనే పేరు ఈయనకు ఒక్కడికే వచ్చింది. ఎవరికి? కృష్ణుడికి ఒక్కడికే వచ్చింది. మయి అంటే అభ్యాసం ద్వారా కానీ నువ్వు అభ్యాసం ద్వారా కానీ నువ్వు అభ్యాసం చేసి ప్రాక్టీస్ చేయి. నువ్వు ప్రాక్టీస్ చేసి నువ్వు అది పొందొచ్చాం. ఏది మీరు రాదు రాదు అనుకోదు. సాధన వల్ల అన్నీ సాధ్యమే. ఇది కృష్ణుడు చెప్పేది. ఇక్కడ నీకు రాదు 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 అనుకోవద్దు, అలా అనుకోవద్దు. సాధన వల్ల అన్నీ సాధ్యమే. నువ్వు సాధన జాగ్రత్తగా చేయి, అది సాధ్యపడుతుంది. సాధన మనిషికి సాధ్యము అసాధ్యము ఉంది, కానీ భగవంతుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. నువ్వు భగవంతుడి దయ నీకుంటే నువ్వు కూర్చుని వాడు లేకుండా ఈ క్షణంలో నువ్వు బ్రహ్మస్థితి పొందుతావు. అదేంటని నేను ఎలా పొందుతానంటే, నేను ఎలా పొందుతానంటే నా మనసులో రుగ్మతలు చాలా ఉన్నాయి కదా, మరి నేను ఎలా పొందుతానంటే ఆయన దయ నిన్ను అన్నీ తరిమేస్తుంది. ఏమిటి పోతనక మోక్షం, పోతనకంటా నువ్వు ఎక్కువ దుర్మార్గురాలువా? పోతనకే మోక్షం ఇచ్చిన పరమాత్మ నీకు ఇవ్వడా? పోతనకంటే పాడైపోయారా మీరు? మీరేమో హత్యలు చేయటం లేదు కదా. దాని పాలు తాగి దాని రక్తం తాగి మోక్షం ఇచ్చాడు. మీరు పోతనకంటే చెడిపోయారా? మీరేమైనా మనుషులను హత్య చేస్తున్నారా? అంటే మీరు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, భగవంతుడికి అసాధ్యం అంటే ఏమీ లేదు. భగవంతుడికి అసాధ్యం ఒక స్పిట్ క్షణంలో మీకు మోక్షం ఇవ్వగలరు. క్షణంలో కాదు, మన క్షణాన్ని ఎన్నో భాగాలు చేస్తే ఆ భాగంలో మీకు మోక్షాన్ని ఇవ్వగలరు. ఒక క్షణంలో కాదు, మరి క్షణాన్ని ముక్కలు చేస్తే మళ్ళీ క్షణాన్ని భాగిస్తే అందులో కూడా మీకు మోక్షం ఇవ్వగలరు. ఇంకోటి అసలు మనం స్మరించుకుంటున్నాం, మనం ఇప్పుడు ఆయన స్మరించుకుంటున్నాం, ఆయన మనల్ని ఒక్కసారి స్మరించుకుంటూ వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం స్మరించుకుంటున్నాం కదా భగవంతుడిని, ఆయనకు మనం ఎలా ఆయన స్మరించుకుంటున్నాము అలాగే ఆయన స్మరణలో మనం పడితే మనకు ఆ రోజునే మోక్షం వచ్చేస్తుంది. ఇంకా భగవంతుడికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. అడిగితే ఇస్తాడు, అడగకపోతే కూడా అటువంటి అని మనల్ని పెట్టు. ఏ కృష్ణుడినే, కృష్ణుడితో అంత సన్నిహిత సంబంధం ఉండే రాధకి ఎప్పుడు అడగాలనే బుద్ధి కూడా కలగలేదు. ఇంకేది హ్యూమన్ లవ్ కాదు, ఏం లవ్, డివైన్ లవ్. భౌతికమైనది కాదు అభౌతికమైనది, లౌకికమైనది కాదు అలౌకికమైనది. అసలు అడగ అంటే సంకల్పం లేనివాడు సన్యాసి, సంకల్పం లేనివాడు యోగి. వాడు గీతలో చెప్తాడు, ఈ సంకల్పాలు లేనివాడు యోగి, సంకల్పాలు లేనివాడు సన్యాసి. ఎవడైతే సన్యాసి వాడు యోగి, ఎవడైతే యోగి వాడు సన్యాసి. మీకు అర్థమవుతుందా? కర్మఫలం పట్ల కాంక్ష లేనివాడు యోగే, ఫలకాంక్ష లేనివాడు యోగే. వాడే సన్యాసి, వాడే యోగి. ఎవడైతే సన్యాసి వాడే యోగి, ఎవడైతే యోగి వాడు యోగి కాకపోతే వాడు జోగి అవుతాడు. మనందరం జోగులు అన్నమాట. యోగి కాని వాడు ప్రతివాడు జోగే. సంకల్ప సన్యాసి, సంకల్పాలను విడిచినవాడు పెట్టినవాడు ఎర్రబట్టలు కట్టుకుంటేనే సన్యాసం కాదు, సంకల్పాలను విడిచిపెట్టినవాడు సన్యాసి. ఇక్కడ రహస్యం ఉంది. సంకల్పం ఎలాగొస్తుంది? వాసనలోంచి వస్తుంది. సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? మనకున్న వాసనలోంచి వస్తుంది. అంచేత ఈ వాసన నుంచే సంకల్పం వచ్చేస్తుంది. ఇక లోపల వాసన ఉందనుకో సంకల్పం వచ్చేస్తుంది. వాసనాక్షయం అయ్యే వరకు నీకు సంకల్పాలు రావటం మానవు. వాసన సంకల్పాలు రావాలంటే తగ్గాలంటే వాసన క్షయించాలి. వాసనలోంచి క్షయం వస్తుంది, సంకల్పం వస్తుంది. సంకల్పాన్ని త్యాగం చేయలేని వాడు సంకల్పం. అంతే కదా కామం కూడా సంకల్పమే. కామం ఎక్కడి నుంచి వస్తుంది? కామం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది. అది కూడా సంకల్పమే. సంకల్పం లేకుండా ఏ మనిషికైనా కామం ఎంతవరకు సృష్టిలో వచ్చిందే? సంకల్పం లేకుండా ఇంతవరకు ఈ క్రియేషన్లో ఎవరికైనా కామం వచ్చిందే? కామం ఎక్కడి నుంచి వస్తుంది? సంకల్పంలోంచి వస్తుంది. సంకల్పం ఎక్కడి నుంచి వస్తుంది? వాసనలో వస్తుంది. అంచేత భగవంతుడి దయ వల్ల, ఆయన అనుగ్రహం వల్ల, పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల, అంతర్యామి వల్ల, అంతర్యామి యొక్క గ్రేస్ వల్ల వాసనాక్షయం పూర్తి అయితేనే కానీ మనకు ఆత్మజ్ఞానం కలగదు, నువ్వు బ్రాహ్మస్థితి పొందలేవు. ఇవన్నీ ఒట్టి మాటలు కాదు, పొందేది పొందేది ఏదో చెబుతున్నాడు. అది అల్టిమేట్ స్టేట్. అదేంటిది? అది అల్టిమేట్ స్టేట్. నువ్వు ఏ మార్గంలో వచ్చినా నన్నే పొందుతావు. నువ్వు రావద్దని అనవు. కొన్ని నదులను రమ్మందావు, కొన్ని నదులను వద్దన్న సముద్రం. సముద్రం అటువంటి పనులు చేసినప్పుడు నేను రావద్దని ఎందుకంటా అన్నాను? నువ్వు ఏ మార్గంలో వచ్చినా పొందేది లేదే. ఏ మార్గం నుంచి వచ్చినా అంటే, మీరు బ్రాహ్మస్థితి అంటే సామాన్యం అనుకోకండి. సముద్రంలో ఎంత నీరుందో అంత శాంతి, అంత సుఖము, అంత ఆనందం మీకు హృదయానికి అందుతూ ఉంటుంది. సముద్రంలో నీరు ఉంటుందామని చెప్పగలమా? ఆ నీరును కొలవగలం కానీ నీ హృదయంలోంచి వచ్చే సంతోషం, నీ హృదయంలో ఉన్నటువంటి ఆనందం, నీ హృదయంలోంచి వచ్చే సుఖం, అది అంత ఆ సుఖం సముద్రంలో నిగిరేంత ఉన్నంత సుఖం నీ హృదయంలోంచి సహస్రానికి ప్రవహిస్తూ ఉంటుంది. ఒక నాడుంది హృదయంలోంచి సహస్రానికి ఒక నాడుంది, దాని సుషుమ్నాడే అమృతనాడే ఇదని అంటారు ఉపనిషత్తులోనే. ఆ నాడి ఓపెన్ చేసుకుంటే ఆ నాడి మూసుకుపోయి ఉంటుంది. అది బ్రహ్మజ్ఞానం కలిగితేనే కానీ నాడు ఓపెన్ అవ్వదు. అది ఓపెన్ అయిన తర్వాత గోదావరికి వరద వస్తే ఎక్కడిన గండి పడితే ఎంత తీవ్రంగా కొట్టేస్తున్నా నీరు బయటకు వచ్చేస్తున్నా నదిలోంచి. అది బ్రహ్మ ఈ పరానాడి ఈ అమృత నాడు ఓపెన్ అయిన తర్వాత ఆ హృదయంలో ఉన్నటువంటి నదికి గండి పడినట్టు అది ఎంత వరద ఎంత నీరు వస్తుందో బయటికి. ఆ పరాన అమృత నాడు ఓపెన్ అయిన తర్వాత నీ హృదయంలో ఉన్నటువంటి సముద్రం అంత ఆనందం వచ్చి నీ శిరస్సులను ముంచేస్తుంది. అయితే నీకు అర్హత లేకుండా, నీకు యోగ్యత లేకుండా, ఆ రిసీవ్ చేసుకునే కెపాసిటీ లేకుండా నీకు ఇస్తే సడన్గా చచ్చిపోతాం అంటే తట్టుకోలేదు బ్రెయిన్ ఏంటిది చచ్చిపోతారు, ఊపిరి సలపు చచ్చిపోతారు. మీరాడేమో నాకేమో అమృతత్వం ఇవ్వటాలి, అమృతత్వం ఇవ్వటాలి మీ గోళ ఇస్తాడు చచ్చిపోతారు. మీ గోళ మీది ఆడు ఇంకా ఉండాలి అంటే పూజ చేస్తున్నా ప్రదక్షిణ గుడికి వెళ్తున్నా ప్రదక్షిణ చేస్తున్నా అది ఇప్పుడు ఇమ్మంటే ఇచ్చేస్తాడు చచ్చిపోతారు. అంటే అది సరే వరద కింద వస్తుంది, అది లోపల బ్రెయిన్ తట్టుకో ఇక్కడ అరగత లేదనుకోండి, బ్రెయిన్ తట్టుకోలేక ఊపిరి బ్రీదింగ్ ట్రబుల్ వచ్చి చచ్చిపోతారు. ఆనందాన్ని కూడా తట్టుకోలేరు. అంతే ఎందుకు కొంతమంది పెద్ద పెద్ద 50 లక్షలు 60 లక్షలు లాటరీలు వచ్చిన మాటకి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద లాటరీలు వస్తాయి చూడండి కొంతమందికి, ఆ మాటిని 50 లక్షలు వచ్చిందండి లేకపోతే 1 కోటి రూపాయలు మీకు లాటరీ వచ్చిందంటే ఆ మాటిని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ బాహ్య విషయం ఇదేంటిది, ఈ బాహ్య విషయం. మన వాళ్ళ అమ్మాయి పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మాయి చచ్చిపోయిందని ఆడు చచ్చిపోయాడు కదా గుండాగిపోకడం, వాడు ఆడు సంపాదించినంత వాళ్ళ అమ్మాయికి రాసేసాడు, ఆడు సంపాదించినంత ఆడు ఆడు సారా పాడతారు, వాడు ఆడు కళ్ళు సారా అమ్ముతాడు వాడు. దాని ఇప్పుడు సారా వాళ్ళకి చాలా డబ్బు వచ్చేస్తాను, మీరు కూడా తొందరగా ధనవంతులు అవ్వడం అంటే సారా దుకాణాలు పెట్టుకోవాలి. ఇప్పుడు సారా వ్యాపారస్తులకి చాలా ఎక్కువ తీవ్రంగా వచ్చేస్తుంది డబ్బు, అది సేల్ అవ్వదని భయం ఉండదు కదా, అందరూ తాగిపోలే కదా, ఇక సేల్ అవ్వదని భయం ఉండదు కదా. ఆడు సారా మీద వ్యాపారం అంతా ఈ కూతురికి రాసేస్తాడు, చివరికి ఈ కూతురికి చచ్చిపోయింది. వాడికి ఎప్పుడైతే మమకారం వచ్చింది, ఆ డాక్టర్లు ఏం చేశారు వైద్యం చేసి మళ్ళీ గుండె కొట్టుకునేలా చేసేవారు, మళ్ళీ ఆయన కాన్షియస్నెస్ తీసుకొచ్చారు. ఆడు ఎరుకుల్లోకి వచ్చేవాడు ఈ వైద్యం, మళ్ళీ ఎరుకులకు వచ్చేవాడు కదా చచ్చిపోయిన కూతురు జ్ఞాపకం వచ్చింది ఎవరు, మళ్ళీ అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వీళ్ళు ఇంజక్షన్ చేశారు చేసి ఎరుకులోకి తీసుకొచ్చారు, మళ్ళీ ఆయన ఇక్కడికి వెళ్ళిపోయాడు. అది ఇంకో జ్ఞాపకం డైవర్స్ ఉంటే పర్వాలేదు ఆడికి, అప్పుడు దైవము ఎవరో ఇంకో డైవర్స్ ఉంటే పర్లేదు. అది 100% రాధ కృష్ణుడి మీద ఎంత ప్రేమ పెట్టుకుందో అలా ఇది భౌతికమైన ప్రేమ, నా కూతురు మీద ఎంత ప్రేమ ఉంది. మళ్ళీ ఎరుకులోకి తీసుకొచ్చారు ఇంజక్షన్ చేసి. ఆ జ్ఞాపకం రాగానే ఏ దేవుడు మరొకటి జ్ఞాపకం వస్తే గుండు కొట్టుకున్నాం, మళ్ళీ ఎరుకులోకి వచ్చాడుగా చచ్చిపోయిన కూతురు జ్ఞాపకం వచ్చింది. అలా 2-3 సార్లు తీసుకొచ్చాక తర్వాత చచ్చిపోయాడు, కట్టుకోలేకపోయాడు. ఏంటది అది మా భౌతిక విషయం. నీకు బ్రహ్మానందం ఇచ్చేస్తే మరి మీ మాట ఉంటుంది, ఇప్పుడు ఇచ్చేముందు ఇచ్చేస్తాడు చచ్చిపోతారు, అందరం శవాలైపోతారు. అంటే తట్టుకోలేరు ఆ డివైన్, మామూలుగా ఆ డివైన్ లవ్నే తట్టుకోలేము మనం, ఆ డివైన్ లవ్నే తట్టుకోలేము. మాకు మోక్షం ఇంకా రావటం లేదంటే మోక్షం అమృత రావటం ఇచ్చేసి ఆగుతారు మీరు. అమృతత్వం అంటే భగవద్గీతలో మనకు ఏమి నేర్పిందంటే, ఇప్పుడు మన అందరం మరణం చేతిలో ఓడిపోతున్నాం, భగవద్గీతలో సారం ఏంటంటే మన అందరం ఎవరి చేతిలో ఓడిపోతున్నాం, చావు చేతిలో ఓడిపోతున్నాం. ఆ చావుని ఎలా జయించాలో, చావు నీ చేతిలో ఓడిపోవాలి. మనం ఎవరి చేతిలో ఓడిపోతున్నాం, ఇప్పుడు చావు వస్తాం కదా ఏదో రోజుని, చావు చేతిలో ఓడిపోతున్నాం. మీరు చావుని ఓడించాలి, మీరు భగవద్గీత సారం, మీరు ఎవరిని ఓడించాలి, చావుని ఓడించాలి. అంటే ఏంటి, మీ శరీరం చచ్చిపోయినా నాకు చావు లేదు, చావు లేని వస్తువు ఒకటి ఉంది ఏమండి, ఆ చావు లేని వస్తువు మీరు పొందితే శరీరం చనిపోతే నేను చనిపోతున్నానంటే తలంపే మీకు రాదు, నేను చనిపోతున్నానంటే కురిడి కొబ్బరికాయ ఎలా ఉందో, కురిడి కొబ్బరికాయ ఎలా అంటే కదులుతుంది మనకు, ఇంకా పెచ్చుతోడు సంబంధం తెగిపోతుంది. దీనికి కురిడి కొబ్బరికాయకి లోపల గుంజికి పెచ్చికి ఏమి సంబంధం ఉండదు. అలాగే మీ దేహం అనే గుళ్ళతోడు సంబంధం తెగిపోతుంది బ్రాహ్మణస్థితి పొందిన వెంటనే. అప్పుడు మీ శరీరం చచ్చిపోయినా నేను పోతున్నాను అనుకోరు. ఏం చేత మీరు ఏదిగా ఉన్నారో తెలుస్తూ ఉంటుంది కదా మీరు. అప్పుడు నేను పోతున్నాను అసలు తలంపే రాదు, అప్పుడు చావు మీ చేతిలో ఓడిపోతుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం మీకు అర్థమవుతుంది కదా. నా శరీరం చనిపోయినప్పుడు నేను ఏమనుకుంటాను, చచ్చిపోతున్నాను అనుకుంటాం కదా మనం అందరం. అంటే చావు చేతిలో మనం ఓడిపోతున్నాం. ఇప్పుడు కృష్ణుడు చెప్పే గీతాసారం ఏంటంటే, నువ్వు చనిపోయి నీ శరీరం చనిపోయినప్పుడు ఆ చావు నీ చేతిలో ఓడిపోవాలి. అంటే శరీరం చనిపోయినా నేను చనిపోవటం లేదని అనుభూతి, ఒట్టి మాటలు కాదు, కబుర్లు కాదు, కాకరకాయలు కాదు, అది నీకు అనుభూతిలోకి రావాలి. ఏంటది అది అనుభూతిలోకి రావాలి. నువ్వు బ్రాహ్మణ స్థితి పొందినప్పుడు శరీరం పోయినప్పుడు నీకు ఏదో పోతుందని అనిపించదు. ఏంటి నువ్వు నీవుగా ఉన్నావు. అప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు దేహంగా లేవు, మనసుగా లేవు, ఎలా ఉన్నావు, నువ్వు నీవుగా ఉన్నావు. ఏమంటే నిన్ను నువ్వు తెలుసుకో అంటారు. వచ్చినట్టు కదా ఎవరిని తెలుసుకోమంటారు అన్నారు భగవాన్ దగ్గర. భగవాన్ ఒకడు ఏమని ప్రశ్న చేశాడంటే, ఎవరైనా వచ్చిన వాడు దగ్గర నిన్ను నువ్వు తెలుసుకుంటావు ఎవరిని తెలుసుకోమంటావు అన్నాడు. నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని తెలుసుకో. నువ్వు దేహం అనుకున్నప్పుడు బ్రహ్మమే, మనస్సు అనుకున్నప్పుడు బ్రహ్మమే, ఇంద్రియాలు అనుకున్నప్పుడు బ్రహ్మమే, నేను మంచివాడిని అనుకున్నప్పుడు బ్రహ్మమే, చెడ్డవాడిని అనుకున్నప్పుడు బ్రహ్మమే. నీ ఇష్టం వచ్చినట్టు అనుకోవచ్చు. ఏదనుకున్నా నేను పుణ్యాత్ముడు అనుకున్నా బ్రహ్మమే, నేను పాపాత్ముడు అనుకున్నా బ్రహ్మమే. ఈ పాప పుణ్యాలతో దానికి సంబంధం లేదు. ఈ పాప పుణ్యాలతో మనసుకి సంబంధం కానీ దానికి సంబంధం లేదు. నువ్వు ఏదిగా ఉన్నావో నిన్ను నువ్వు తెలుసుకుంటే, నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని తెలుసుకోమని. నువ్వు అనుకునేది నువ్వు కాదు, ఏదిగా ఉన్నావు నీకు తెలియటం లేదు. నువ్వు అనుకునేది ఏది నువ్వు కాదు, కానీ నువ్వు ఏదిగా ఉన్నావు నీకు తెలియటం లేదు. దాన్ని సాధన చేసి తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు ఏదిగా ఉన్నావో దాన్ని తెలుసుకోమని బన్నాడు సూపర్ మ్యాన్లో మాట చెప్పాడు. ఏం చెప్పాడు సూపర్ మ్యాన్ ఏం చెప్పాడు, మీరు ఎవరు మంచివాళ్ళు అని అనుకోవద్దు అన్నాడు. ఎవరు చూసినా మీరు మంచివాళ్ళు. మా కుటుంబం మంచిదని మేము మంచివాళ్ళు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు అంటూ ఉంటారు కదా. మేము మంచివాళ్ళని మీరు బెన్నాడ్స్కో చెప్పిన రహస్యం ఏంటంటే, మీరు మంచివాళ్ళని అనుకుంటే ఎదటి వాళ్ళు చెడ్డవాళ్ళుగా కనిపిస్తారు మీకు. సూపర్ మ్యాన్లో చెప్తాడు వాడు, నేను మంచివాడిని అనుకుంటాడు మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు. నేను మంచివాడిని మీరు ఎవరైనా అనుకుంటారనుకోండి, ఎదటి వాళ్ళు చెడ్డవాళ్ళ కింద కనిపిస్తారు. అసలు మీ మంచితనం మీకు తెలుస్తానంటే మీరు మంచివాళ్ళు కాదని అర్థం. మీ మంచితనం నిజంగా మీలో మంచితనం ఉందనుకోండి, మీ మంచితనం మీకు తెలుస్తాననుకోండి, మీరు మంచివాళ్ళు కాదు. ఒకవేళ మేము నిజంగా మంచివాళ్ళు అనుకుంటారనుకోండి, ఎదట వాళ్ళందరూ చెడ్డవాళ్ళ కింద మీకు కనిపిస్తారు. మళ్ళీ అక్కడి నుంచి పతనం ప్రారంభమవుతుంది. చాలామంది అంటారు మా కుటుంబం మంచిదని మేము మంచివాళ్ళు. ఎవరు ఈ అహంకారం చెబుతున్నా, దేవుడు చెబుతున్నాడా మీరు మంచివాళ్ళని? అది కానీ మీ అహంకారం మీరు మంచివాళ్ళని చెబుతున్నారు, అది భగవంతుడు మీకు చెప్పాడా మీరు మంచివాళ్ళని? నువ్వు రాదా, నువ్వు చాలా మంచి అమ్మాయి అనే మాట కూడా కృష్ణుడి దగ్గర ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. రాదా, అది రాదంటే అక్కడ మీకు డిజైర్ ఏమి కనపడదు. డిజైర్ ఏమీ కనపడదు, అంత ఉన్నదంత లవ్, ఎముకలు లేని లవ్ అది. మీకేంటది ఎముకలు నడాలు లేనటువంటి ప్రేమ అది. నువ్వు నన్ను బాగా ప్రేమిస్తున్నావు అన్న మాట కూడా ఎప్పుడు కృష్ణుడి దగ్గర రాదు, ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక ఏదైనా ప్రయోజనం గురించి కాదు, ప్రేమ కోసమే. ఏంటది ప్రేమ కోసమే అంటే సూపర్ మ్యాన్లో బెన్నాడ్స్ ఏమని చెప్పాడంటే, మాకు మంచి గుణాలు ఉన్నాయి, మాకు మంచి గుణాలను మీరు అనుకుంటే చివరికి మీరు పాడైపోతారు. ఎదటి వాళ్ళు చెడ్డ గుణాలు మీకు కనిపిస్తూ ఉంటాయి, ఆ చెడ్డ గుణాలు ధ్యానం చేసి శుభ్రంగా మీరు పాడైపోతారని చెప్పాడు. ఈ గుణం చాలామందికి ఉంది, మేము మంచివాళ్ళు, మీరు మంచివాళ్ళని మీరు అనుకోవడం. అక్షంతలు మీ నెత్తి మీద అక్షంతలు పోసేవాడు ఎవడు లేడు, మీరే పోసేసుకుంటున్నారు. మీ నెత్తి మీద అక్షంతలు వేసేవాడు ఎవడు లేడు, ఏం చేస్తారు? మీ నెత్తి మీద మీరే చేసుకుని మీరే సంతోషించడం ఏంటి? అసలు మీకు సర్టిఫికెట్ ఎవడు ఇచ్చాడు మీరు మంచివాళ్ళని? అది కానీ మీరు మంచివాళ్ళని భగవంతుడు ఎప్పుడైనా చెప్పాడు మీకు, మరి ఎందుకు అనుకుంటున్నారు? అది మాయ. ఏంటది అది కూడా మాయే. మీరు మంచివాళ్ళు అనుకోవడంలో కూడా అది మీకు తెలియక అనుకోవడం కాదు, తెలుసుండి అనుకోవడం కాదు, మాయది. అంటే మీరు మంచివాళ్ళు కాకపోయినా మేము మంచివాళ్ళు అనే భావన మీకు ఎవరు కలగజేస్తున్నారు? అది అది తొందరగా దారి ఇవ్వదు, మనం బాగుపడిన అవుతుంది. అనుగ్రహం లేకుండా వాడు ఎంత వాడైనా వాట్ ఎవర్ హీ మేబీ, వాడికి ఎంత స్టేటస్ ఉన్నా సమాజంలో నా అనుగ్రహం లేకుండా నా దయ లేకుండా నా మాయ వాడికి దారి ఇవ్వదు. భగవంతుడి చేతిలో మాయ ఉంటుంది, మాయ చేతిలో మనం ఉంటాం. ఆయన మాయ మనకి వీరికి దారి అని, ఈ స్వప్నకు దారి లేకపోతే ఈ వర్షకు దారి ఈ ఎల్లమ్మకు దారి అని చెప్పేవరకు దారి ఇవ్వదు. మాయ దారి ఇవ్వకపోతే మీరు నన్ను పొందలేరు. కొంతమంది ఇళ్లలో కుక్కలు ఉంటాయి, అవి ఒకసారి మన మీద పడిపోతాయి, యజమాని వచ్చే తప్పుకుంటే దారి ఇచ్చేస్తుంది. ఇది ఆ కుక్క మనం చెబితే ఉందో, యజమాని చెబితే మనం లోపలికి వెళ్ళినాం, యజమాని చెప్పకపోతే మనం లోపలికి ఇవ్వదు, వెళ్ళవద్దు, కలిసేస్తున్నాం. అలా మాయ కూడా అటువంటిది. మాయ ఎవరికి, మాయకి యజమాని ఎవరు? భగవంతుడి యజమాని. అంచేది తప్పుకోమంటే తప్పుకుంటుంది, కానీ నీ తెలివితేటలను బట్టి ఆ కుక్క తప్పుకోదు, ఆ మాయ తప్పుకోదు. కొన్ని కుక్కలు ఎంత ప్రమాదం అంటే సడన్గా పైకి ఎగిరి పీకి పెట్టుకుని పీచుకొస్తాయి, పీకి పెట్టుకుని నొక్కేస్తాయి, చచ్చిపోతాం. అవి మామూలుగా కాలు మీద కరవ కొన్ని కుక్కలు పైకి ఎగురుతాయి, పైకి ఎగిరి ఈ కంఠం కొరికేస్తాయి. కాలు మీద కరిస్తే హాస్పిటల్కి వెళ్ళి మనం మంది కంఠం కొరికేస్తాయి. ఇంత ఎత్తుంటాయి కొన్ని కుక్కలు. మాయ ఎంత శక్తివంతంగా ఉంటుంది మాయ. అంచేది మీరు ఎంత వాడైనా నా అనుగ్రహం మీరు సంపాదించకపోతే, నా దయ మీరు సంపాదించకపోతే మాయ నాది, నా మాయ మీకు దారి ఇవ్వదు. నా మాయ మీరు దారిస్తే, మీకు దారిస్తే మీరు నన్ను పొందగలరు. అది దారి ఇవ్వకపోతే అందరి వాళ్ళైనా పొందలేరు. మాయను జయించడం చాలా కష్టం. మహామహులు అందరూ కూడా నాడదులు లాంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయారు. మాయను జయించడానికి ఎవరు నాడదులు లాంటి భక్తులే పరీక్షలకు వచ్చేవాడు ఫెయిల్ అయిపోయారు. మాయను జయించడం అంత తేలిక కాదు, అది చాలా కష్టం. మాయను జయించడం చాలా కష్టం. అంటే ఇక్కడ ఏమంటున్నాడు అద్వేష్ట, ఈ భక్తుల లక్షణాలు నేర్చుకోండి. మీరు బొట్టు పెట్టారా లేదా, మీ బొట్టు నిలువుగా ఉందా, మీ బొట్టు అడ్డంగా ఉందా? ఇది కాదు మీకు రాజుల బ్రాహ్మల కావుట్ల, ఇది కాదు మీరు. ఈ భక్తుల లక్షణాలు నేర్చుకోండి. అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమ నిరహంకార సమ సుఖ దుఃఖ క్షమే క్షమాగుణం కూడా అలవాటు చేసుకోండి. టాలరెన్స్ అలవాటు చేసుకోండి. నీరు మెరక్క ప్రవహించదు, పల్లవే పల్లానికే ప్రవహిస్తుంది. మీలో క్షమాగుణం ఉంటే జ్ఞానం మీలోకి ప్రవహిస్తుంది. ఫర్గివ్నెస్ అదేంటది? ఫర్గివ్నెస్. రాముడికి ఎవరంతైనా అపకారం చేస్తే వెంటనే క్షమించేవాడు. రాముడికి మనం ఏదైనా అపకారం చేసామని కానీ జెంట్లమెన్ గార్డెన్ ఎందుకంటారంటే, రాముడికి కొంతమంది క్షమించరు. చిన్న మాట అంటే జీవితం పొడుగునా ఉంటారు. ఈ మధ్యన ఒక ఆవిడ అన్నారు, వాళ్ళ ఆయన అన్నంటే కూర తగలేసాను, వండిన కూరలు బాగోటం లేదన్నంటే అప్పటి నుంచి కక్ష పెట్టేసుకుంది ఆవిడ. పోయి క్షమించనంటే క్షమించలేకపోతున్నాను అంటాను, కూర తగలేసామన్నా అంటాడు, నువ్వు వండిన కూరలు తినలేకపోతున్నానన్నా అంటాడు. కాపట్లో పలవలు అవి తిరిగి వస్తే నేను నా కూర ఎలానో వస్తుంది అంటారు. అది కాపట్లో నానాగడ్డి తిని వస్తే నేను వండిన కూరలు ఎలానో వస్తుంది అంటుంది ఆవిడ. ఇటువంటి కూడా క్షమించనంట, క్షమించలేకపోతున్నాను అంటుంది. ఇంట్లో వాళ్ళు క్షమించుకోలేకపోతున్నారు, బయట వాళ్ళు ఏం క్షమిస్తారు? ఫర్గివ్నెస్. ఈ క్షమార్పణ అనేది గొప్ప గుణం. నాకు మెడికల్కి ఒక అమ్మగారు ఉన్నారు విశాఖపట్నంలో, ఆవిడకి ఇప్పుడు 90 ఏళ్ళు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ చేసి రిటైర్ అయిపోయారు. ఈ గర్భసంచ ఆపరేషన్ రామకృష్ణరావు కూడా ఆయన దగ్గర నేర్చుకున్నారు. ఆవిడ పెళ్లి చేసుకోలేదు, అంటే బీసీ బ్యాక్వర్డ్ క్లాసు. ఆవిడ మాట చెప్పారు నాకు, నాకు ఎవరైనా అపకారం చేశారనుకోండి సర్వీసులోనే తిరిగి, నేను అపకారం చేయలేదు కానీ మనసులో వాళ్ళని క్షమించలేకపోతున్నానని చెప్పింది. ఇంత వయసు 97 వయసు వచ్చాడు. ఏదో భౌతికంగా నాకు అపకారం చేసినా తిరిగి అపకారం చేయలేదు, భౌతికంగా మనకు చేయలేదు. మనసులో ఉన్న కల్మషం వాళ్ళు నాకు అపకారం చేశారన్న జ్ఞాపకం నాకు పోటలేదు. ఇంకా క్షమిస్తేది పోను, క్షమించలేకపోయాను, ఆ జ్ఞాపకం పోటలేదు. ఈ మధ్యన ముసలావిడ దగ్గర రావటం లేదు, జరిగిన విశాఖపట్నంలో వచ్చేవాడు అండి, అప్పుడు బాగా ముసలావిడ అయిపోయారు. ఇప్పుడు క్షమే ఏంటది, ఈ క్షమాగుణం కూడా ప్రాక్టీస్. కొంతమందిని ఆ ఇంట్లో వాళ్ళు ఏదైనా పడలేరు, బయట వాళ్ళకి ఇంట్లో వాళ్ళు కూడా ఏదైనా అంటే పడలేరు. కొంతమంది మన మంచి కోసం చెప్పారని వదిలేసేవారు, కొంతమంది మన మంచి కోసం, కొంతమంది వాళ్ళకి రాంగమ్మా ఏదో వయసులో పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారని కొంతమంది పట్టించుకోరు. ఈ ముసలివాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏదో చెంగడతానంతగా మాట్లాడిన ఎప్పుడైనా ఏదో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, వాళ్ళు మాటలు దులిపేసుకుంటూ ఉంటారు. కొంతమంది క్షమించే గుణం ఉండదు. అసలు క్షమించే గుణం ఉంటే మీకు వచ్చే లాభం అంటే పేస్ట్ మర్చిపోతారు, జరిగిపోయిన సంఘటనలన్నీ మర్చిపోతారు. జరిగిపోయిన సంఘటనలు మర్చిపోండి, భవిష్యత్తు గురించి గాలి మేళ కట్టుకోకుండా వర్తమాన కాలాన్ని సజీవంగా జీవించండి. గతి మీకు క్షమాగుణం ఉంటే వాళ్ళు మనకి వీళ్ళు అపకారం చేశారు, వాళ్ళు అపకారం చేశారు ఎప్పుడూ గుర్తుకొస్తూ ఉంటాయి కదా మీకు. ఆ క్షమాగుణం ఉంటే మరిపోచ్చేస్తుంది క్షమి. రాముడికి ఆ క్షమాగుణం ఉండదు. ఏంటి, రాముడికి ఆ క్షమాగుణం ఉండదు. తన బాధ్యను తీసుకుపోయినటువంటి రావణాసుడు కూడా మరణానంతరం లాస్ట్ మినిట్లో జ్ఞానం ఇచ్చాడు రాముడు, వాడు రాముడు. అసలు ఎక్కడ రాముడికి కానీ కృష్ణుడికి కానీ మీకు యుద్ధాలు చేసినట్టు కనిపిస్తారు మీకు, అది ఎక్కడ వైరభావం లేదు. వాళ్ళు నేను ఎప్పుడైనా శిక్షిస్తే నీకోసమే, నీ జీవుడు ఎవాల్వ్ అవటానికే శిక్షించడం, లేకపోతే నేను ఇంకో అయ్యర్ భర్తకు తీసుకెళ్ళటానికి శిక్షించడం. కానీ వ్యక్తిగతమైన రాగద్వేషాలు అక్కడేమి లేవు. మనలాగే వ్యక్తిగతమైన రాగద్వేషాలు అంటే వాడు దేవతలు ఎలా అవుతారు? దేవతలకు దేవుడు కృష్ణుడు, దేవతలకు కూడా దేవుడు ఎవరు? కృష్ణుడు. దేవాది దేవదేవుడు, దేవాది దేవుడు. ఏం దేవుడు? దేవాది దేవుడు. అద్వేష్ట సర్వభూతానం అంటే వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళకి మన పట్ల ద్వేషం ఉందని తెలుస్తూ ఉంటుంది కదా, తెలుస్తూ ఉంటుంది అంటే వాళ్ళు తెలుస్తూ ఉంటుంది. ఎవడో సూపర్ మ్యాన్కి తెలియకపోయినా మనలాంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, ఇక వాళ్ళు మనల్ని ద్వేషిస్తున్నారని. అంటే వాళ్ళు ద్వేషిస్తున్నారని మనం తిరిగి ద్వేషించకండి. మీరు మీకు అర్థమవుతుందా? మీరు ద్వేషించడానికి కారణం ఉంది, ఏం చేత వాళ్ళు ద్వేషిస్తున్నారు కాబట్టి. మీరు తిరిగి ద్వేషించకండి, ఇవన్నీ భగవంతుడి కోసం వదులుకోండి. కృష్ణుడి నా కోసం మీరు వదులుకోండి. ఏంటి, మీకు ఒకవేళ ద్వేషించే బుద్ధి ఉన్నా నా కోసం వదులుకోండి. ఎవరి కోసం? భగవంతుడి కోసం వదులుకోండి. కాదు, మీరు ఎవరైనా ద్వేషిస్తారని మీకు తెలిసిపోతూ ఉంటుంది వాళ్ళు మమ్మల్ని ద్వేషిస్తున్నారని. అది మీకు అంటే ఏమొస్తుంది, వాళ్ళ మీద మళ్ళీ ద్వేషం వచ్చేస్తుంది కదా. అవి మరి తిరిగి రియాక్షన్ వస్తుంది. దాన్ని ఏమంటారు? రియాక్షన్ ఉంటాడు, రియాక్షన్ ఉంటుంది, రియాక్షన్ వస్తుంది కదా. అప్పుడు మీరు నాకు మళ్ళీ మీకు ద్వేషం వచ్చేస్తుంది. అప్పుడు నా కోసం అది వదులుకోండి. ఏది? నన్ను పొందడం కోసం వదులుకోండి. అటువంటి రాధక ఏం లేవు. అది వదులుకోండి అని చెప్పడానికి ఉంటే కదా, వదులుకోండి అని చెప్పడానికి ఉంటే కదా. అసలు మనకు ఉంది కాబట్టి వదులుకోమంటున్నాడు. అద్వేష్ట సర్వభూతానాం మైత్రహ అంటే నిన్ను ఎవరైనా ద్వేషించినా మైత్రి, వాళ్ళు నిన్ను శత్రువులు అనుకోవచ్చు, నువ్వు మటుకు వాళ్ళ పట్ల మైత్రి భావంతో ఉండు. అదేంటి ఫ్రెండ్షిప్? అది మైత్రి. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు దుర్యోధనుడికి కర్ణుడికి అన్నటువంటి మైత్రి అటువంటి. వాడు దుర్మార్గుడైనా ఎవరు? ఇంతకాలం స్నేహం చేసి కష్టకాలంలో వాడిని విడిచిపెట్టన్నాడు కర్ణుడు. వాడు దుర్మార్గుడు అవ్వచ్చు, ఎవరు? కర్ణుడు. కానీ ఇప్పుడు ఇంతకాలం నన్ను గౌరవించాడు, ఇప్పుడు యుద్ధం వచ్చే టైం కాని విడిచిపెట్టేస్తాడగా, వాడితో పాటు నేను కూడా చచ్చిపోతాను పోయినాం. అది అదేంటది? అది ఫ్రెండ్షిప్పులు కాదు, అది మైత్రి. ఒకవేళ మీరు అందరూ చెబుతున్నారు కృష్ణాను స్వయంగా భగవంతుడు, ఆ దుర్యోధనుడు ఆతతాయని నువ్వు చెబుతున్నావు, అది నిజమే వచ్చు. నువ్వు చెప్పేది ఇంతకాలం స్నేహం చేసి నన్ను నమ్ముకున్నవాడిని ఇప్పుడు చెరువులు సముద్రం ఎలా దింపేస్తానండి, ఒక ఆడతో పాటు నేను కూడా చచ్చిపోతాను. అది మైత్రి. అక్కడ విశ్వరూపం. ఏది భగవద్గీత చెప్పినప్పుడే విశ్వరూపంలో ఉన్నాడు అంటే ఫుల్ మేనిఫెస్టేషన్. కృష్ణుడు అక్కడ ఎలా ఉన్నాడు? ఫుల్ మేనిఫెస్టేషన్, కంప్లీట్ మేనిఫెస్టేషన్. అందుకని విశ్వరూపం. ఆ విశ్వరూపంలో చాలామంది 11వ అధ్యాయం వదిలేస్తారు. విశ్వరూప సందర్శన యోగం ఆయన ఔన్నత్యవంతాన్ని భగవంతుడు మనకు ఎలా తెలుస్తుంది అంటే 11వ అధ్యాయం చదివినప్పుడే ఈయన భగవంతుడు సంశయం లేదని తెలుస్తుంది మీకు. ఆ 11వ అధ్యాయం అందరూ వదిలేస్తారు. 11వ అధ్యాయంలోనే 11వ అధ్యయనం చేసేవాడికి ఆయన భగవంతుడు అంటే స్ఫురణ మీకు కలుగుతుంది. అంచేత వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని విరోధులు అనుకోవచ్చు, దానికి అభ్యంతరం లేదు. అలా మీరు ఎవరినే నా విరోధిని అనుకోవద్దు. ఎందుకంటున్నాడు అంటే కృష్ణుడు ఇందులో ప్రమాదం ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని విరోధులు అనుకుంటున్నారు, మీరు వాళ్ళని విరోధులు అనుకుంటారు అనుకోండి, అప్పుడు భగవంతుడి జ్ఞాపకం రాకుండా వాళ్ళు జ్ఞాపకం వస్తారు. మీరు అప్పుడు ఎవరిని మర్చిపోతారు? భగవంతు అది మాయ మళ్ళీ అంటే మాయలో పడిపోతున్నారు. మళ్ళీ క్షమే టాలరెన్స్ అంటే మీకు సహనం పెరుగుతాయి అంటే లోతులు పెరుగుతాయి. ఎంత తెలివితేటలున్న లాభం లేదు. మీకు సహనం పెరుగుతుంది అనుకోండి, ఓర్పు పెరుగుతాయి అనుకోండి, హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. హృదయం యొక్క లోతులు పెరుగుతాయంటే పరమాత్మ యొక్క స్పర్శ వస్తుంది. ఇప్పుడు ఈ చెయ్యి ఇలా ముట్టుకుంది అనుకోండి, ఈ చెయ్యి ఇలా ముట్టుకుంది అనుకోండి, ఈ టచ్ ఎలా తెలుస్తుందో ఈ సహనం వల్ల హృదయం యొక్క లోతులు పెరిగి అక్కడ ఉన్న అంతర్యామి యొక్క స్పర్శ మనకు తెలుస్తూ ఉంటుంది. అంటే డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ రాకపోయినా ఇండైరెక్ట్ పరోక్షంగా మనకు ఎక్స్పీరియన్సు అక్కడ ఏదో ఉందనే స్ఫురణ మనకు కలుగుతూ ఉంటుంది. తర్వాత కరుణ ఏ వచ్చా అంటే తర్వాత సాధ్యమైనంత వరకు సర్వ జీవుల పట్ల కంపాషన్ విడిచిపెట్టకండి. మనం ఏదో మార్గంలో చెప్పుకుంటున్నాం, భగవంతుని పొందడం ఇంకోళ్ళు ఇంకో మార్గం చెప్పొచ్చు. అలాగని వాళ్ళతోటి విరోధం మనం పెట్టుకోక్కర్లేదు. వాళ్ళతోటి ఆ మార్గం మనకు నష్టపోతే వదిలేయటమే. అంతేకాని వాళ్ళతోటి మనకి విరోధాలు ఏం పెట్టుకోక్కర్లేదు, వాళ్ళతో విరోధాలు ఏం పెట్టుకోక్కర్లేదు. అంచేత ఈ కరుణామయుడు బుద్ధుడు ఒకడు కరుణామయుడు బుద్ధుడు కరుణామయుడు యేసు కరుణామయుడు కృష్ణుడు మీకు ఒక హీరో కింద కనిపిస్తాడు. ఆయన కూడా కరుణామయుడే, కానీ మీ గురికి బయటికి బుద్ధుల్లాగా యేసులాగా అంతా కరుణామయుడి కింద మీకు బయటకు కనపడ్డ కానీ లోపల ఉన్నదంతా కంప్యాషనే. లోపల ఉన్నదంతా కూడా కంప్యాషనే. కరుణామయుడు నిర్మమః నిరహంకారః ఇది ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఇక్కడ అభ్యాసం అంటే ఇది. ఆ మమత తగ్గించుకోండి, మమత తగ్గించుకోండి, వ్యక్తి భావన తగ్గించుకోండి. మీకు గుర్తింపులు కోరతానని మీ గుర్తింపులు కోరుకుంటున్నారనుకోండి వ్యక్తి భావన పెరుగుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి మీరు ప్రతిదానికి గుర్తింపులు కోరుకుంటున్నారని కూడా ప్రపంచం గుర్తించాలని మీకేమవుతుంది వ్యక్తి భావన పెరిగిపోతుంది. వ్యక్తి భావన పెరిగి కొద్దీ మీకు మా ఇంకా దారి ఇవ్వదు. అసలు మనకు దారి కనపడదు, ఇంకా దారి కనపడదు. డార్కెస్ట్ నైట్ ఎలా ఉంటుందో వ్యక్తి భావన పెరుగుతుంటే మా ఎంత దట్టంగా ఉంటుంది మన శిరస్సుని. సమ దుఃఖ సుఖం మీకు దేహ ప్రారంభాన్ని బట్టి ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. ఇప్పుడు దేహానికి ఒక ప్రారంభం, ప్రారంభం లేదా దేహం రాదు. ప్రారంభం లేకపోతే దేహం రాదు కదా, అసలు మనకు దేహమే రాదు. ప్రారంభం ఉంది కాబట్టి దేహం వచ్చింది అని చెప్పి అనుభవించేస్తే ప్రారంభం పోతుంది. అనుభవించేస్తే ఆ ప్రారంభం ప్రతి శరీరం ఎలా ఉంటుంది అనుకోకండి. మీరు ఇప్పుడు మీరు ఏదైనా కష్టాలు అనుభవిస్తున్నారనుకోండి, వచ్చే జన్మలో కూడా మీకు ఈ కష్టాలు ఇలా ఉంటాయనుకోకండి. ఈ జన్మలో ఏదో కష్టాలు మీకు కొన్ని పెట్టాడు, అనుభవించేస్తే పోతాం. అది ఏంటది అని ఇప్పుడు మీరు ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నాడంటే మీ మైండ్ బ్యాలెన్స్ చూసుకోండి, మీ బుద్ధి మీ బ్రెయిన్ బ్యాలెన్స్ చూసుకోండి. మీ ప్రారంభాన్ని బట్టి ఒకసారి ప్రెషర్ వస్తుంది, ఒకసారి సారం వస్తుంది. ప్రారంభాన్ని బట్టి ఒకసారి బాహ్య కారణాల వల్ల ఒకసారి ప్రెషర్ వస్తుంది, ఒకసారి ఏమొస్తుంది సారం వస్తుంది. ఈ రెండు బయట గొడవలు, ఈ రెండు బయట నుంచి వచ్చి గొడవలు, బయట నుంచి వచ్చి గొడవలు బయటకు వదిలేయండి, లోపల తీసుకోవద్దు. బయట నుంచి వచ్చి గొడవలన్నీ బయట వదిలేయండి, లోపలికి తీసుకోవద్దు. కొంతమంది సంతోషం వస్తే పొంగిపోతారు, దుఃఖం వస్తే కుంగిపోతారు. వాళ్ళకి బ్రాహ్మీ స్థితి రాదని భగవంతుడు స్పెసిఫిక్గా చెబుతున్నాడు. కొంతమంది సంతోషం వస్తే అది ఆ టైం సిగరెట్ కాల్చుకుంటే పొగ మన ముఖం మీద ఊదేస్తారు. అది ఎక్కువ వాళ్ళు సిగరెట్ కాల్చుకుంటున్నారండి ఆ టైంలో వాళ్ళకి సంతోషం వచ్చేసింది అనుకోండి, మనం దగ్గర కూర్చున్న పొగ మన ముఖం మీద వదిలేస్తారు, ఊదేస్తారు. ఏమండి తొందరగా సంతోషం వచ్చి పొంగిపోతూ ఉంటారు కొంతమంది. కొంతమంది దుఃఖం వస్తే వెంటనే కుంగిపోతారు. ఏంటి అది బ్యాలెన్స్ వాళ్ళు మైండ్ నిలబెట్టుకోలేరు. బ్యాలెన్స్ చేసి వాళ్ళకి ఇంకా బ్రాహ్మణ స్థితి రాదు. మన ప్రారంభమయ్యాక ఏది రాకుండా మనం గోడ మనం కదా, మనం గోడ ఆ గోడలో ఉన్న మనకి దేహం ఉంది. దేహం ఎలా వచ్చింది? ప్రారంభాన్ని బట్టి వచ్చింది. ఒకసారి ప్రెషర్ వస్తుంది, మన ప్రయత్నం లేకుండా ఒకసారి సంతోషం వస్తుంది, ఒకసారి దుఃఖం వస్తుంది. ఇవన్నీ ఏ కారణాలు వస్తాయి? బయట కారణాలు వస్తాయి. బయట గొడవలన్నీ బయట వదిలేయండి, వదిలేస్తే పోతాయి, లోపలికి తీసుకోకండి. బయట గొడవలన్నీ బయట వదిలేయండి, లోపలికి తీసుకోవద్దు. అంటే మీరు సంతోషం వచ్చినప్పుడు ఒక రకంగా, సంతోష కారణం ఉన్నప్పుడు ఒక రకంగా, దుఃఖ కారణం ఉన్నప్పుడు ఒక రకంగా మీ మైండ్ బ్యాలెన్స్ పోతుంది అనుకోండి, మీరు బ్రాహ్మస్థితికి ఫిట్ కారు. అసలు బ్రాహ్మస్థితి వస్తుందా రాదా వదిలేయండి, దానికి ఫిట్నెస్సే మీకు రాదు. ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం మీకు. కొంతమంది దుఃఖం వచ్చినా తట్టుకోలేరు, దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా తట్టుకోలేరు, సంతోషం వచ్చినా తట్టుకోలేరు, దుఃఖం వచ్చినా తట్టుకోలేరు. నిర్మమహ నిరహంకారహ ఎక్కువ చెప్తాడు. మమత ఈ కారాలు తగ్గించుకోమని. ఏ కారాలు తగ్గించుకోమని? మమకారం అహంకారం, ఏంటి రెండు కారాలు? ఏంటయ్యి ఆ రెండు కారాలు? నేను అనేది ఏంటి? అహంకారం. నాది అనేది మమకారం. నేను అనేది ఏంటి? అహంకారం. నాది అనేది మమకారం. అది నేను నేను అంటాం, అది వ్యక్తి భావన. ఈ మమకారం ఈ అహంకారం కారణం దేహం, ఉపాధి కారణం. మీకు మమకారం దీన్ని బట్టే వస్తుంది, దీన్ని బట్టి మన శరీరం అది ఏం తెలియనట్టు ఉంటుంది. దాంతో తాదాప్యం ఉంటుంది మనకి. దేంతో? ఆ శరీరం నేననే తలంపు మొదటి తలంపు కదా అది. శరీరం మనకు చాలా తలంపులు ఉన్నాయి, కానీ ఆ శరీరం నేననేది మొదటి తలంపు. దాంతో టూ మచ్ అటాచ్మెంట్ ఉంటుంది మనకి. దేహం అన్నిటికంటే దేహ వాసన ఎక్కడ ఉండదు? అక్కడ లేదు. మీరు శరీరం చనిపోయేటప్పుడు దేహ వాసన కానీ, శాస్త్ర వాసన కానీ, లోక వాసన కానీ, ఒక్క వాసన మిగిలిపోతే ఇంకా బ్రాహ్మణ స్థితి పొందదు. ఇప్పుడు సూదిలోకి దారం పంపుతున్నారనుకోండి, మీరు ఆ దారంలో రెండు పోగులు పక్కన తప్పుకున్నారనుకోండి, ఇంకా సూదిలోకి దారం వెళ్ళదు. అలాగే మన ప్రాణం పోయేటప్పుడు అన్ని వాసనలు పోయి ఇంకా రెండు మూడు మిగిలి ఉన్నాయనుకోండి, ఇంకా బ్రాహ్మణ స్థితి పొందరు. అంటే వాసన క్షయం నిశ్శేషంగా ఉండాలి. ఒక్క వాసన ఉంటే పునర్జన్మ కారణం అవుతుంది. ఒక్క వాసన ఉంటే అది పునర్జన్మ. అది గణపతి శాస్త్రి గారి గొప్ప పండితుడు, దేశభక్తుడు. ఆయన చనిపోయినప్పుడు భగవాన్ ఉన్నారు, మోక్షం వచ్చింది కదా అన్నారు. అదే నా సాధ్యం అన్నారు. అంటే మళ్ళీ పుట్టాలి మనం, దేశాన్నంతా బాగు చేయగలను. అదే నా సాధ్యం అన్నారు. నువ్వెవడో బాగు చేయటానికి? నీ శరీరం పుట్టకముందు ప్రపంచం ఉంది, శరీరం చనిపోయాక నీతో పాటు ప్రపంచం పోతుందా? ప్రపంచం ఉంటుంది. మరి నువ్వు పుట్టకముందు ఎవడో బాగు చేశాడు ఈ ప్రపంచాన్ని? నువ్వు చనిపోయాక, నువ్వు పుట్టకముందు ప్రపంచాన్ని ఆవిడ చూస్తున్నాడు, నీ శరీరం చనిపోయాక కూడా ఆడే చూస్తాడు. ఈ లోపల నువ్వెవడు? నేను బాగు చేస్తానంటాను, నువ్వెవడో. ప్రపంచాన్ని బాగు చేసేంత శక్తి నీకు ఉందా? అంటే మా ఎలా చేసి నేను ఏదో దేశాన్ని ఉద్యోగం చేస్తున్నాడు అనుకుంటా ఉంటాడు. అంటే అది మా ఎలా అనిపిస్తుంది మనకి? వాడు ఏంటి, వాడు ఏంటి, వాళ్ళకి రాగద్వేషాలు లోపల. నేను దేశాన్ని ఉద్యోగం చేస్తున్నాను అనుకుని వాడుకున్న రాగద్వేషాలు మనకు ఉండవు. మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. మనకి మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. ఊరికే పైకి ఎలా కనిపిస్తూ ఉంటారు, లోపల అంతా కుళ్ళు ఉంటుంది, కల్మషం ఉంటుంది. వీడికి వచ్చి పోదు ఆడి పట్టిపోతే ఆడి మీద జీవితం పొడిగినాక కోపం. వాళ్ళు ఎంత వాళ్ళైనా సమాజంలో ఎన్ని పేరు ప్రతిష్టలు ఉన్నా, రామకృష్ణ పరమహంస గారి భాష ఏంటి? ఒత్త ఒత్త వాళ్ళు. రామకృష్ణ పరమహంస గారి భాష ఏంటది? ఉత్త వాళ్ళు తోకం లేని మనుషులు. అయ్యా మనకి వాళ్ళు చెప్పిన మాటల ప్రమాణం కాదు, ఇక్కడ భగవంతుడు చెప్పిన మాటల ప్రమాణం కాదు. అంటే నిరహంకార స్థితి, మోహం లేని స్థితి పొందిన వాడు చెప్పిన మాట మనకు ప్రమాణం కాదు. మోహంలో ఉన్నవాడు చెప్పే స్థితి చెప్పే మాట మనకు ప్రమాణం కాదు, మనకు ప్రమాణం కాదు. ఇక్కడ మీకు ఇది చూసుకోవాలి, మీరు బాగా ఆలోచించుకోండి. మీకు ప్రారంభం ఉంటే ఒకసారి సంతోషం వచ్చేస్తుంది, మీకు సంబంధం లేదు, మీ సంకల్పంతో సంబంధం లేకుండా వచ్చేస్తుంది. అలాగే దుఃఖ ప్రారంభం ఉంటే దుఃఖం కూడా వస్తూ ఉంటుంది, దుఃఖ ప్రారంభం ఉంటే ఆ దుఃఖం కూడా వస్తూ ఉంటుంది. మీరు అలా గాలికి గాలిపటం కొట్టిపోయినట్టు అలా కొట్టిపోకండి. గాలికి అంటే ఆ రెండు సమానంగా చూడండి. వస్తే బయట కూడా బయట కారణాల వల్ల మీకు సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది, బయట కారణాల వల్ల. దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది, బయట కారణాల వల్ల. అని చెప్పి సంతోషాన్ని దుఃఖాన్ని మీరు నెత్తిమే పెట్టుకోవద్దు, బయట వదిలేయండి. బయట ఉన్న లగేజ్ని అంతా కూడా బయట వదిలేయండి, అది నెత్తిమే పెట్టుకోవద్దు. సంతుష్ట సత్సంయోగి యథాత్మ దృఢ నిశ్చయ. ఏమంటే ఏమి చెబుతున్నా, వీళ్ళందరూ భక్తులు లక్ష ముగిస్తున్నాం. టైం ఎంత అయింది ఇప్పుడు? 5 అయిపోయింది. ఇవాళ రెండు గంటల కంటే ముందే ప్రారంభించేసాం 5 నిమిషాలు. 5 అయిపోయింది. మనం రామకృష్ణ మిషన్ సన్యాసం చూసి నేర్చుకోవాలి. వాళ్ళు గడియారం ఎదురుగుండా పెట్టుకుంటారు. గంట అయినప్పటికి శ్లోకంలో సగం పాదం అని చెప్తే మిగతా పాదం వదిలేస్తారు. అది వాళ్ళ టైం. ఏంటది ఇప్పుడు వాక్యం కూడా పూర్తి అవ్వకుండా వదిలేస్తారు గంట అయినప్పుడు. మనకి టైం తెలియటలేదు. మీరు లెగిసి వెళ్ళిపోతే మేము మానేస్తాం, మీరు వెళ్ళటలేదు. తర్వాత మీకు వచ్చేది వస్తూ ఉంటుంది, రాంది రాంది. మీకు వచ్చే మీ ప్రారంభాన్ని బట్టి ఏది ఉంటుందో వస్తుంది. ప్రారంభంలో మీకు రాబితే మీరు ప్రయత్నం చేసినది రాదు. ఈ కంటెంట్మెంట్ దృష్టిలో పెట్టుకోండి. కంటెంట్మెంట్ అంటే సంతృప్తి. కొంతమంది 400 కోట్లు ఉంటే సంతృప్తి ఉండదు. ఇప్పుడు రామలింగరావు గారి పత్రం అవడానికి కారణం ఏంటి? సత్యంగా సంతృప్తి లేకపోవటం. దాని కంటెంట్మెంట్ అంటారు ఇంగ్లీష్లో. ఏంటది, మీకు 1000 కోట్లు ఉంటే మీకు సంతృప్తి లేకపోతే మిమ్మల్ని ఎవడో ఉద్ధరించలేడు. ఎక్కడో చోట పులి స్టాప్ పెట్టాలి కదా, ఎక్కడెక్కడో ఎక్కడో చోట పులి స్టాప్ ఉండాలి కదా. మాకు మొన్న ఎక్కడ మేము హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తాంటే ఒక ఆయన కనిపించాడు. నేను హైదరాబాద్ రైల్వే సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ఫామ్ మీద చూశాడని. సరే కానీ ఆయన ఎక్కడ ఎంత చేస్తే ఎక్కడ దగ్గర ఇచ్చాడు, వరంగల్ స్టేషన్ దాకా వచ్చాడు. నన్ను లోపల రిసీవ్ చేసుకున్నాడు, మాట్లాడాడు. చాలా విషయాలు కష్టకాలు మాట్లాడాడు. ఆయన చెప్పాడు ఆయనకి 30 లక్షలు ఆదాయం పెట్టడం. ఆయన చేసి బిజినెస్ అది అది ఇన్కమ్ ట్యాక్స్ మటుకు న్యాయంగా కట్టను అని చెప్పాడు. కారణం ఏంటంటే ఆ గవర్నమెంట్కి నిక్కర్చిగా కట్టిన వాళ్ళు తినేసి జనం. ఢిల్లీలో నేను 30 ఏళ్ళు ఉద్యోగం చేశానండి. ఎవరికి దొరికింది వాళ్ళు తినేసి జనం ఎక్కడ? ఇదే కడతాను, నామక కడతాను, నిక్కర్చిగా కట్టినాను. ఏమంటే 30 లక్షలు సంవత్సరానికి నా భార్య 1 లక్ష, నేను 1 లక్ష వాడుకుంటాం. మా పిల్లలకి ఎవరికి పైసా బక్కర్లేదు, వాళ్ళు అమెరికాలో ఉన్నారు. కావాల్సింటే మా కాళ్ళు ఇస్తారు కానీ మేము వాళ్ళకి ఏమక్కర్లేదు, మిగతా అంతా మంచి పనులకు ఉపయోగిస్తున్నాడు అని చెప్పాడు. అంటే 25 లక్షలు ఉపయోగిస్తున్నాడు. గుజరాత్లో ఉన్నాయంటాడు బరోడా ఆ టైంలో ఇండస్ట్రీస్. నేను ఆశ్చర్యపోయాను. అయితే పంచాయతీ మీద ఆయన వరంగల్లో దీపేటప్పుడు వెళ్తానన్నాడు. చేసేసి మాకు అక్కడ అక్కడ అన్నవరం పక్కన ఒకళ్ళు ఏంటది ఆంధ్రాలో అరుణాచలం ఒకరు కడుతున్నారని అరుణాచలం చూశానన్నారు. ఆంధ్రాలో అరుణాచలం ఒకళ్ళు కడుతున్నారండి. ఆ కట్టి వాళ్ళ దగ్గర పైసలు లేవు, అది పూర్తిగా డొనేషన్స్ మీద ఆధారపడ్డారు. వాళ్ళు మీకు కూడా ఏదో ఎంతో కొంత ఎవరికో వాళ్ళకి ఇస్తున్నారు కదా, వాళ్ళకు కూడా ఇవ్వండి అన్నారు. అంటే మీ వాళ్ళు నాతో నాతోటి ఫోన్లో మాట్లాడమని ఫోన్ నెంబర్ ఇచ్చారు, నాతోటి ఫోన్లో మాట్లాడమనండి, నాతో వాళ్ళకి నేను ఎంత పంపాలో అన్నీ తెలిసి బ్యాంకుకి పంపేస్తాను, వాళ్ళతో నా అభ్యంతరం లేదు సంతోషంగా ఇస్తాను అని అని చెప్పి బండి దిగిపోతుంది. ఆంధ్రాలో అరుణాచలం ఏంటది, ఆంధ్రాలో అరుణాచలం మీ ఆశ్రమానికి ఏం అడగటాలేదు అంటున్నారు, మా ఆశ్రమం మాకేం అక్కర్లేదని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ మీరు అందరూ ఎలా కూర్చుంటున్నారు, మామూలు రాళ్ళమే కూర్చుంటున్నారు. ఒకడు ఒక భక్తులు వచ్చి ఇక్కడ ఈ మధ్యన ఒకడు అన్నారు, ఆ మధ్యన ఆరు నెలల కింద అన్నీ ఈ పరిపించేస్తూ ఉన్నారు. ఇది మన రమణ సమాధి ఎదురుకుండా ఏం రాయ పాలరాయ కదా, ఈ పాలరాయ అంతా పరిపించేస్తూ ఉండదు ఇదంతా అన్నారు, వద్దని చెప్పాను. పైన రేకులు కింద పాలరాయి అన్నీ ఎందుకండి, మా ముఖానికి ఇవన్నీ ఎందుకు, వద్దని చెప్పాను. ఇలా దీన్ని అలా బాగు చేసేస్తామండి, ఇలా బాగు చేస్తామండి, ఆ గ్రౌండ్లో బిల్డింగ్ కట్టేస్తామని చెప్పిన వాళ్ళు వద్దని చెప్పాను. మాకు మీరు ఏం వద్దు, అక్కడికి పంపండి, ఆంధ్రాలో అరుణాచలం ఏదో కడతానన్నారు కదా, మీకు ఇష్టమైతే పంపండి. వాళ్ళతో మాట్లాడుకోండి ఫోన్లోనే, మళ్ళీ మీరు నాకు ఫోన్ చేయక్కర్లేదు మధ్యవర్తి కింద, వాళ్ళతో మాట్లాడుకుని మీకు ఇష్టమైతే మీరు చేసుకోండి అని చెప్పాను. ఇక్కడ చోటు ఈ గొడవ మీరు మర్చిపోండి, నేను మర్చిపోతాను, మీకు ఇష్టమైతే వాళ్ళతో మాట్లాడుకోండి, మీకు ఎంత ఇవ్వాలంటే అంత ఇవ్వాలండి, మానేయాలంటే మానేయండి. నేను అది కూడా చెప్పాను, అన్నవరం దగ్గర ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చినా మీకు మర్చిపోయే ఉద్దేశం ఉంటేనే ఇవ్వండి, లేకపోతే వద్దని చెప్పాను. అంటే ఇక్కడ పరగట్టు ముఖ్యం, ఏంటది పరగట్టు స్థలం, పరగి పరగీవు మంచిదే, పరగీవు మంచిదే, పరగీవు కంటే ఇంకా గొప్పది పరగట్టు. పరగీవునే ఇందాక క్షమీ అని చెప్పాడు కదా ఎవరు, కృష్ణుడు. ఆ క్షమీ కంటే గ్రేట్ ఏది పరగట్టు, మర్చిపోవడం, మొత్తానికి మర్చిపోతే అది క్షమించడం కూడా లేదు కదా ఇంకా అది. అంటే నేను చెప్పాను, ఎవ్రీథింగ్ ఈజ్ అండెడ్ ఇఫ్ యూ ఫర్గట్. అది మీరు అన్నవరం వాళ్ళకి ఒకరు ఇచ్చినా మీకు మర్చిపోయే ఉద్దేశం ఉంటే వాళ్ళు, లేకపోతే అది కూడా ఇవ్వద్దని చెప్పాం. ఈ జున్నూరు పల్లెటూరు పాలరాయి ఎందుకు మనకి, మాకు ఇలా కాలక్షేపం అయిపోతుంది, మాకు ఇంకేం ఆలోచన అక్కర్లేదు, పాలరాయి అక్కర్లేదు, ఇలా కాలక్షేపం చేయాలి. నిర్మమః నిరహంకారః సమ దుఃఖ సుఖ క్షమే సంతుష్ట. ఇది కంటెంట్మెంట్ ఏంటిది అంటే, ఇక్కడ మీరు చెప్పేది అంటే సంతృప్తి లేకపోతే ఆ మనిషికి సుఖం లేదు. 3,000 కోట్లు సంపాదించిన రామలింగరావు సంతృప్తి లేక దాని పతనం అయిపోయారు. అది ఏం చేసుకుంటాడు 3,000 కోట్లు కాలస్టయ్, గాడ్ సీస్ ద ట్రూత్ బట్ వైట్స్ హిమ్. కాలస్టయ్ కథ రాశాడు, కాలస్టయ్ కథ రాశాడు, వీడు సంపాదించాడు సంపాదించేస్తాడు, చివరికి ఆడు చచ్చిపోతే ఆయన కప్పెట్టడానికి 6 అడుగులు శరీరం సరిపోతుంది, తగలేయటానికి కూడా 6 అడుగులు స్థలం సరిపోతుంది. వీడు ఈ సంపాదన పని కింద పెట్టినోడు చస్తాడనుకోండి, ఆడికి కప్పె ఆయన శరీరం కప్పెట్టడానికి 600 ఎకరం సంపాదించిన 600 ఎకరం ఆయన కప్పెడతారండి, 6 అడుగులు సరిపోతుంది. ఏమంటే వాడు కాల్చడానికి ఎన్ని అడుగులు కావాలి, శవాన్ని పడుకోబెట్టి కాల్చడానికి ఎంత, అది 6 అడుగులు సరిపోతుంది కదా, మనిషి 6 ఏళ్ళకి రెండు ఇస్తుండడు కదా సరిపోతుంది, ఆ మాత్రం పేర్చేసి పొలాలు పేర్చేస్తాడు కాలిపోతాడు. నీకు 600 ఎకరం ఉన్నా నేను తగలయటానికి 6 అడుగులు చాలామన్నాడు లియో టాలిస్టాయ్, నీకు 600 ఎకరం ఉంది రైట్, నేను తగలయటానికి 6 అడుగులు చాలు నీకు. అంటే దీని అర్థం ఏంటంటే నీ ప్రారంభంలో వస్తుంది రాదు రాంది రాదు సంతృప్తి అనేది లేకపోతే ఆ మనిషి ఇంకే ఆ మనిషిని మనం సుఖపెట్టలేమండి. మనకు రామలింగరాజు గారు 3,000 కోట్లు డబ్బు సంపాదించి సంతృప్తి లేకపోతే ఏమైపోతాడు మనిషి, ఏం చేసుకుంటారు. ఒకరిని చూసి ఒకళ్ళు కాపీ కొట్టడం, ఒకరిని చూసి వాళ్ళని కాపీ కొట్టడం, తర్వాత ఇంకోటి మనం ఎక్కువ ధనవంతులతో పోల్చుకోకూడదు. ఎప్పుడు కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి, సమాజానికి బాగు చేసి సమాజానికి మంచి వాళ్ళు యావరేజ్ ఫ్యామిలీస్ వాళ్ళు, నేను చెప్పేది విన్నాను మీరు, సమాజానికి మంచి చేసేవాళ్ళు ధనవంతులు ఎవరు సమాజానికి చేయరు. సామాన్య కుటుంబాలు ఉంటారు, వాళ్ళని యావరేజ్ ఫ్యామిలీస్ అంటారు. ఏమంటారు, వాళ్ళ వల్ల సమాజానికి ఉపకారం ఉంది, కానీ ఈ ధనవంతులు ఎవరు ఏదో ఉపకారం ఉంటుందని మీరు అనుకోకండి. ఎవరు ఒకరిద్దరు మంచివాళ్ళు ఉండొచ్చు. ఒంచని సూది బెజ్జంలోంచి పంపొచ్చు ఈ ధనవంతులు స్వర్గలోకంలో, నేను పంపలేనన్నాడు యేసు. ఈ సంతృప్తి లేని మనుషుల్ని ఈ ఒంటిని సూది బెజ్జంలోంచి బయటికి తీయమంటే తీస్తాను, కానీ సంతృప్తి లేని మనుషుల్ని ఈ ఏళ్ళు కంటెంట్మెంట్ లేని మనుషుల్ని, మీకు అర్థమవుతుంది, ధనమే సర్వస్వం అనుకునే మనుషుల్ని నేను స్వర్గలోకానికి పంపలేను. మీరు పంపమంటే సూది బెజ్జంలోంచి ఒంటిని బయటికి లాగేస్తాను, కానీ ధనవంతులు నేను స్వర్గలోకంలో పంపలేను. యేసు అవసరమైతే మీరు పంపమంటే సూది బెజ్జంలోంచి ఒక ఒంటిని ఒక ఏనుగుని బయటికి లాగేస్తాను, కానీ బెజ్జంలోంచి ఈ సంతృప్తి లేని మనుషుల్ని ఈ ధనపెచ్చున్న మనుషుల్ని నేను స్వర్గలోకంలో పంపడం నా వల్ల కాదు. దేవుని కుమారుడైనప్పుడు అయినా దేవుని కుమారుడైనప్పటికి ఒక మనిషి ఇద్దరికి పాలేడుతనం చేయగలడా? ఒక మనిషి ఇద్దరికి పాలేడుతనం చేయగలడా? నువ్వు ధనానికి దైవానికి ఒకేసారి నువ్వు పాలేడిగా ఉండగలవా? రాదా, దైవానికి పాలేడు కింద ఉందా, ధనానికి పాలేడు కింద ఉందా? దైవానికి పాలేడు కింద ఉందా? రాదా, అంతే కదా. ఒకే మనిషి యేసు అన్నాడు, ఒక మనిషి ఇద్దరి దగ్గర పాలేడుతనం చేయగలడా? అంటే ధన పిశాచి ఉన్నాడు, దైవాన్ని ప్రేమించలేడు. దైవం అందు ఇష్టం ఉన్నాడు, వచ్చినతోడు సంతృప్తి. దైవం అంది ప్రేమ ఉన్నాడు, వచ్చిందంతడు సంతృప్తి పడతాడు. ఇంకా రావాలి ఇంకా రావాలని తలంపు రాదు వాడికి. ఒక మనిషి ఇద్దరి దగ్గర పాలేడు తనం చేయలేడు. అయితే అది మీలో మంచి గుణాలు ఉన్నాయనుకోండి, మీకు మంచి గుణాలు సూపర్మ్యాన్లో చెప్పాడు, అది చాలా సేల్ అయింది ఇంగ్లాండ్లో. నాకు మంచి గుణాలు, నాకు మంచి గుణాలని మీరు అనుకుంటే పతనం అయిపోతారు. ఎదుటి వాళ్ళు ఉన్న చెడ్డ గుణాలు మీకు కనిపించడం ప్రారంభిస్తా, అప్పుడు వాళ్ళకంటే నేనే గొప్పవాణ్ణని మీరు అనుకుంటారు. అహంకారం పెరిగిపోతుంది. ఉన్న అంతకుముందు సంపాదించిన జ్ఞానం ఉంటే అది కూడా ఊడిపోతుందని చెప్పాడు. కొంతమంది అంటూ ఉంటారు, అప్పు ఎందుకు చేశారంటే పాత అప్పులు చేస్తున్నాం కొత్త అప్పులు చేస్తున్నాం అంటారు. ఇప్పుడు ఎవరైనా ఏమన్నా ఇప్పుడు మీకు అప్పు ఎందుకని అంటాం అనుకోండి, మరి పాత అప్పులు తీర్చడం కొత్త అప్పులు చేస్తున్నాం అంటారు. ఉన్నది ఊడిపోతుంది చివరికి. మీకు ఇప్పుడు మంచి గుణాలు మాలో మంచి ఈ గుణం చాలా మందిలో ఉంది. మరి ఎందుకని దేవుడు చెబుతున్నాడే మీరు మంచివాళ్ళని అని మీరే మీరు అక్షంతరం చేసుకోవడం ఏంటి? మీకు మంచి సూపర్మ్యాన్ అద్భుతంగా చెప్పాడు, నేను నాకు మంచి గుణాలు ఉన్నాయని మీరు అనుకుంటుంటే ఎదుటి వాళ్ళు ఉన్న చెడ్డ గుణాలు కనిపిస్తాయి. చివరికి నిజంగా మీలో మనకు మంచి ఆ చెడ్డ గుణాలను స్మరిస్తే మీ మంచి గుణాలు అంతకుముందు సంపాదించుకుందంత పోతుంది. ఎవడు చెప్పాడు? బెన్నాడ్షా చెప్పాడు. ఎక్కడ? మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్. ఏంటి, మనిషి ఎలా ఉంటాడు, సూపర్ మ్యాన్ ఎలా ఉంటాడు? మనిషి ఎలా ఉంటాడు, ఆ సూపర్ మ్యాన్ ఎప్పటికైనా రిఫైన్డ్ సోల్ అవుతాడు. ఏం సోలు? రిఫైన్డ్ సోల్, ఎవాల్వ్డ్ సోల్. ఎవడో మామూలు మనిషి అవ్వలేడు, సూపర్ మ్యాన్ మటుగా అవడానికి అవకాశం ఉంది. మామూలు మనిషి అవ్వలేడు. అంటే ఇక్కడ ఆయన చెప్పిన సీక్రెట్ ఏంటంటే, నాలో మంచి గుణాలు ఉన్నాయని అనుకోవడం ప్రారంభిస్తే ఎదుటి వాళ్ళు ఉన్న చెడ్డ గుణాలు కనిపిస్తాయి నీకు. అప్పుడు రంధ్రాలు మిషన్ మొదలాడతావు. చివరికి నువ్వు ఆడు పాడవడు, నువ్వు ఆడికంటే ముందు నువ్వు పాడైపోతావు. ఇది చాలా సటిల్ అంటే అక్కడ బాగా చెప్పాడు కదా. ఇది బెన్నాడ్సో చెప్పాడు. నువ్వు మంచివాడు అనుకుంటే అక్కడ చూడ సరిపోదు నీకు. ఈ మంచిదై ఎదుటి వాళ్ళు చెడ్డ నీకు కనిపిస్తూ ఉంటుంది, అక్కడి నుంచి నీ పత్రం ప్రారంభమవుతుంది. అదే మాయనం, అదే మాయనం. అంచేది నీకు ఓ పక్కనే ఈ మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం కోసం, ఇంద్రియాలని మనసును నియమించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ భగవంతుని పట్ల నిర్మలమైన బుద్ధి, నిశ్చలమైన బుద్ధి ఉండాలి. ఇది ఒకటే సరిపోదు. ఇదేంటి, ఏది మీరు మనస్సు నియమించుకోవడం, ఇంద్రియాలు నియమించుకోవడం, ప్రపంచం వచ్చే ఆకర్షణ నియమించుకోవడం, ఇది ఒకటే సరిపోదు. సైమల్టేనియస్గా ఈశ్వరుడి పట్ల సజీవమైన విశ్వాసం, నిర్మలమైన బుద్ధి, నిశ్చయమైన బుద్ధి. కొంతమంది దేవుడి గురించి బయటికి వెళ్ళాక దేవుడు లేడంటే అది నిజం నమ్మేసి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాడు పనికి రాదు అసలు. అంటే వాళ్ళకి నిశ్చలమైన ఫరం డిటర్మినేషన్ లేదు. వాళ్ళకి అది ఫరం డిటర్మినేషన్ లేదు, ఒక కృత నిశ్చయం లేదు. నిర్మల బుద్ధి ఉంటేనే కానీ మైండ్ క్లారిటీ, బుద్ధికి క్లారిటీ రాదు. తర్వాత డెసిషన్కి రాలేరు. అయితే నిర్మలమైన బుద్ధి ఉండాలి. ఏంటది నిర్మలమైన బుద్ధి ఉండాలి, నిశ్చలమైన బుద్ధి ఉండాలి. ఈసారి మెడ్రాస్ వచ్చింది గాంధీ గారి భార్య. ఏమొచ్చింది భార్య? గాంధీ గారి భార్య ఒకసారి మెడ్రాస్ వచ్చింది. మెడ్రాస్ వచ్చారు రాజగోపాలాచారి రిసీవ్. వాళ్ళు ఈయంకడే కదా రాజగోపాలాచారి రిసీవ్ చేసుకున్నాడు. ఏదో ఎక్కడో చూసి ఏదో చూడటానికి వెళ్ళారు. చూడటానికి వెళితే అంటే ఈ కలర్, ఈ బట్ట కలర్ వెలిసిపోతుందా అనే గాంధీ గారి భార్యకి ఇంగ్లీష్ రాదు. ఈ బట్ట కలర్ వెలిసిపోతుంది అనడానికి కలర్గో అంటారు. అంటే కలర్ వెలిసిపోతుంది అని చెప్పడం కదా, ఆ ఇంగ్లీష్ చేతకాక కలర్గో అంటాను. అంటే కలర్ వెలిసిపోతున్నాను చెప్పడానికి గో అంటాను, వెళ్ళిపోతున్నాను. అంటే పక్కన ఉన్నాడన్నాడు రాజగోపాలాచారి తోటి. అదేంటే గాంధీ గారి భార్య అలా మాట్లాడుతున్నాడు, గాంధీ మహాత్ముడు భార్య ఇంగ్లీష్ ఏంటో మాట ఏంటో వరుస ఏంటన్నాడు పక్కన ఇంట్లో. అలా అనుకోద్దు అయ్యా, అది బాగా ఇంగ్లీష్ అనుకుందాం మనం అన్నాడు రాజగోపాలాచారి. ఏంటి గాంధీ గారి భార్య తప్పులు మాట్లాడతారు అనుకోకు, అది స్పెషల్ ఇంగ్లీషు, బాగా ఇంగ్లీష్ అన్నాడు. అది ఏప్రాలు కూడా నవ్వు ఆపు చేసుకోలేకపోయింది. అది నువ్వేమంటావంటే గాంధీ అది తప్పులు మాట్లాడతానంటున్నావు ఆవిడ ఇంగ్లీషు, అది తప్పులు కాదు, ఆవిడ సొంత భాషది ఇంగ్లీషే కదా. మరి గో అంటే ఇంగ్లీషే కదా, అది బా సొంత ఇంగ్లీషో యా అలా అనుకో, బా తప్పులు మాట్లాడుతుందని అనుకోవద్దు అంటాడు ఆచార్య. అది ఏప్రాలు గురి, ఆ ఏప్రాలకి నవ్వు ఆగలేదు. అయ్యేంటి తప్పులు, అన్ని తప్పులు మాట్లాడుతుంది ఇంగ్లీషు అని అంటే అది తప్పులు మాట్లాడుతుందని అనుకోకుండా బా అంటే ఆవిడ పేరు కస్తూరిబా. ఆవిడేంటే కానీ గాంధీ గారు ఎప్పుడు కస్తూరిబా అని పిలిచేవారు కదా, బా అనవరు. ఏంటది బా అంటే పేరు కస్తూరిబా, కస్తూరిబా అని ఎప్పుడు పిలిచేవారు కదా బా అనవరు. ఆ మాట రాజగోపాలాచారి కూడా అలవాటు అయిపోయింది, బా అని. అంటే అది బా ఇంగ్లీష్ వయ్యా అన్నారు. బా తప్పులు మాట్లాడుతుందని మీరు అనుకోవద్దు, అది ఏం ఇంగ్లీష్ అది, అది బా ఇంగ్లీష్ అనుకోండి సరిపోదు. ఇంకా తప్పులు బా తప్పులు మాట్లాడుతామని కూడా మీకు కనపడదు. వాడు ఆచార్య అంటే సంతృప్తి అనేది ఉండాలి అక్కడ లైఫ్లో. దేనికైనా ఒక సంతృప్తి అనే కంటెంట్మెంట్ ఉండాలి. లేకపోతే నీ కంటెంట్మెంట్ లేదా 10,000 కోట్లు సంపాదించిన, లేకపోతే దేశాన్ని సంపాదించిన హద్దులు ఉండాలి కదా, దానికి కంటెంట్మెంట్ ఉండాలి. నీకు సంతృప్తి అనే గుణం లేకపోతే, నీకు సాటిస్ఫాక్షన్ అనే గుణం లేకపోతే నీ మనసు లోచూపు రాదు. నీకు అంత మనస్సు అంతర్ముఖం ఒకటే, ఇంతవరకు సృష్టి ఎవరికి ఆత్మజ్ఞానం కలగలేదు. మనస్సు మన మనస్సు మన ఇంద్రియాలు మన మనస్సు మన ఇంద్రియాలు ఏం చేస్తాయంటే మన మనస్సు బయట ఉన్న ఆకర్షణలు మన మనస్సుని బాహ్యముఖం చేస్తాయి, మన మనస్సుని బాహ్యముఖం చేస్తాయి. కానీ ఈ ఆకర్షణలు అని తప్పుకుంటేనే కానీ మనకి ఈ అంతర్ముఖం అవ్వదు. ఎవరికి మనకి ఆ మనస్సు అంతర్ముఖం అవ్వకుండా నీకు ఎంత చదువు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఆత్మజ్ఞానం కలగదు. రాజులు గొప్పతనం చెప్పమంటారా? ఆవిడికి కృష్ణ చింతన కానీ విషయ చింతన ఎలా ఉంటుందో తెలియదు. అంటే విషయ చింతన వచ్చాక అది కంట్రోల్ చేసుకోవడం కాదు, మనం కూడా ఒకసారి మైండ్ కోపం వస్తూ ఉంటుంది ఎప్పుడైనా, మళ్ళీ కంట్రోల్ చేసుకుంటాం. మనకు కూడా ఎప్పుడైనా కోపం వస్తూ ఉంటుంది, కానీ కోపాన్ని ఏం చేసుకుంటాం, అలా కంట్రోల్ చేసుకుంటాం. అలా కాదు, రాధకు అలా కాదు. అసలు విషయ ఆ కృష్ణుని మీద కృష్ణ చింతన దైవ చింతన తప్పించి విషయ చింతన కంట్రోల్ చేసుకోవడానికి ఎరైదవ్వలేదు ఆవిడ రాధ. ఇప్పుడు రాధ అంటే మీకు అర్థమవుతుందా? ఇప్పుడు విషయ చింతన వచ్చాక మనం మనకు వస్తూ ఉంటుంది విషయ చింతన, తర్వాత ఏం చేసుకుంటాం? కంట్రోల్ చేసుకుంటాం. అసలు అప్పుడు విషయ చింతన లేనప్పుడు ఇంక కంట్రోల్ చేసుకునే సమయం ఏంటి? అంచేత వాడు ఆవిడ ఆ స్టేజ్ పొందిన మళ్ళాను ఆవిడ కూడా కృష్ణుడి చోట సమానం అయిపోయింది. ఆవిడ కూడా కృష్ణుడు. మీరు వాళ్ళు గోలోకం వాళ్ళు వీళ్ళు హరియకృష్ణ వాళ్ళు లక్ష్మీనారాయణని పూజించరు, రాధాకృష్ణుడు ఎంచేత రాధను పూజిస్తారు? డివైన్ లవ్కి ఇన్కార్నేషన్ అది. డివైన్ లవ్ ప్యూర్ లవ్. అది ఏంటది? ప్యూర్ స్వచ్ఛంగా ఉంటుంది. పొదిక్కాడి పాలు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి. రాధ యొక్క ప్రేమ భగవంతుని పట్ల అలా ఉంటుంది. అంచేత వాళ్ళకి ఐడియల్ అది. ఎవరికి? అడే కృష్ణ వాళ్ళకి మామూలుగా రుక్మిణి సత్యభామ వీళ్ళకి అది ఐడియల్. ఎవరు రాధ ఐడియల్ ఎంచేదంటే భౌతికమైనటువంటి సంస్కారాలు లౌకికమైన సంస్కారాలు ఏమి కనపడవు. ఇంద్రియ సంబంధించినటువంటి విషయాలు కూడా అక్కడ ఏమి అరేజ్ కావు. అసలు విషయాలు విషయస్మరణ నిగ్రహించుకోవడం కదా ఉదయించదు. అట్టి సచ్ ట్రెమండస్ లవ్. ఏంటది ట్రెమండస్ లవ్? టువార్డ్స్ లార్డ్ కృష్ణ, టువార్డ్స్ లార్డ్ కృష్ణ. ఇంకా విషయ నిరంతరము కృష్ణుడి గురించి ఆలోచించేప్పుడు ఇంకా విషయ చింతన ఏముంటుంది? విషయ చింతన అసలు రాకపోవటానికి వచ్చాక నిగ్రహించుకోవటం వేరు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? కోపం రాకూడదు, కోపం ఎప్పుడైనా కోపం వచ్చేస్తూ ఉంటుంది. వచ్చిన ఒకసారి నిగ్రహించుకుంటూ ఉంటాం, మనకు తెలుస్తూ ఉంటుంది కదా అది. అసలు అది కూడా అది విషయ చింతన అనేది నిగ్రహించుకునే సమస్య రాధకు రాధకు లేదు. విషయ చింతన అది విషయ చింతన ఎరైజ్ అవ్వలేదు ఆవిడికి రాధ. అంటే మనకి ఎవరు ఆదర్శం? ఎవరు రాధ. ఈరోజు మనం మీటింగ్ సారం ఏంటంటే రాధను ఆదర్శంగా పెట్టుకుంటే కృష్ణుడికి రాధకి దైహిక సంబంధం ఏమీ లేదు. కానీ ప్యూర్ లవ్ ట్రెమండస్ లవ్. అక్కడ పెట్టి మైండెడ్నెస్ ఏం కనపడదు. లోకానికి సంబంధించిన గౌరవాలు మర్యాదలు ఇటువంటి ఏమీ కనపడవు. అలౌకికమైన ప్రేమ, అభౌతిక ప్రేమ, పైగా ముగింపు లేని ప్రేమ. అదేంటది? మనకేంటది? మీరు మీ హస్బెండ్ని కూడా సమానంగా ఎప్పుడు ప్రేమించలేదు. ఎప్పుడైనా చిరాకు ఇష్టపడి మనసులో దూరం అవుతూ ఉంటాడు, కానీ సంఘానికి జడిసేలా పడి ఉంటూ ఉంటారు. ఓ పక్కన సంఘం ఉంది కదా, సంఘం అంటే మనకు భయం కదా. అది అలా రాధ ప్రేమ అటువంటిది కాదు. ఇప్పుడు మీకు కూడా ప్రకృతి గుణాలు ఉన్నాయి కదా. హస్బెండ్ని కూడా మీరు సమానంగా ప్రేమించలేరు. ఒకసారి ప్రేమిస్తూ ఉంటారు, ఒకసారి ఏమో ఈడు దొరికాడు ఏంటి అనుకుంటారు, మనసులో దూరంగా ఉంటుంటారు మళ్ళీ. అంటే ప్రేమ అంటే హెచ్చుతగ్గులు ఉంటాయి. మన ప్రేమలో ఉన్నా ఏముంటాయి? హెచ్చుతగ్గులు ఉంటాయి. అక్కడ ఎన్ని ముగింపు లేని ప్రేమ. అది ముగింపు లేని ప్రేమ తైలధార. ఏంటది? అలా రాధకి అటువంటి తైలధార లాంటి ముగింపు లేని ఎండ్లెస్ ప్రేమ అంటారు దాన్ని. ఏంటి అంటే ఆ ప్రేమకు ముగింపు ఉండదు. మోక్షంతో సంబంధం లేదు, ఆత్మజ్ఞానంతో సంబంధం లేదు. అటువంటి ముగింపు లేని ప్రేమను మనం ఈస్తాడు పట్ల. కృష్ణుడు భగవద్గీత ఎలా చెప్పాడంటే వసుదేవుడు గారి అబ్బాయి చెప్పలేదు, భగవంతుడు అయి చెప్పాడు, పరమేశ్వరుడు అయి చెప్పాడు, ఈశ్వరుడు అయి చెప్పాడు. నీ హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు, నీ హృదయంలో అందరి హృదయాల్లో ఈశ్వరుడు అంతర్యామగా ఉన్నాడు. ఆ ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నవాడిని నువ్వు శరణాగతి చెయ్యి. నువ్వు హృదయంలో ఎవడైతే ఉన్నాడో వాడికే శరణాగతి చెయ్యి. ఒక ఈశ్వరుడు ఉన్నాడు నీ హృదయంలో, అయితే అక్కడ మాయ చేస్తాడు. అంతర్యామగాను ఈశ్వరుడు ఆయనే. ఎవరు? కృష్ణుడే. కానీ నేనున్నానని చెప్పడు. మీ అందరి హృదయాల్లో ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు, ఆ ఈశ్వరుడు ఎవడు? ఆయనే. మీ అందరి హృదయాల్లో ఈశ్వరుడు ఒకడు ఉన్నాడు. దెర్ ఈజ్ ఈశ్వర, దెర్ ఈజ్ ఈశ్వర. అంచేత లవ్ షుడ్ బి డన్ టువర్డ్స్ ఈశ్వర. మీరు ప్రేమించండి, లోపల ఉన్న మీ హృదయంలో ఉన్న ఈశ్వరుడిని ప్రేమించండి. వాడికి శరణాగతి చేయండి, వాడికి సరెండర్ చేయండి. ఆడు ఉన్నాడా లేడనేటువంటి సందేహాలు పెట్టుకోకండి. ఆడి పారమార్థిక సత్యమాడు. ఆడు మన దేహం కంటే, మన మనస్సు కంటే, ఇంద్రియాల కంటే, కల్పిస్తున్న ప్రపంచం కంటే కూడా ఉన్నతమైన సత్యం అది. అది ఇది పారమార్థిక సత్యం. దానికి చావు పుట్టుకలతో సంబంధం లేదు. ఆ ఉన్న నీ హృదయంలో ఉన్న పారమార్థిక సత్యానికి అది పుట్టలేదు కాబట్టి చావదు. నీ శరీరం పుట్టింది కాబట్టి చచ్చిపోతుంది. కానీ నీ హృదయంలో ఉన్న సత్యం పుట్టలేదు, పుట్టలేదు కాబట్టి దానికి చావు లేదు. ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు, నీకు ఎక్కడో దూరం లేడు, నీకు అంతర్యామిగా ఉన్నాడు. నీ ప్రాణానికి ప్రాణమై ఉన్నాడు, నీ మనస్సుకు మనస్సు అయి ఉన్నాడు, నీకు సాక్షిగా ఉన్నాడు, నీకు సాక్షిగా ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, నీకంటే దూరం లేడు, మీ దేహం కంటే దగ్గరగా ఉన్నాడు. మీ దేహం కంటే మీరు అందరికంటే మీ దేహం మీకు దగ్గరగా, అంతకంటే దగ్గరగా మీకు పరమేశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడు. వాడికి శరణాగతి చేయండి, వాడికి శరణాగతి చేస్తే మీరు పొందవలసింది అదే పొందుతారు. నేనే ఉన్నాను అక్కడ చెప్పలేదు ఎవడు కృష్ణుడు. దేర్ ఈజ్ ఈశ్వర, దేర్ ఈజ్ ఈశ్వర. డివోషన్ లవ్ షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆ ఈశ్వరు పట్ల మీకు ప్రేమ కలగాలి, ఆ ఈశ్వరు పట్ల మీకు భక్తి కలగాలి. ఎవరు బయట ఎక్కడో ఉన్నాడు కాదు, నీ అంతర్గతం నీ హృదయంలో నివాసం కాను ఈశ్వరు పట్లే. లవ్ షుడ్ బి డన్ బై ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మీకు అర్థమవుతుందా? మీ హృదయంలో నా ఈ అంతర్జామం కానీ ఈశ్వరు పట్లే మీరు భక్తి చేయండి, వాడిని ప్రేమించండి. వాడినే వాడిని ప్రేమించుకుంటే మీకు లోకమైన ఆకర్షణలు తగ్గిపోతాయి. రాజ యొక్క రాధ మనకు ఐడియల్, రాధ మనకు ఐడియల్, రాధే మనకు ఐడియల్. రాధను మన ఐడియల్గా పెట్టుకుంటే మనం పరమాత్మను పొందుతాం, మనం పరమాత్మను పొందుతాం. దేర్ ఈజ్ ఈశ్వర, దేర్ ఈజ్ ఈశ్వర. నీ హృదయంలో ఒక ఈశ్వరుడు ఉన్నాడు, నీకు అర్థమవుతుందా? అందరి పట్ల ఈశ్వరుడి పట్ల వాడికి రూపం లేదు, నామం లేదు, యాక్షన్ లేదు. వాడికి వాడి పట్ల మీకు భక్తి కలిగి ఉండండి, వాడిని ప్రేమించండి. ఎవరిని ఆడు అడుగుతున్నాడు మిమ్మల్ని ప్రేమించమని. రాధ ఎలాగైతే కృష్ణుని ప్రేమించాడో ప్రేమించింది, అలా కృష్ణుడు మనల్ని అడుగుతున్నాడు ప్రేమించమని. లవ్ మీ ఆల్వేజ్, లవ్ మీ మోర్, లవ్ మీ మోర్ అండ్ మోర్, లవ్ మీ అడుగుతున్నాడు ఆయన మనల్ని ప్రేమించమని అడుగుతున్నాడు. రాధను అడగకుండా ప్రేమించింది, మనం అడుగుతున్నాడు ప్రేమ, అడిగినా మనం ప్రేమించడం. కారణం ఏంటి? విషయ చింతన. మనకు ఈశ్వరుడి మీద ప్రేమ ఎందుకు కలగటం లేదంటే, ఒకటి దేహచింతన, లోకచింతన, దేహచింతన, లోకచింతన, తర్వాత ఏమో విషయ చింతన. ఆ విషయ స్మరణ ఉన్నంతకాలం మనకు దేవుడు దగ్గరికి సమీపంలోకి రాడు. మన విషయాన్ని స్మరి నిరంతరం మీరు చూడండి, ఆ విషయ చింతన తగ్గటానికి సత్పురుషులు సహవాసం. సజ్జన సాంగత్యం ఎందుకంటే మనకి విషయ చింతన ఎక్కువ, విషయాన్ని స్మరిస్తూ ఉంటాం. ఆ దానికే సజ్జన సాంగత్యం, హోలీ కంపెనీ, సద్గ్రంథ పఠనం. ఏంటది సద్గ్రంథ పఠనం అంటే? ఈ పుస్తకాలు కూడా ఏ పుస్తకం పడితే ఆ పుస్తకాలు చదవకూడదు, అది భగవంతుడి ఉపాచాయ ఉండాలి. లేకపోతే భగవంతుడితో సమాన స్థాయి పొందిన జ్ఞానం ఉండాలి. లేకపోతే భగవంతుడితోటి సమాన స్థాయి వాడు నా జ్ఞాని నా స్వరూపాన్ని పొందుతాడన్నాడు కదా, అటువంటి జ్ఞానం అయిన ఉండాలి. అంతేకాని అందరి పుస్తకాలు మనం చదివితే పాడైపోతాం, దానికి ప్రమాణం ఉండాలి, ఆ మాటకి ప్రమాణం ఉండాలి. అంటే ఈ రోజున కృష్ణాష్టమికి మీరు అందరూ వచ్చారు, మీకు అందరికీ శుభాకాంక్షలు. ఇవన్నీ సాంప్రదాయబద్ధంగా చెబుతున్నాం మేము, మీకు అందరికీ శుభాకాంక్షలు. మీకు అందరికీ భక్తి కలగాలి, జ్ఞానం కలగాలి, వైరాగ్యం కలగాలని మరొకసారి కృష్ణ పరమాత్మకి, కృష్ణ పరమాత్మ సాక్షిగా మనకి సాక్షిగా ఉన్నాడు పరమాత్మే, వాడి సాక్షిగా మళ్ళీ ఒకసారి మీకు అతను ఈ మీకు ఆ ఈశ్వరుడి పట్ల పరిపూర్ణమైన ప్రేమ కలగాలి. ప్రేమే మన మోసుకుపోతుంది ఎక్కడి దగ్గరికి, ఆయన పాదాల దగ్గరికి మన ఆయన పట్ల ఉన్న మనకు ప్రేమే అది మోసుకుపోతుంది. అది అలౌకికంగా ఉండాలి. ఎలా ఉండాలి అది? అలౌకికంగా ఉండాలి. ఈ జన్మాష్టమి, ఈ గోకులాష్టమి, మధురాష్టమి, మీకు అర్థమవుతుందా? ఈ కృష్ణాష్టమి అంటే కృష్ణ జన్మదినం వస్తుంది. జయప్రదం చేయడానికి మీరు దూరానికి వచ్చారు, దగ్గర దగ్గర సమీపం వాళ్ళు వచ్చారు. అయితే ఈ సభని, ఈ కృష్ణాష్టమి సభను జయప్రదం చేయడానికి మీరు వచ్చి దీన్ని జయప్రదం చేశారు కాబట్టి మీకు అందరికీ భక్తులైన మీకు అందరికీ కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకుంటున్నాము.